మీ అందరికీ గుర్తుందో లేదో, సడగోస్వామి సిరీస్ అది సగం వదిలేశాను. అంటే అలా అన్ని సిరీస్ నేను సగమే వదిలేసాను అనుకోండి, అది నాకు అలవాటు. కానీ కొన్ని కొన్ని ఒక్కొక్కసారి సడన్గా వేకపై కంప్లీట్ చేసేస్తాను. సో సడగోస్వామి పైన ఒక సిరీస్ స్టార్ట్ చేశాం మనం. దాంట్లో గోపాల్ భట్ట గోస్వామి కంప్లీట్ చేశాను, రఘునాథ్ దాస్ గోస్వామి కంప్లీట్ చేశాను, సనాతన్ గోస్వామి కంప్లీట్ చేశాను, రూప గోస్వామి నాకు గుర్తులేదు కంప్లీట్ చేశాను లేదో, కానీ ఈ త్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. రఘునాథ్ భట్ట గోస్వామి చేయలేదు, అది మనం ఎప్పుడూ టచ్ చేయలేదు. ఇప్పుడే మేబీ సమ్ టైమ్స్ సమ్ పాస్ట్ టైమ్స్ చెప్పాను, కానీ పెద్దగా టచ్ చేయలేదు. అండ్ జీవ గోస్వామి మనం ఎప్పుడు మాట్లాడలేదు. సో ఈరోజు జీవ గోస్వామి గురించి మాట్లాడదాం. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్కి వచ్చారు, ఈరోజు టాపిక్ గురించి క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు మా ఆల్టర్ చూస్తున్నారు మీరు, ఇక్కడ గర్భగుడి, రాధాకృష్ణ ఉన్నారు, జగన్నాథ్ స్వామి ఉన్నారు, కింద కొన్ని ఫొటోస్ కనిపిస్తున్నాయి. ఆ ఫోటోల్లోని ఆచార్యులు ఉన్నారు, ఎవరైతే ఈ సంప్రదాయ ఆచార్యులు, ఎక్కడి నుంచి అయితే ఈ జ్ఞానం అంతా వచ్చింది, ఎలా కృష్ణ ఈ జ్ఞానం బ్రహ్మని ఇవ్వడం, బ్రహ్మమలి జ్ఞానం నారదమునిని ఇవ్వడం, నారదముని నుంచి అలా ఒక దీంట్లో వచ్చిందనమాట, ఒక చైన్లో వచ్చింది. ఆ చైన్లోనే శ్రీల ప్రభుపాదులు వారు ఎవరిదైతే మీరు ఇక్కడ చూస్తున్నారు, అండ్ మళ్ళీ ఆయన శిష్యులు, అలా అందరితోని ఈ జ్ఞానం ముందుకెళ్ళింది. సో ఈ మొత్తం సంప్రదాయంలో ఒక సిక్స్ పీపుల్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళని సడ గోస్వామీస్ అంటారు. సిక్స్ గోస్వామీస్, గోస్వామీస్ అంటే ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలని నియంత్రించే సామర్థ్యం ఉంది వాళ్ళని గోస్వామీస్ అంటారనమాట. సో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభు ఎవరైతే కలియుగంలో అంటే కృష్ణ అవతారం, స్వయం రాధారాణి కృష్ణ ఒక అవతారము, ఆయన 500 ఇయర్స్ బ్యాక్ కలియుగంలో ఈ హరే కృష్ణ మహామంత్రని, కృష్ణ భక్తిని ప్రచారం చేద్దామని అడుగు ముందు పెట్టినప్పుడు ఈ ఆరుగురు గోస్వామీలు ఆయనకి చాలా సహాయం చేశారు. ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకి తీసుకువెళ్ళడానికి ఆయన చెప్పిన ప్రతి సూచనల్ని చాలా చక్కగా పాటిస్తూ ఇప్పుడు ఏదైతే పుస్తకాలు మనం చదువుతున్నామో ఈ సడగోస్వామి ద్వారా రాసిన పుస్తకాలు, ఏదైతే భజన్ మనం పాడుతున్నామో ఈ సడగోస్వామిలు వాళ్ళు రచించిన పాటలు, ఏదైతే పెద్ద పెద్ద టెంపుల్స్ మనం బృందావన్లో చూస్తున్నామో, రాధా గోవింద, రాధా దామోదర్, ఇదంతా మదన్మోహన్, ఇదంతా ఈ గోస్వామీస్ నిర్మించిన టెంపుల్స్. ఏదైతే ఇప్పుడు మన జీవితంలో ఆచరిస్తున్నామో ఆ సూచనలు, తిలక్ ఎలా వేసుకోవాలి, ధోతి ఎందుకు వేసుకోవాలి, ఈ ప్రార్థన ఎందుకు మార్నింగ్ చేయాలి, ఇదంతా ఈ ఆచార్యులు వాళ్ళు మనకి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో వీళ్ళు మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఆక్యుపై చేస్తున్నారనమాట. సో అలాంటి ఈ యొక్క వైష్ణవాల గురించి మనము చాలా డీటెయిల్స్గా తెలుసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ జీవ గోస్వామిది మొన్ననే 26th సెప్టెంబర్కి ఆయన ఆవిర్భావించిన రోజు అనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేవారు ఈ గోస్వామీస్ ఆవిర్భావించిన రోజు, వాళ్ళు తిరోభావించిన రోజు చాలా ఇంపార్టెంట్ మన కోసం. ఎందుకంటే ఆ రోజుల్లోనే మనం ఈ గోస్వామీస్ దగ్గర ఒక ముష్టివాడలాగా, ఒక అడిగేవాడలాగా చేతులు జోడించేసి వాళ్ళ ఒక దయాని కృపాని అడగాలి. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆ స్పెషల్ కృప వాళ్ళు మనని ప్రసాదిస్తారనమాట. సో ఈ గోస్వామి గురించి మొదలుపెట్టే ముందు ఈ గోస్వామిల్ని పొగరుతూ ఒక మంచి అష్టకం ఉందన్నమాట, దాన్ని మనం పాడుతూ ఆ తర్వాత జీవ గోస్వామి యొక్క జీవితం లోపల మనము అడుగు పెడదాము. సో సడగోస్వామి అష్టకము అందరు మీ ఫోన్స్లో తీయండి, ఒకసారి మంచి భావంతో ప్రార్థిస్తూ వాళ్ళని దండం పెడుతూ వాళ్ళని నమస్కారం చెప్తూ మనం ముందుకెళ్దామన్నమాట. కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది దాని వర్డ్స్, కానీ మీరు ఫోన్లో చూస్తూ ఉంటే పాడొచ్చు. ఎవరైతే కొత్త వాళ్ళు, మీ దగ్గర వైష్ణవ సాంగ్ యాప్ లేకపోతే సడ గోస్వామి అష్టకం అని గూగుల్లో కొడితే మీకు హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో కూడా మీకు అది దొరకవచ్చు అన్నమాట. సో మొదలు పెడదాము. కృష్ణోత్కీర్తన గానర్తన పరో ప్రేమామృతం బో నిధి ధీరా ధీర జనా ప్రియ ప్రియ కరో నిర్మాత్సరో పూజితో శ్రీ చైతన్య కృపా భరో భువి భువో భారావహం తారకో వందే రూప సనాతన రఘుజుగో శ్రీ జీవ గోపాలకో నానా శాస్త్ర విచారనేక నిపుణో సద్ధర్మ సంస్థాపకో లోకానాం హితకారిణో త్రిభువనే మాన్యో శరణ్యాకరో రాధాకృష్ణ పదారవింద భజ నా ఆనందేన మత్తాలికో వందే రూప సనాతన రఘుజుగో శ్రీ జీవ గోపాలకో శ్రీ గౌరాంగ గుణావర్ణ విధో శ్రద్ధా సంవృధన్వితో పాపోతాప నికృంతనో తనుభృతం గోవింద గాన తే ఆనందం బుధివర్ధనే కనిపు నో కైవల్య నిస్తారికో వందే రూప సనాతన రఘుజుగో శ్రీ జీవ గోపాలకో త్యక్త్వా తుర్నమసే సమండలపతి శ్రేణిం సదా తుచ్చవా భూత్వా దినగణేశా కో కరుణయో కౌపీం కంఠాశ్రితో గోపీ భావరసామృతాబ్దిలహరీ కల్లోల మగ్నో ముహూ వందే రూప సనాతన రఘుజుగో శ్రీ జీవ గోపాలకో కూజత కోకిల హంస సారస గణ కీర్ణే మయూర కులే నానారత్న నిబద్ధమూల వితాప శ్రీయుక్త వృందావనే రాధాకృష్ణ మహర్నిశం ప్రభజతో జీవాథ దోయో ముదా వందే రూప సనాతన రఘుజుగో శ్రీ జీవ గోపాలకో సంఖ్యా పూర్వక నామ గాన నటిభి కాలావసాని కృతో నిద్రాహార విహార కది విజితో అత్యంత దీనో చయో రాధాకృష్ణ గుణ స్మృతే మధురిమా ఆనందేన సమ్మోహితో వందే రూప సనాతన రఘుజుగో శ్రీ జీవ గోపాలకో రాధా కుండ తటే కలింద తన యా తీరే చవం శివటే ప్రేమోన్మద వసదసే సదసయా గ్రస్తో ప్రమత్తో సదా గాయనతో చకదా హరే గుణవరం భావాభిభూతో ముదా వందే రూప సనాతన రఘు జుగో శ్రీజీవ గోపాలకో హే రాధే వ్రజ దేవికే చలలితే హే నంద సునో కుటహా శ్రీ గోవర్ధన కల్ప పాద పతలే కాళిందీ వినవనే కుటాం ఘోషాంతవైతి సర్వతో వ్రజపురే ఖేదే మహావేవలో వందే రూప సనాతన రఘుజుగో శ్రీజీవ గోపాల గో వందే రూప సనాతన రఘుజుగో శ్రీజీవ గోపాల గో వందే రూప సనాతన రఘుజుగో శ్రీజీవ గోపాల శ్రీ సడ గోస్వామి కీ జయ జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ వర్తమాన్ గురు వృంద కీ జయ ఇజోలిన జయ పతాక స్వామి గురు మహారాజ కీ జయ హరే కృష్ణ. సో జీవ గోస్వామి అందరూ ఆరుగురు గోస్వామిలు అందరికైనా యంగ్ గోస్వామి చిన్న వయసు అన్నమాట జీవ గోస్వామి. చైతన్య చరితామృతంలో కూడా జీవ గోస్వామి గురించి మనకి అంతగా అంటే మ్యాటర్ రాదు, ఎందుకంటే ఆయన అప్పుడు బృందావన్ వచ్చారు, అప్పుడు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతం రాస్తున్నారు. కానీ కూడా చైతన్య చరితామృతంలోనే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి జీవ గోస్వామి ఒక బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు. సో జీవ గోస్వామి గురించి అంత ఎక్కువగా లేదు, కానీ మనకు ఎంతో కొంత మ్యాటర్ దొరుకుతుంది. కాకపోతే జీవ గోస్వామి మీద ప్రత్యేకంగా ఒక బయోగ్రఫీ అనేది లేదు, కానీ నరహరి చక్రవర్తి భక్తి రత్నాకర్లో చాలా వరకు జీవ గోస్వామి గురించి రాశారు. సో ఈరోజు మనం అక్కడి నుంచి మళ్ళీ ప్రేమ విలాస నుంచి మళ్ళీ కొంచెం చైతన్య చరితామృతం నుంచి శిల ప్రభుపాదుల క్లాసెస్ నుంచి భక్తి వినోద్ ఠాకూర్ రాసిన నవద్వీప్ మహత్యం నుంచి అలా ఇలా మనము ఈరోజు జీవ గోస్వామి గురించి తెలుసుకుందాము. సో జీవ గోస్వామి శిల ప్రభుపాద కోసం చాలా చాలా స్పెషల్. ఇన్ఫ్యాక్ట్ మన సంప్రదాయకి సిద్ధాంత ఆచార్య జీవ గోస్వామి అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ శ్రీల ప్రభుపాదులు వారు చెప్పేవారు, మనము జీవ గోస్వామి ఒక ఆవిర్భావించిన రోజు సత్సందర్భాల గురించి వినాలి, అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి. కానీ అది చాలా డిఫికల్ట్, ఎందుకంటే ఈ సత్సందర్భాలు అసలు ఏదైతే ఉన్నాయి, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఎంత డిఫికల్ట్ ఉంటాయి సత్సందర్భాలు అంటే. మన ఇస్కాన్లో ఒక డివోటీ ఉన్నారు, ఆయన హోమ్ స్కూలింగ్ తీసుకున్నారు, పిహెచ్డి చేసుకున్నారు, ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. ఆయన జీవ గోస్వామి యొక్క సత్సందర్భాల మీద పిహెచ్డి చేశారు. సో అప్పుడు ఆయన ఒక క్లాస్లో ఏమంటున్నారంటే, ఈ జీవ గోస్వామి సత సందర్భాలు అంటే 6 సందర్బాలు, ఒక్కొక్క సందర్భాలకి 6 పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ 6 పార్ట్స్లో ఆయన ఒక థర్డ్ పార్ట్ తీసుకున్నారు, ఆ థర్డ్ పార్ట్కి 105 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. 105 సెక్షన్లో ఆయన 105th సెక్షన్ తీసుకున్నారు. ఆ 105th సెక్షన్లో ఉన్న మ్యాటర్ మీద పిహెచ్డి చేయడానికి ఆయన కొన్ని సంవత్సరాలు పడింది అన్నమాట. సో అది జీవ గోస్వామి సత్సందర్భాలు. అది మనం ఈ జీవితంలోనే మనం అర్థం చేసుకోగలుగుతామా లేదా మనకు తెలియదు, కానీ అలా శ్రీల ప్రభుపాదులు వారు అన్నారనమాట. అంటే మనం భక్తిలో ముందుకు వెళ్ళాలంటే జీవ గోస్వామి రాసిన పుస్తకాలు, ఆయన రాసిన సత్సందర్భాలు, ఆయన రాసిన పాటలు అర్థం చేసుకోవాలి, ఆయన గురించి వినాలి అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ గుర్తుంటే పురుషోత్తమ మాసం అంతా మనం జీవ గోస్వామి రచించిన యుగలాష్టకం పారాయణ చేసుకున్నాం అనమాట. సో శ్రీల ప్రభుపాదులు వారు యాక్చువల్గా పదే పదే ఆయన క్లాసెస్లో చెప్పేవారు, మై మిషన్, నా జీవితం ఒక మిషన్ ఏంటంటే జీవ గోస్వామి గురించి గొప్పగా అందరికీ చెప్పాలి, అండ్ జీవ గోస్వామి ఆచరించిన ఆయన నడిచిన అడుగుజాడల్లో నడవాలి, అండ్ జీవ గోస్వామి గురించి అందరికీ ప్రపంచం అందరికీ చాటి చెప్పాలని అదే నా జీవితం ఒక మిషను, దయచేసి నాతో కోఆపరేట్ చేయండి అని ఆయన చేతులు జోడించేవారనమాట. అంటే మీరు ఊహించవచ్చు ఆయనకి జీవ గోస్వామి అంటే ఎంత ప్రాణం అనమాట. సో ప్రభుపాదులు వారు చెప్పేవారు, జీవ గోస్వామి యొక్క జీవితం గురించి మనం చర్చిస్తూ వింటూ ఉంటే శరీరం శుద్ధికరం అవుతుంది, మనసు శుద్ధికరం అవుతుంది, అండ్ యూ విల్ మేక్ అ స్విఫ్ట్ ప్రోగ్రెస్. అంటే మీరు భక్తి జీవితంలో తొందరగా ముందుకు వెళ్తారు. మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే జీవ గోస్వామి ఇలాంటి గొప్ప గొప్ప ఆచార్యుల జీవితం గురించి మనం వినాలి. సో ఇది ఎలా ఉంటుందంటే శ్రవణం చేయాలి, మననం చేయాలి, మళ్ళీ నిధిధ్యాసనం చేయాలి. వాళ్ళ ఒక జీవితం గురించి మనం వినాలి, తర్వాత కాంటెంప్లేట్ చేయాలి, ఓ వీళ్ళు ఇలా ఉండేవారు, అంటే వాళ్ళు ఎలా ఉండేవారు మనం ఇమిటేట్ చెయ్యలేము వాళ్ళలాగా, కానీ వాళ్ళు ఏదైతే మనకి ఎలా ఉండమని చెప్పారో దాని మీద కాంటెంప్లేషన్ చేస్తూ నిధిధ్యాసనం చేయాలంటే మన జీవితంలో దాన్ని ఆచరించాలన్నమాట. సో ఈ జీవ గోస్వామి గురించి ఈరోజు మనము మాట్లాడదాము, అండ్ పవిత్రం అవుతాము. అట్ ద సేమ్ టైం మనం మెడిటేషన్లో భగవంతుడు ఒక శుద్ధ భక్తుడు ఉంటారు ఈ కమింగ్ 1 or 2 hours అనమాట. సో జీవ గోస్వామి అంటే రూప గోస్వామి, సనాతన గోస్వామి గురించి మనకి చైతన్య చైతన్యం చాలా ఉన్నాయి, కానీ జీవ గోస్వామి గురించి మనకి అంత మ్యాటర్ లేదు. సో మనం ఈ భక్తి రత్నాకర్ నుంచి ఏదైతే నేను ఇక్కడక్కడక్కడ నుంచి కొంచెం రీసెర్చ్ చేశాను, అందుకోసము ఆయన కరెక్ట్ ఏజ్ అలాంటివి చెప్పలేము, ఎందుకంటే అన్ని అంటే అన్ని కొంచెం అంటే అంచనా వేయడమే. అంటే ఈ ఆరు అప్పుడు ఇది జరిగింది కదా, అది జరిగింది, బహుశా ఆయన అప్పుడు పుట్టి ఉంటారని అలా ఒక ఫిగర్ వచ్చింది తప్ప కరెక్ట్గా అయితే అక్కడ డేట్స్ అనేది లేదు. అందుకోసం మీ అందరికీ నేను ఇప్పుడు 500 years బ్యాక్ తీసుకువెళ్తాము. ఇప్పుడు మనం అందరూ ఎక్కడ ఉన్నామంటే కట్వాలో ఉన్నాము. ఈరోజు డేట్ ఏంటంటే 14th January, ఇయర్ ఏంటంటే 1510, చైతన్య మహాప్రభు సన్యాసి తీసుకున్నారు. సో సన్యాసి తీసుకున్న తర్వాత ఏంటంటే ఆయన ఏం చేశారంటే సన్యాసి తీసుకున్న తర్వాత మీ అందరికీ తెలుసు ఆయనకి వృందావన్ వెళ్ళాలి, వెళ్ళాలంటే వీళ్ళు వెళ్ళడానికి అలవ్ చేయలేదు. మొత్తం మీద ఆయన శాంతిపూర్ వెళ్ళారు, అక్కడ అద్వైత ఆచార్య ప్లేస్లోనే సచిమాత వచ్చారు, అక్కడ ప్రసాదం తిన్నారు, సచిమాతకి మాట ఇచ్చారు, సరే నేను పూరిలో ఉంటాను. తర్వాత ఆయన దక్షిణ భారత్ అంటే ఇటు వచ్చారు, శ్రీకాకుళం, వైజాగ్, ఇలా డౌన్ వెళ్ళారనమాట సన్యాసి తీసుకున్న తర్వాత. 2 years అంతా ఈ సౌత్ ఇండియా యాత్ర కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఆయన బ్యాక్ పూరికి వచ్చారో అప్పుడు ఆయన డివోటీస్కి రిక్వెస్ట్ చేశారు, నాకు వృందావన్ వెళ్ళాలని ఉంది, ఇప్పటికైనా నాకు వృందావన్ పంపించండి అని. 2 years బతమాలుతూ ఉంటే చివరికి డివోటీస్ అయితే సరే మీరు వృందావన్ వెళ్ళండి అని చెప్పారు. సో అప్పుడు ఆయన ఆ 2 years తర్వాత అంటే ఆల్మోస్ట్ 15-14 అంటే ఇదే టైంలో దసరాకి జస్ట్ ముందు ఆయన వృందావన్ కోసం బయలుదేరారు. సో ఎప్పుడైతే ఆయన వృందావన్ కోసం బయలుదేరారు ఆయన డైరెక్ట్గా వృందావన్ వెళ్ళకుండా ఆయన కొంచెం డీటోర్ చేసి రామ్కేలీకి వెళ్ళారు. సో రామ్కేలీలోనే ఆయన మొట్టమొదటిసారి రూప గోస్వామిని, సనాతన్ గోస్వామిని అండ్ వాళ్ళ సోదరుడు అంటే అనుపమ్ మలిక్ వీళ్ళు ముగ్గురితోనే ఆయన కలిశారు. అండ్ ఈ జీవ గోస్వామి ఎవరంటే ఆ అనుపమ్ మలిక్ తాలూకా కొడుకు అని జీవ గోస్వామి అనమాట. సో ఇది ఒక చాలా చాలా స్పెషల్ వృత్తాంతం. ఎక్కడైతే రూప గోస్వామి అంటే ఈ వీళ్ళు రూప గోస్వామి సనాతన గోస్వామి అప్పుడు వాళ్ళ పేరు అది కాదు, వాళ్ళు నవాబ్ హుసేన్ ఒక ముస్లిం రాజా దగ్గర ఆయన ఫైనాన్స్ మినిస్టర్ లాగా ప్రైమ్ మినిస్టర్గా పనిచేసేవారనమాట. సో వాళ్ళ పేర్లు కూడా చేంజ్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళు అనుకుంటారు గోస్వామిలు కానీ ముస్లిం దగ్గర ఎందుకు పనిచేశారంటే ఆ రోజుల్లోనే ఆ ముస్లిం ఏంటంటే వీళ్ళు తన దగ్గర పనిచేయకపోతే వేరే హిందువుల్ని ఇబ్బంది కలిగిపిస్తారని వీళ్ళు జబర్దస్తిగా నవాబ్ హుసేన్ దగ్గర పనిచేసేవారు. సో వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ అనమాట, శాస్త్రాల్లోనే, సాంస్కృత్లోనే, పర్షియన్ లాంగ్వేజ్లోనే, మేనేజ్మెంట్లోనే. సో అప్పుడు వాళ్ళ పేరు కూడా ముస్లిం పేర్స్ అనమాట, ద సాకర్ మలిక్ దబీర్ ఖాస్ అని వాళ్ళకి ముస్లిం పేర్స్ ఇచ్చారనమాట. అండ్ ఇప్పుడు అనూపమైనది పేరు చైతన్య మహాప్రభు ఇచ్చారు, తన పేరు శ్రీవల్లభ అనమాట. సో వీళ్ళు ముగ్గురు అప్పుడు అక్కడ ఉన్నారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చారు. సో ఆ రోజుల్లో ఆ నవాబ్ హుస్సేన్ రూల్ ఉండడం వల్ల ముస్లిం రాజా చూస్తాడని వాళ్ళు డే టైంలో చైతన్య మహాప్రభుని కలవలేరు. సో రాత్రి అందరు పడుకునే తర్వాత వీళ్ళు చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళారు. సో ఇప్పుడు జీవ గోస్వామి అదే సమయంలోనే చైతన్య మహాప్రభుని ఎలా చూశారు, దానికి కొన్ని మతాలు ఉన్నాయి. ఇప్పుడు కొందరు అంటారు చైతన్య మహాప్రభుని దర్శనం చేసినప్పుడు జీవ గోస్వామి వాళ్ళ మదర్ ఒళ్ళో కూర్చున్నారనమాట. అప్పుడు ఆయన చైతన్య మహాప్రభుకి మొట్టమొదటిసారి చూశారు. కొందరు అంటారు లేదు లేదు, వాళ్ళ మదర్ అక్కడ ఏం లేరు, ఈ రూప గోస్వామి, సనాతన్ గోస్వామి, అనుపము జీవ గోస్వామికి ఎత్తుకొని వెళ్ళారు రాత్రిపూట, ఎప్పుడైతే చైతన్య మహాప్రభుని కలవడానికి వెళ్ళారు. కొందరు అంటారు అలా కాదు, వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు, ఇతను చిన్నబాబు కదా, మా అంకలు మా నాన్నగారు ఎక్కడికి వెళ్తున్నారని తను వెనక వెళ్ళి వీళ్ళు ముగ్గురు చైతన్య మహాప్రభుతో మాట్లాడుతూ ఉంటే చెట్టు వెనక నుంచి ఇదంతా చూసి చైతన్య మహాప్రభు దర్శనం తీసుకుని వాళ్ళు ఏదైతే మాట్లాడారో విన్నారు. సో అలా చాలా మతాలు ఉన్నాయన్నమాట. సో యాక్చువల్గా యాజ్ ఎ డివోటీస్ మనకి డీటెయిల్స్ అనవసరం, కానీ ఇది చెప్పకపోతే కొంతమంది డివోటీస్ ఏంటంటే నేను అలా విన్నాను కానీ మాతాజీ ఇలా చెప్పారు, అందుకోసం నేను ఇంకా మిగిలిన లెక్చర్ కూడా వినే అవసరం లేదు, అన్ని రాంగే ఉన్నాయని. అంటే వాళ్ళ కోసం ఆ చిన్న చిన్న ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా చూశారు మీరు, ఇలా ఎందుకు చెప్పారు, ఆ సన్యాసి అయితే అలా అన్నారు, ఈయనైతే అలా అన్నారు, కానీ యాక్చువల్గా యాజ్ ఎ డివోటీస్ అసలు మనకు అది ఇంపార్టెంటే కాదు. ఒకటే ఇంపార్టెంట్, జీవ గోస్వామి చిన్నప్పుడు 3 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు 15-14లో ఆయన 3 ఇయర్స్ వయసు అంటే మనం ఇప్పుడు ప్రణాళిక అంటే మనం ఇప్పుడు అంచనా వేసుకోవచ్చు, మేబీ దట్ మీన్స్ ఆయన ఒక 15-11 అలా ఆయన అప్పుడు ఆవిర్భవించి ఉంటారనమాట. సో మొత్తం మీద ఎప్పుడైతే సనాతన గోస్వామి, రూప గోస్వామి, అనుపం మళ్ళీ చైతన్య మహాప్రభుని మొట్టమొదటిసారి చూశారు, వాళ్ళు అన్నారు మాకు అన్నీ వదిలేసి మీ దగ్గరికి వచ్చేయాలని ఉంది. వాళ్ళు చాలా వినయంగానే వాళ్ళ మూలోని వాళ్ళ నోటులోని గడ్డి పూసలు అంటే అలా పట్టుకొని చాలా వినయంగా వెళ్ళినప్పటికీ చైతన్య మహాప్రభు ఇంకా అసలు మీ వినయం ఎంత వినయం ఉంది, మీ వినయం నన్ను చంపుతుంది, ఇంకా మీరు ఆపండి, ఇంకా టైం రాలేదు అని వాళ్ళకి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఆ లోపల ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఈ జీవ గోస్వామి ఎవరైతే మామూలుగా భగవంతుడు నామం తీసుకుని మాత్రమే అందరు డివోటీస్ అయిపోతూ ఉంటే ఎవరైతే సాక్షాత్ భగవంతుడిని చూసారో ఏమైపోయి ఉంటుంది. సో 3 ఇయర్స్లోనే అతనికి వైరాగ్యం వచ్చేసింది, చిన్న బాబు అతనికి ఇప్పుడు ఇంక ఏది ఆట పాట దేంట్లో ఇంట్రెస్ట్ లేదు, ఆయనకి ఇప్పుడు ఎల్లప్పుడూ చైతన్య మహాప్రభు గురించి స్మరిస్తున్నారు. సో ఆ రోజుల్లోనే జీవ గోస్వామి 3 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడే ఆయన మట్టితోనే కృష్ణ బలరామ విగ్రహాన్ని తయారు చేశారు. సో ఆయనకి కృష్ణ బలరామ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఎలా అయితే భౌతిక ప్రపంచంలో పిల్లలు టెడ్డీ బేరో డోరీ మ్యానో ఏదో ఆడుకుంటూ ఉంటారు, చోటా భీమ్, అలానే ఆయన చిన్నప్పటి నుంచి కృష్ణ బలరామతో ఆడుకునేవారనమాట. సో ఆ కృష్ణ బలరామ విగ్రహాలు ఆయనకి ఎంత ఇష్టం ఉండేవారంటే రాత్రి కూడా కృష్ణ బలరామ విగ్రహంని ఇలా పట్టుకొని కవగలించి ఆయన పడుకునేవారనమాట. అండ్ యాక్చువల్లీ జీవ గోస్వామి వాళ్ళ మదర్ కూడా చాలా గ్రేట్, షీ వాజ్ అన్ అమేజింగ్ డివోటీ అనమాట. ఆవిడ ఎల్లప్పుడూ జీవ గోస్వామికి మంచి మంచి కృష్ణ గురించి కథ చెప్పేవారనమాట, ఫిలాసఫీ కూడా చెప్పేవారు. జీవ గోస్వామి చాలా మంచి ప్రశ్నలు వేసేవారనమాట. అండ్ వాళ్ళ మదర్ ఆశ్చర్యపోయేవారనమాట, ఇంత చిన్నబాబు ఇంత మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. సో అలా వాళ్ళ ఇంటి పరివేశం. అండ్ చాలా రిచ్, ఎందుకంటే ఈ నవాబ్ హుస్సేన్ దగ్గర ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ ఈ లెవెల్లో ఉండడం అంటే వాళ్ళకి మంచి విల్లా, గార్డెను, పెద్ద ఇల్లు, అంతా సౌకర్యాలు ఉన్నాయన్నమాట. ఆ లోపల ఇప్పుడు ఏమైందంటే ఈ రూప సనాతని ఇంకా చాలులే, మనం ఇంకా రిజైన్ చేసేసి వెళ్ళిపోదాం, ఇంకా మనం ప్రచారం మూమెంట్లో ఇంకా చాలు, చాలా వరకు మనం చేసుకున్నాం ఇతని దగ్గర అని, ఇంకా మేము ఉండలేము, మా జీవితాన్ని చైతన్య మహాప్రభుకి అంకితం చేయాలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. సో రూప గోస్వామి వెళ్ళి నవాబ్ హుస్సేన్కి రెజిగ్నేషన్ ఇచ్చేశారు, ఇస్తే తను ఒప్పుకున్నారు. కానీ సనాతన్ కోసం ఈ రెజిగ్నేషన్ ఇస్తే తను ఒప్పుకోలేదు, తను జైల్లో వేసేసారనమాట. అంటే ఇది పెద్ద స్టోరీ, ఎలా సనాతన్ గోస్వామి నాకు హెల్త్ బాగాలేదు ఇది అది అంటే ఆయన డాక్టర్ పంపించారు, డాక్టర్ పంపిస్తే హెల్త్ బాగానే ఉంది ఎందుకని ఎక్స్క్యూజెస్ ఇస్తున్నావని, అప్పుడు అర్థమైంది ఆహా వీళ్ళు పారిపోవాలనుకుంటున్నారని తను జైల్లో వేసేసారు. రూప గోస్వామి ఏం చేశారు, తను అనుపమ ఇద్దరు పారిపోయారు. పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారంటే అలహాబాద్, ప్రయాగ్కి వెళ్ళిపోయారు. అక్కడ చైతన్య మహాప్రభుతో ముఖాముఖి దర్శనం అయింది. సో దశ అశ్వమేధ ఘాట్ దగ్గర చైతన్య మహాప్రభు వీళ్ళని మంచిగా మన రూప గోస్వామిని అండ్ అనుపమ్ని మంచిగా సూచనలు చెప్పేసి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకి బాగా జ్ఞానాన్ని ప్రసాదించారు. ఈ లోపల రూప గోస్వామి కొంచెం డబ్బులు ఏర్పాటు చేసేసి సనాతన్ గోస్వామికి పంపించినప్పుడు సనాతన్ గోస్వామి ఆ జైల్లో ఎవరైతే తన్ని పెట్టారు జైలర్ తన్ని కొంచెం బ్రైబ్ ఇచ్చేసి తను ఎస్కేప్ అయిపోయారు. సో తనే ఎస్కేప్ అయిపోయారు. ఈ లోపల ఏమైంది, రూప గోస్వామి అండ్ అనుపమ్ వీళ్ళు ఎప్పుడైతే ఇంకా చైతన్య మహాప్రభుతో మాట్లాడేసి ఇంకా బయలుదేరుతున్నారు, దారిలోని పూరి బెంగాల్ బార్డర్ దగ్గర అనుపమ్ దేహాన్ని త్యాగం చేశారు, ఆయన పరంపదించారనమాట. ఆ మెసేజ్ ఎప్పుడైతే జీవ గోస్వామికి వెళ్ళింది, జీవ గోస్వామి ఏజ్ అప్పుడు చాలా చిన్నది, మేబీ 5 ఇయర్స్ 5½ 6 ఇయర్స్ పెద్ద వయసు కాదు. సో మీరు ఊహించవచ్చు చిన్న బాబుకి ఇంకా నాన్న కూడా చనిపోయారంటే ఆయన ఒక రకంగా ఉన్నారు, అంకల్స్ ఎవరు లేరు, ఇంట్లో ప్రొటెక్షన్ ఎవరు లేరు, ఒక మదర్ ఒక్కరే ఉన్నారు, అంకల్ ఇద్దరు వెళ్ళిపోయారు, నాన్నగారు చనిపోయారు. సో సో ఆయన ఎల్లప్పుడూ కృష్ణ బలరాముని తలుచుకుంటూ వాళ్ళ మదర్కి చెప్పేవారనమాట, నాకు ఇంకా నాకు కూడా పంపించేయండి అమ్మా, నేను కూడా చైతన్య మహాప్రభు మిషన్లో మా అంకల్స్ ఎలా వెళ్ళిపోయారు నేను కూడా అక్కడికి వెళ్ళిపోతాను, పెద్దనాన్న ఎలా వెళ్ళారు నేను వెళ్ళిపోతాను. అప్పుడు వాళ్ళ మదర్ అన్న, నువ్వు చాలా చిన్నోడు, ఇంకా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడదు, నువ్వు ఇంట్లోనే ఉండనమాట. సో ఒకసారి ఏంటంటే ఆ కృష్ణ బలరాం విగ్రహాన్ని ఇలా పట్టుకొని పడుకుని ఉంటే కళ్ళలో ఏమొచ్చారంటే గోర్నితాయి వచ్చారు, చాలా మంచిగా హరినామ సంకీర్తన అవుతుంది, అండర్ డాన్స్ చేసుకుంటున్నారు. అప్పుడు ఆయన పరిగెత్తి చైతన్య మహాప్రభు కాలు మీద పడిపోయారు జీవగోస్వామి. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేశారు, జీవగోస్వామిని కవగలించేశారు, కవగలించేసి జీవగోస్వామి చేతి పట్టుకుని నిత్యానంద చేతిలో ఇచ్చేశారు. అప్పుడు నిత్యానంద ప్రభుని ఆయన కాలు పట్టుకున్నారు. అప్పుడు నిత్యానంద ప్రభు కూడా ఆయన కవగలించేసి, ఓకే నిన్ను నేను టేక్ కేర్ చేస్తాను, కానీ మన ఇద్దరికి ఆరాధ్య దేవుడు ఏంటంటే చైతన్య మహాప్రభువే. సో ఇలాంటి టైంలోనే ఆయన చాలా హ్యాపీ అయిపోతున్నారు ఈ డ్రీమ్ చూసేసి. తర్వాత ఆయన డ్రీమ్లో ఇంకొకటి ఏం చూసారంటే, తన కృష్ణ బలరాముని ఏదైతే చేతిలో పట్టుకుని ఉన్నారు, నిమిషానికి అది గోర్నితే కింద మారిపోతున్నారు. ఎప్పుడైతే పట్టుకోవాలనుకో మళ్ళీ గోర్నితే కృష్ణ బలరాం కింద మారిపోతున్నారు. అప్పుడు జీవగోస్వామికి క్లియర్గా అర్థమైపోయింది, ఓ కృష్ణ బలరాం అంటే చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు, వీలే కలియుగంలో కృష్ణ బలరాం లాగా వచ్చారన్నమాట. ఆ భజన ఉంది కదా, బ్రజేంద్ర నందన జయ సచి సుత హోయ్లోసే బలరామ హోయ్లోని తాయ్, వ్రజేంద్ర నందన జయ, వ్రజేంద్ర నందన, కృష్ణుడు ఎవరు, తనే చైతన్య మహాప్రభు, బలరాము నిత్యానందలాగా వచ్చారనమాట. సో ఆయన చాలా హ్యాపీ అయిపోయారు. సో ఇంకా ఆయన ఆగలేకపోతున్నారు. సో అప్పటికి ఆయన వయసు 9.5-10 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారితో, ఇంకా నేను వెళ్ళిపోతాను, ఇంకా నేను ఉండలేను, నన్ను క్షమించండి అమ్మా, కానీ నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి, నేను చైతన్య మహాప్రభు మిషన్లో నేను సేవాని చేయాలి. అప్పుడు వాళ్ళ మదర్ ఇంకా ఆపలేదు, సరే అయితే నువ్వు బయలుదేరు. సో అప్పుడు ఆయన 10 ఇయర్స్ ఓల్డ్. అప్పుడు ఆయన ఫ్రెండ్స్ అందరు కలిసి వాళ్ళు అక్కడ నుంచి ఫతేబాద్ రీచ్ అయ్యారు. ఫతేబాద్లో వాళ్ళకి పెద్ద విలా ఉందన్నమాట, అక్కడ కొన్ని పనులు అంతా ముగించేసి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడే ఉండిపోయారు. అండ్ ఆయన ఏంటంటే నవద్వీప్ కోసం బయలుదేరిపోయారు. ఎప్పుడైతే నవద్వీప్ రీచ్ అయ్యారు, ఆయన శ్రీవాసాంగన్కి పరిగెత్తారు. శ్రీవాసాంగన్లోనే నిత్యానంద ప్రభు ఉన్నారు, ఆయన అప్పుడే ఖర్దా నుంచి వచ్చారనమాట. అండ్ నిత్యానంద ప్రభు జీవగోస్వామిని చూసి చాలా హ్యాపీ అయిపోయి తనకి కవగలించారనమాట. అప్పుడు నిత్యానంద ప్రభు అన్నారు, ఓ జీవా, నేను నీ కోసమే పరిగెత్తి వచ్చాను, నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావని, నేను ఖర్దా నుంచి వచ్చాను. అప్పుడు నిత్యానంద ప్రభు ఏం చేశారంటే, ఆయన ఒక కాలని జీవగోస్వామి ఒక హెడ్ మీద పెట్టి ఆయనకి చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. అండ్ అప్పుడు నిత్యానంద ప్రభు అన్నారైతే, సరే జీవా, ఇంకా ఇప్పుడు నేను నీకు చాలా సేవని నేను ఇవ్వాలి, ఇంకా నువ్వు నాతో రా, నేను నీకు మొత్తం ఏంటంటే ఆ నవద్వీప్ ధామాన్ని నేను నీకు చూపిస్తాను. అండ్ జీవగోస్వామి అప్పటికి ఇంకా అసలు ఆయన అర్థం చేయలేకపోతున్నారు, ఎందుకంటే ఎవరికైతే కలలో చూశారు నిత్యానంద ప్రభుని మొట్టమొదటిసారి ముఖాముఖి చూస్తున్నారు, చిన్నప్పుడు కనీసం చైతన్య మహాప్రభుని ఒకసారి చూశారు. సో అసలు ఆయనకి అసలు అది నమ్మలేకపోతున్నారు, నేను ఎవరినైతే డ్రీమ్లో చూశాను ఆయన్ని నేను ముఖాముఖి చూస్తున్నాను, ఈరోజు ఆయనే నా చేతి పట్టుకుంటున్నాను అనమాట. సో అప్పుడు నిత్యానంద ప్రభు మొట్టమొదటి ఫస్ట్ టైం జీవగోస్వామికి టూర్ మీద తీసుకువెళ్ళారు. సో మొత్తం అన్ని ప్లేసెస్ నవదీప్లో చూసారు, ఇగో ఇది ఆయన చైతన్య మహాప్రభు ఆవిర్భావించిన ప్లేస్, ఇక్కడ ఆడిన ప్లేస్, ఇక్కడ ఇలా గంగాలో ఇలా పెంకితనం చేసిన ప్లేస్, ఇది మొత్తం ఆదిలీలా మెన్షన్ చేసిన అన్ని లీలాస్ ఆయనకి చూపిస్తూ చాలా ఆనందంగా ఉందన్నమాట. ఆయన యోగపీఠకి తీసుకువెళ్ళారు. అప్పటికి సచిమాత ఉన్నారు, విష్ణుప్రియాదేవి ఉన్నారు. సో అప్పుడు చాలా హ్యాపీ అయిపోయి, ఎప్పుడైతే నిత్యానంద ప్రభు వస్తున్నారో సచిమాత నిత్యానంద ప్రభుని చూసి చాలా హ్యాపీ అయిపోయి ఆవిడ సర్వెంట్ ఇషాన్ని పిలిచి, ఇగో నిత్యానంద వచ్చారనమాట, ఇషాన్ రా రా వాటర్ తీసుకోలే. అప్పుడు ఇషాన్ ఏం చేశాడంటే నిత్యానంద ప్రభు ఒక పాదాభిషేకం చేశాడనమాట. సో నిత్యానంద ప్రభు ఒక పాదాభిషేకం చేసిన తర్వాత సచ్చిమాత ఆవిడ సొంతంగానే ఆవిడ చేత్తో వంట చేసి నిత్యానంద ప్రభుకి పెట్టారు, జీవగోస్వామికి ప్రసాదం పెట్టారు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. సో మొత్తం మీద నిత్యానంద ప్రభు అన్నారు సచ్చిమాతతోని, విష్ణుప్రియమాతతోని, జీవగోస్వామికి ఇంకా చాలా సేవ చేయాలి, మీరు దయచేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సో వాళ్ళిద్దరు బాగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. తర్వాత నిత్యానంద ప్రభు ఆయన చేతి తీసుకుని మొత్తం నవదీప్లో ఎవరెవరైతే ఉన్నారో వైష్ణవాసు అందరి దగ్గర తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇవ్వండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి అనమాట. సో నేను ఇది చదువుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే బ్లెస్సింగ్స్ ఆర్ సో ఇంపార్టెంట్. అంటే నిత్యానంద ప్రభు ఇస్ గాడ్, ఆయనే బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ వైష్ణవ బ్లెస్సింగ్స్ కూడా అవసరమా? సో దాని అర్థము ఆయన మన అందరికీ ఒక గుణపాఠం నేర్పిస్తుంది అనమాట. వైష్ణవ బ్లెస్సింగ్స్ ఎంత ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ గాడ్ కృష్ణాస్ బ్లెస్సింగ్సే కాదు, వీ నీడ్ వైష్ణవాస్ బ్లెస్సింగ్స్. ఎందుకంటే భగవంతుడు స్వయంగానే చేతి పట్టుకొని ఇగో వైష్ణవాల బ్లెస్సింగ్ తీసుకో అని అంటున్నారనమాట. సో ఇంపార్టెంట్, మనం ఏదైనా జీవితంలో గ్రేట్ సాధించాలంటే వీ నీడ్ వైష్ణవ్ బ్లెస్సింగ్స్ అనమాట. విదౌట్ వైష్ణవ్ బ్లెస్సింగ్స్ మనం ఏమీ చేయలేమన్నమాట. సో ఫైనల్గానే అంతా అందరి బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు జీవగోస్వామి ఒక చిన్న మాట, అంటే చాలా బాగుంది, అంతా వెరీ హ్యాపీ. సో అప్పుడు నిత్యానంద ప్రభు అన్నారు, ఇగో ఇప్పుడు నువ్వు కాశీకి వెళ్ళాలి, కాశీలో ఏం చేయాలి? నువ్వు బాగా సంస్కృతి నేర్చుకోవాలి, నువ్వు బాగా చదువు నేర్చుకోవాలి, నువ్వు చాలా పుస్తకాలు రాయాలి. ఆ మాయవాదీస్ ఎవరైతే కృష్ణుడికి రూపం లేదు, నిరాకార బ్రహ్మ అని వాదిస్తూ ఉంటారో వాళ్ళని నువ్వు ఓడించాలంటే నువ్వు కూడా సఫిషియెంట్గా శాస్త్రాన్ని నేర్చుకోవాలి కదా. సో ఇక్కడ పని చేయి, ఇక్కడ నుంచి నువ్వు కాశీ వెళ్ళు. సో అప్పుడు నిత్యానంద ప్రభు వయసు ఎంత అనుకుంటున్నాను? 10 ఇయర్స్ అనమాట. అప్పుడు ఆయన చిన్నగా అడిగారు, ఒకసారి పూరీ వెళ్ళొచ్చా అంటే, అప్పుడు చైతన్య మహాప్రభు ఉన్నారు ఈ భూలోకంలోనే, ఆయన పూరీలో ఉన్నారు, ఒకసారి పూరి వెళ్ళి చైతన్య మహాప్రభుని దర్శనం చేసేసి అప్పుడు వెళ్ళొచ్చా కాశీ అంటే, ఆయన అన్నారు, నో, అంత టైం లేదు, నువ్వు చైతన్య మహాప్రభుని కలవడానికి అవ్వదు, నువ్వు ఫస్ట్ కాశీ వెళ్ళిపో అండ్ కాశీ నుంచి నువ్వు వృందావనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీ ఫ్యామిలీకి చైతన్య మహాప్రభు అది దత్తక్, ఆ ల్యాండ్ మీకు ఇచ్చేశారు, మీరు అడాప్ట్ చేసుకోవాలి, మీ అంకల్స్ కూడా అక్కడే ఉన్నారు, నువ్వు వెళ్ళి మీ అంకల్స్ని హెల్ప్ చేసుకోవాలి. ఇది ద హైలైట్ ఆఫ్ జీవగోస్వామి లీల. ఆయన ఓకే అన్నారు, వెళ్ళిపోయారు. అమేజింగ్. అసలు అంటే ఎవరైనా ఉంటే, అంటే దేవాది దేవుడి ప్రపంచంలో ఉన్నారు, ఆయన నవద్వీప్లోనే ఉన్నారు, అంటే పెద్ద అండమాన్ నికోబార్ ఐలాండ్ కాదు, నవద్వీపే. ఒక 4-5 అవర్స్ డ్రైవ్ చేసేస్తే అక్కడికి వెళ్ళి చైతన్య మహాప్రభు బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ నిత్యానంద ప్రభు అన్నారు, లేదు నువ్వు వెళ్ళాలి డైరెక్ట్గా, నువ్వు ఇక్కడ నుంచి వృందావనం. ఆయన ఒప్పుకున్నారు. అంటే జీవ గోస్వామి ఒక కథ నుంచి నాకు ఈ స్పెషల్గా ఇది చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదంటే, ఇదేదో మనకి ఎవరైనా బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళండి అంటే పర్వాలేదు మాతాజీ ఒక 10 మినిట్స్ ప్రసాదం తీసుకుని వెళ్తాను, ఇంత చిన్న విషయం కాదు ఇది. భగవంతుణ్ణి చూడడానికి ఆయన అడిగినా ఆయన ఎప్పుడు చూడలేదు, 1 టైం చిన్నప్పుడు చూశారు, ఒక్కసారి చూస్తానని నో చెప్తే ఆయన ఒప్పుకున్నారు. అంటే ఇది వినడానికి ఈజీగా ఉంటుంది, కానీ ఊహించండి మనం ఎవరైనా ఆ ప్లేస్లో ఉంటే మనం ఏమనుకుంటాం, ఇంత క్రూరం ఏంటండి, 1 నిమిషం, 2 మినిట్స్ అంటే 1 అవర్ దర్శనం చేసే, 1 అవర్ కాదు 2 మినిట్స్ భగవంతుని. అంటే మామూలుగానే మనం యాత్రకి వెళ్ళినా కూడా సేవ గురించి మనకి అక్కడ దర్శనం మిస్ అయిపోతే మన పైన కింద యాంగర్ వచ్చేస్తుంది అనమాట. అంటే నా దర్శనం మిస్ అయిపోయింది సేవ గురించి, నేను కూడా ఇంత దూరం వచ్చాను కదా, నా దర్శనం వద్దా? సో ఇక్కడ ఏమీ టెంపుల్ దర్శనం కాదు, యాక్చువల్ గాడ్ని మన దర్శనం చేయడానికి కూడా అవకాశం లేనా కూడా ఓకే, సేవ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనుకున్నాడు. సో దట్ గివ్స్ మీ సో మచ్ ఎంకరేజ్ అనమాట. అంటే సేవ ఈజ్ సో ఇంపార్టెంట్ అనమాట, మోర్ దెన్ కృష్ణ దర్శన్ అనమాట. అండ్ మోర్ దెన్ దట్ వాపు సేవ, వాణి సేవ. వాణి సేవ ఎంత ఇంపార్టెంట్ అంటే, భగవంతుని చూడడం చూడడం కాదు, ఏదైతే భగవంతుడు ఒక మిషన్ని ముందుకి వెళ్ళడానికి ఏదైతే మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది దాన్ని మనం ఎంచుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ గోపాల్ భట్ట గోస్వామి, ఆయన చిన్నప్పుడు చైతన్య మహాప్రభుని చూశారు, ఆయనకు అప్పుడే చైతన్య మహాప్రభుతో వెళ్ళిపోవాలని ఉంది, కానీ చైతన్య మహాప్రభు అన్నట్ల ఇప్పుడు కాదు, సరిగ్గానే సమయం వచ్చినప్పుడు చెప్తాను. సో ఆయన కూడా ఆ వాణిని ఒప్పుకున్నారు, లేదంటే ఎవరైనా నేనెందుకు మిస్ చేసుకోవాలి, భగవంతుడే సాక్షాత్గా ఉన్నప్పుడు ఆయన సేవ చేయకుండా. కానీ ఆ వాణి సో ఇంపార్టెంట్, గురుగారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ సో ఇంపార్టెంట్. ఈవెన్ శ్రీల ప్రభుపాదులు వారు ఈ భూప్రపంచంలో ఉన్నప్పుడు అందరు డిసైపుల్స్ చెప్పేవారు, మీతోనే ఉంటాము, మీ దగ్గరే ఉంటాం, మీ సేవనే చేస్తామంటే, ఆయన అలా అవదు, వెళ్ళాలి బయటికి, వేరే వేరే సిటీస్కి వెళ్ళాలి, ప్రచారం చేయాలి, నా దగ్గరే ఉంటారు, నా దగ్గర ఉంటారంటే అవ్వదు, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అనమాట. సో వాట్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తొస్తుంది, ఈవెన్ సురభి మహారాజ్ ఎవరైతే వృందావన్ టెంపుల్, బాంబే టెంపుల్ అన్నీ కట్టారో, ఆయనకి ఒకసారి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఎందుకంటే వృందావన్ ధామ్లో ఉన్నారు, మార్నింగ్ నుంచి నైట్ ఆయన సేవ ఏంటంటే లేబర్స్తో పని చేసుకోవడము, ఆ సిమెంట్ బ్యాగ్ ఎన్ని వచ్చాయి, బ్రిక్స్ ఎన్ని వచ్చాయి, చెక్ రాయాలి, వీల్ వెనక పని చేసుకోవాలి. అండ్ వాళ్ళు సో గురుభ్రాతాలు వాళ్ళందరూ ఏంటంటే హ్యాపీగా నెక్టర్ ఆఫ్ డివోషన్ క్లాసెస్ వింటున్నారు, రూప గోస్వామి సమాధి దగ్గర శ్రీల ప్రభుపాద ముఖారవింద నుంచి హ్యాపీగానే క్లాసెస్ వింటూ ఉంటే, ఆయన క్లాసెస్ వినలేరు, ఆయన ఎంత సిమెంట్ వచ్చింది, ఎంత వచ్చింది ఏంటి అని. ఆయనకు ఒకరోజు చాలా కోపం వచ్చేసి మధ్యరాత్రి 2 o'clock. ఆ రోజుల్లో ఏంటంటే శ్రీల ప్రభుపాదులు వారు రాధా దామోదర్ టెంపుల్లో ఉండేవారు, కానీ డివోటీస్ అయితే అక్కడ రమణ్ రేతిలో టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎక్కడైతే అవుతుంది అక్కడే గుడుసులు కట్టేసి డివోటీస్ అక్కడ ఉండేవారు. ఆయన మధ్యరాత్రి 2 o'clock వెళ్ళి శ్రీల ప్రభుపాద రాధా దామోదర్ రూమ్స్లో ఉంటే తలుపు కొట్టారు, శ్రీల ప్రభుపాద ఓపెన్ చేశారు, అన్నారు, వాట్సప్ ఏమైంది, అంత బాగానే ఉందా, ఇంత మధ్యరాత్రిలో వచ్చావంటే నేను మీతో సీరియస్గా మాట్లాడాలి శ్రీల ప్రభుపాద, సరే చెప్పు ఏమైంది, కూర్చో ఫస్ట్. ఏం లేదు ప్రభుపాద్, నేను వృందావన్లో ఉన్నాను కదా, వృందావన్లో ఉంటే రాధారాణి ఒక కథ, కృష్ణుడు ఒక కథ, కథ వినాలి, చాంటింగ్ చెయ్యాలి, అదే కదా భక్తి, ఇది భక్తియా, ఎల్లప్పుడు ఆ లేబర్స్తోనే ఆ సిమెంటు బ్రిక్కు ఇది భక్తియా, నేను భక్తి చేయడానికి వచ్చాను కదా ఇస్కాన్లో, నేను ఇది చేయడానికి వచ్చానా అని అడిగారనమాట. అప్పుడు శ్రీల ప్రభుపాద్ అన్నారు, అర్జున్ కృష్ణుడికే కృష్ణుకి భక్తుడేనా? అవును. మళ్ళీ అర్జున్ నా కురుక్షేత్ర యుద్ధభూమిలో ఏం చేశాడు? రథం మీద కూర్చొని హ్యాపీగా పద్మాసన్ వేసుకొని 16 రౌండ్స్ కంప్లీట్ చేశాడా? లేదు. తను ఏం చేశాడు? యుద్ధం చేశారు. సో తను భక్తుడు కాదా? అవును. సో తను యుద్ధం చేయడం వల్ల భగవంతుడు భక్తి చేశారు. నువ్వు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు భగవంతుడు భక్తి చేస్తున్నావు అని అన్నారన్నమాట. సో ఇది నాకు అసలు నా మైండ్లో ఎప్పుడు ఉండిపోయింది. స్పెషల్లీ పర్సనల్గా నేను దాన్ని చాలా రిలేట్ చేయగలను, ఎందుకంటే నేను ఇస్కాన్లో వచ్చే ముందు కాంగ్రిగేషన్ డివోటీగా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ అనుకున్నాను ఫుల్ టైం ఇస్కాన్లో జాయిన్ అయిపోతే మజాయే మజా, హ్యాపీ లైఫ్ ఎంత బాగుంటుంది, మంగళారతి దర్శనార్థి, ఆ తర్వాత భాగవతం క్లాస్, తర్వాత ప్రసాదం, ప్రసాదం అయిపోతే అప్పుడు నేను హ్యాపీగానే ఒక ప్రోపాత్ బుక్ తీసుకుంటాను, అవి చదువుతూ చదువుతూ హోల్ డే స్పెండ్ అయిపోతుంది, అప్పుడు నేను నోట్స్ రాసుకుంటాను, అంతే. మళ్ళీ సాయంత్రం సంధ్యారతి, ప్రసాదం, పడుకోవడం, రాత్రి కృష్ణ బుక్, హాట్ మిల్క్, లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది అని అలా అనుకుంటూనే, కానీ ఎప్పుడైతే లోపల వచ్చానో అలా ఏమీ లేదు, చాలా హార్డ్ వర్క్ చేయాలి. అసలు బయట వాళ్ళకైనా ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది, అంటే కనీసం బయట వాళ్ళకి ఈవినింగ్ 5 o'clock అలా ఆఫీస్ అయిపోతుంది, ఇక్కడ రాత్రి 9 వరకైనా 10 వరకైనా సేవ సేవ సేవనే ఉంటుంది. అంటే నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ అంటే చాలా ఇష్టం. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా లైబ్రరీ టీచర్ని చూసినప్పుడు నేను అనుకున్నాను అనమాట, నేను పెద్ద లైబ్రరీ టీచర్ అవుతాను, లైబ్రరీ టీచర్ అంటే ఫుల్ హ్యాపీ, ఎల్లప్పుడూ లైబ్రరీ లోపలే ఉండాలి, ఏ పుస్తకాలు కావాలంటే చదవాలి. అంటే నాకు అసలు ఆ వరల్డ్ ఆఫ్ బుక్స్లో ఉండాలంటే చాలా ఇష్టం. బుక్స్ 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 అన్నీ ఉంటే దాని లోపల నేను ఉంటే అసలు నాకు అలా కళలో కూడా అలానే వస్తుందన్నమాట. కానీ ఇక్కడ వచ్చినప్పుడు బుక్స్ మర్చిపోవాలి, అసలు ఎక్కడ టైం బుక్స్ చదవడానికైనా అసలు ఏమీ టైం ఉండదు, చాలా చాలా కష్టపడాలి. ఇది శిల ప్రభుపాద మిషన్ ఒక మ్యారథాన్ మిషన్ అనమాట, అందరు ఇక్కడ బాగా కష్టపడాలి. ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ సో హార్డ్, కెపాసిటీ కైనా ఎక్కువ. ఏది అయితే రాదు అది కూడా నేర్చుకోవాలి. ఇక్కడ ఒక బాత్రూమ్ క్లీనింగ్ నుంచి అయినా, వంట అయినా, బుక్ డిస్ట్రిబ్యూషన్ అయినా, మాట్లాడమైనా, కుకింగ్ అయినా, ఫండ్ కలెక్షన్ అయినా, ఎవ్రీథింగ్ నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్ చెయ్యాలి, ఆల్ ఇన్ వన్ అనమాట. సో అప్పుడు ఈ సురభి బాలాజీ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా నేను మనసులో ఇది ఉంచుకుంటానమాట, దట్ ఈస్ కృష్ణ సేవ. ఎందుకంటే సీ దేర్ ఆర్ భక్తికి కూడా దేర్ ఇస్ 3 థింగ్స్, వన్ ఈస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ, వన్ ఈస్ థింకింగ్ ఫార్ కృష్ణ, వన్ ఈస్ థింకింగ్ అబౌట్ కృష్ణ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థింకింగ్ ఆఫ్ కృష్ణ అంటే డైరెక్ట్ భక్తి, ఏదైతే ఇప్పుడు మనం మంగళారతిలో ఉన్నాము, మళ్ళీ కృష్ణుడి వైపు చూస్తున్నాము, మనం ఇప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాము, కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నాం, ఎంత బాగుంది కిరీటం, ఎంత బాగున్నారు ఈరోజు, థింకింగ్ ఆఫ్ కృష్ణ డైరెక్ట్గా. కొన్ని ఏముంటాయి థింకింగ్ ఫార్ కృష్ణ, అంటే సిమెంట్ వచ్చిందా, ఇది వచ్చేసిందా, వీళ్ళు వచ్చారా, అంటే ఇది నేను భక్తి చేయట్లేదా, భక్తిని చేస్తున్నాను కానీ డైరెక్ట్గా కృష్ణుడి గురించి కాదు, థింకింగ్ ఫార్ కృష్ణ అంటే కృష్ణ బయటకు వచ్చి ఆ సిమెంట్ వచ్చాయని ఆయన చెప్పలేరు కదా, ఆయన బిహాఫ్లో చేస్తున్నాం, థింకింగ్ ఫార్ కృష్ణ. ఇంకొకటి థింకింగ్ అబౌట్ కృష్ణ, ఎప్పుడైతే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామో, ఏదైతే మనకి నెలకి జీతం వస్తుంది, ఆ జీతం వస్తే కృష్ణకి మనం ఇవ్వచ్చు, కృష్ణుడికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు, యాత్రకి వెళ్ళొచ్చు, సేవ చేయొచ్చు. సో థింకింగ్ అబౌట్ సంథింగ్ విచ్ విల్ హెల్ప్ అస్ టు థింక్ ఆఫ్ కృష్ణ అండ్ థింక్ ఫార్ కృష్ణ. సో దేర్ ఆర్ 3 వేస్ అనమాట. సో అన్ని మన జీవితంలో సైమిల్టేనియస్గా జరుగుతాయి, మనం థింకింగ్ ఆఫ్ కృష్ణ కూడా చేయగలుగుతాం, థింకింగ్ ఫార్, కొన్నిసారి థింకింగ్ అబౌట్. ఎల్లప్పుడూ థింకింగ్ ఆఫ్ అనేది మనం చెయ్యలేము, పరిస్థితి అలా ఉన్నాయి కలియుగంలో. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ అనమాట. సో ఎనీవే ఫైనల్ కానీ జీవ గోస్వామి అది ఒప్పుకోవడం ఇస్ రియలీ రియలీ గ్రేట్. ఆ వాపు సేవని సాక్రిఫైస్ చేస్తూ లేదు నేను ఆ వాణిని. ఇన్ఫ్యాక్ట్ నాకు గుర్తొస్తుంది ఎలా గర్గముని ఒకసారి శ్రీ ప్రభుపాదుల వారితో అన్నారు, ప్రభుపాద నాకు ఎలా అనిపిస్తుంది అంటే హ్యాపీగా నిధువన్లో వెళ్ళిపోయి, సేవాకుంజులు వెళ్ళిపోయి, అక్కడ చెట్టు కింద కూర్చొని హ్యాపీగా 64 రౌండ్స్ చేస్తే ఎంత బాగుంటుంది. ప్రభుపాద అన్నారు సెన్స్ గ్రాటిఫికేషన్. గర్గముని అన్నారు ప్రభుపాద్ చాంటింగ్ చేస్తాను అంటున్నారంటే సెన్స్. సో చాంటింగ్ ఎలా సెన్స్ గ్రాటిఫికేషన్ అవుతుంది? అప్పుడు ప్రభుపాద అన్నారు గురువు ఆదేశం వినకుండా మీకు ఇష్టం వచ్చింది చేయడమే సెన్స్ గ్రాటిఫికేషన్ అనమాట. గురువు ఏదైతే చేయమంటున్నారో అదే చెయ్యాలన్నమాట. ఇప్పుడు నీ సేవ అవసరము, 64 రౌండ్స్ కాదు 16 రౌండ్స్ చేసుకో, సేవ చేసుకో, అది చాలన్నారట. సో ఇంపార్టెంట్ మనకి ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని మన ఓన్ ఏదో సంథింగ్, మన ఓన్ ఇది ఉంటుంది, డెఫినేషన్స్ ఉంటాయి భక్తిది, కానీ మనకి మెంటర్ ఉంటే వాళ్ళు కరెక్ట్ అయిన డెఫినేషన్ ఇస్తారు హౌ టు థింక్ అనమాట. ఎందుకంటే మనకి థింకింగ్ కూడా రాదు, మనం అనుకుంటాం ఇది నా థింకింగ్, ఇదే భక్తి, ఇదే కరెక్ట్ వే టు మూవ్ ఫార్వర్డ్ అనమాట. సో ఇక్కడ జీవ గోస్వామి ఒక ఎంత పెద్ద సాక్రిఫైస్ చేశారు, కృష్ణుడి ముఖాముఖి, చైతన్య మహాప్రభుడి ముఖాముఖి చూసే అవకాశం వచ్చినప్పటికైనా, ఎప్పుడైతే ఆయన గురుగారు నిత్యానంద ప్రభు లేదు నువ్వు కాశీ వెళ్ళాలంటే ఇంకా చూపుగానే నమస్కారం పెట్టేసి కాశీకి వెళ్ళిపోయారనమాట. సో అక్కడ కాశీకి అంటే ఇన్ఫ్యాక్ట్ నేను ఇది చదువుతుంటే నేను ఒక్కొక్కసారి అనుకుంటాను వీళ్ళందరూ గుడ్ పీపుల్ కాదు, ఈ మన జీవ గోస్వామి అయినా ఈ గోస్వామి, దే ఆర్ నాట్ గుడ్ పీపుల్, దే ఆర్ గ్రేట్ పీపుల్. గుడ్ అయితే చాలామంది ఉంటారు, మనది బాగా చూసుకోవాలి, మన ఫ్యామిలీ బాగా చూసుకోవాలి, మన కంఫర్ట్ జోన్లో ఉండాలి, మనం భక్తి కూడా చేయాలి, దిస్ ఆర్ గుడ్ పీపుల్. గ్రేట్ పీపుల్ అంటే దిల్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ కృష్ణ, దట్ ఈస్ గ్రేట్ పీపుల్ అనమాట. సో ఎవ్రీబడి కెనాట్ బికమ్ గ్రేట్, దే కెన్ బికమ్ గుడ్ అనమాట. సో గ్రేట్ అంటే వాళ్ళు అసలు దేని గురించి అయినా ఆలోచించరు, ఓన్లీ ఫర్ కృష్ణ అండ్ శ్రీల ప్రభుపాద్ మిషన్. ఇంకా సి, సొసైటీ పరంగా కొన్ని గుడ్ ఉంటాయి, కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని రైట్ ఉంటుంది, కానీ స్పిరిచువల్ పరంగా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రైట్ బియాండ్ ద రైట్. అంటే మీరు ఒకటి గుడ్ అండ్ ఒకటి బ్యాడ్ ఉందనుకోండి, చాలా ఈజీగా ఎంచుకోవచ్చు, ఇది గుడ్ ఇది బ్యాడ్, నేను బ్యాడ్ ఎంచుకోను నేను గుడ్ ఎంచుకుంటాను. కానీ రెండు గుడ్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఎంచుకోవాలంటే అది అప్పుడు ఒక మెంటర్ అవసరం, ఎందుకంటే ఇది కూడా గుడ్డే ఇది కూడా గుడ్డే, కానీ ఏ గుడ్ని నేను ఎంచుకోవాలి, ఏ గుడ్ ఇప్పుడు అవసరం, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చైతన్య మహాప్రభుని చూడడం కూడా గుడ్డే, కాశీ వెళ్ళి సంస్కృతి చదవడం కూడా గుడ్డే, కానీ ఆ రెండు గుడ్లో ఏ గుడ్ని ఆయన ఎంచుకోవాలి, అది ఆయన గురువు ఒక ఆదేశం మీద ఎంచుకున్నారనమాట. సో మొత్తం మీద ఆయన వెళ్ళిపోయారు కాశీ. ఇన్ఫ్యాక్ట్ కొందరు అంటున్నారు ఆయన 1 ఇయర్ ఉన్నారు, కొందరు అంటున్నారు ఆయన 2 ఇయర్స్ ఉన్నారు. కానీ శ్రీల ప్రభుపాద ఒక కాన్వర్జేషన్ ఉంది 1971 జూన్ 28, శ్రీల ప్రభుపాద అన్నారు ఆయన 10 ఇయర్స్ ఉన్నారనమాట కాశీలోని. 10 ఇయర్స్ ఆయన మధుసూదన్ వాచస్పతి, ఎవరైతే సర్వభౌమ భట్టాచార్య శిష్యులు, ఆయన కింద ఆయన సంస్కృతి నేర్చుకున్నారు. అండ్ ఈ 10 ఇయర్స్లో జీవ గోస్వామి ఎంత ఎక్స్పర్ట్ అయిపోయారంటే, ఆయనంత ఫేమస్ అయిపోయారంటే, ఆ కాశీలో మీరు ఇప్పుడు కూడా వెళ్ళి జీవ గోస్వామి గురించి మీరు అడిగితే ఒక ఏదైనా బుక్ స్టాల్లో జీవ గోస్వామి పేరు మీద ఒక వేరేగా డిపార్ట్మెంట్, ఒక వేరేగా ఇదే మీకు కనిపిస్తుంది, బుక్స్ ర్యాక్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆయన ఇంచుమించు 25 బుక్స్ రాశారు అండ్ మోర్ దెన్ 5,50,000 వర్సెస్. 5,50,000 వర్సెస్ అంటే ఇంతవరకు వేదవ్యాస రాసింది, మన పరంపరను రాసిన అన్ని ఆచార్యాలు పుస్తకాలు కలిపేస్తే కూడా జీవ గోస్వామి ఒక లెవెల్కి రాలేదు. అందుకోసం శ్రీల ప్రభుపాద చాలాసారి అన్నారు, నా భూతో నా భవిష్యత్. జీవ గోస్వామి గారు లాగా భూత కాలంలో ఎవరికి లేరు, భవిష్యత్తులో కూడా జీవ గోస్వామి లాగా ఎవరు రారు, అంత గొప్ప ఆచార్య ఆయన అనమాట. కానీ దురదృష్టం వల్ల 5,50,000 వర్సెస్ అవైలబుల్గా లేదు, దాంట్లో మన దగ్గర ఓన్లీ 2 లాక్ వర్సెసే ఉన్నాయి, ఓన్లీ 2 లాక్స్ అనమాట. సో అంత గొప్పగా అండ్ ఆయన ఎంత ఫేమస్ అయిపోయారు అంటే, అక్కడ కూడా ఎవరైనా ఏదైనా పుస్తకం రాస్తే ఆయన దగ్గర ఒకసారి చెక్ చేస్తారా బాగానే ఉందా అని, ఆయన బాగానే ఉంది అంటే అప్పుడే వాళ్ళు పబ్లిషింగ్కి ఇస్తారనమాట. సో ఫేమస్ ఈ బికేమ్ అనమాట. ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నారు, ఎంత ఫిలాసఫీ, ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ఒప్పించాలంటే వాళ్ళు ఏదైతే ఒప్పుకుంటున్నారో అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి కదా, ఆ లెవెల్కి మనం వెళ్తేనే వాళ్ళని చెప్పగలుగుతాం. ఈరోజు ఎల్కేజీ పిల్లలకైతే ఎల్కేజీ లెవెల్లో మాట్లాడాలి, మనం ఎల్కేజీ పిల్లలకి 10th క్లాస్ నేను ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిన్ కాస్ టాన్ అంటే తనకి ఏమి అర్థం అవ్వదు. సో అందుకోసం జీవ గోస్వామి ఏం చేశారంటే మాయావాది భాషను కూడా నేర్చుకున్నారు. ఈ మాయావాదులు ఏమేమి వాదిస్తున్నారు అన్ని నేర్చుకొని వాళ్ళ వాదనని ఖండిస్తూ మళ్ళీ పుస్తకం రాశారు. సో అప్పుడు వాళ్ళు కన్విన్స్ అయిపోతారు. సో అలా ఆయన ఒక గొప్ప దీనిగా తయారయ్యారు. సో మొత్తం మీద ఎప్పుడైతే ఆయనకి అంత ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది, యాజ్ పర్ నిత్యానంద ప్రభుస్ ఇన్స్ట్రక్షన్ ఆయన బృందావన్ వెళ్ళారు. కానీ ఇక్కడ సాడ్ పార్ట్ అనమాట ఆయన జీవితంలోనే, ఎప్పుడైతే ఆయన ఇలా వెళ్ళారు కాశీలోనే 10 ఇయర్స్ చదువుకున్నారు, ఆ లోపల చైతన్య మహాప్రభు వైకుంఠానికి వెనక వెళ్ళిపోయారు. సో ఆయన లైఫ్లోనే ఇంకా చైతన్య మహాప్రభుని చూడలేకపోయారు. సో చిన్నప్పుడు ఏదైతే చూశారు చూశారు, కానీ కూడా మనం ఉంటే ఇంకా నిత్యానంద ప్రభుని తిట్టుకుంటాం అని అన్నారు. వచ్చాము చివరికి దర్శనం పోయింది, ఏమీ లేదు, ఓ సేవ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట, పర్వాలేదు. చైతన్య మహాప్రభుని చూడలేకపోయినా కూడా చైతన్య మహాప్రభు ఒక ఇన్స్ట్రక్షన్స్ని నేను ఫాలో అవుతానని అదే ఉత్సాహంతో ఆయన బృందావన్కి రీచారు. ఎప్పుడైతే బృందావన్కి రీచారు అప్పటికి ఆయన చాలా ప్రఖ్యాతి చెందారు, చాలా ఫేమస్ అనమాట. బృందావన్లోనే పెద్ద పెద్ద గోస్వామిలు, భూగర్భ గోస్వామి, వాళ్ళందరూ ఓల్డ్ పీపుల్, లోకనాథ గోస్వామి, వీళ్ళందరూ పరిగెత్తి పరిగెత్తి ఇంకా వాక్ చేయలేరు, పరిగెత్తి పరిగెత్తి బృందావన్ ఒక బార్డర్ దగ్గరికి జీవ గోస్వామిని వెల్కమ్ చేయడానికి ఆల్ గోస్వామిస్ వచ్చారనమాట. అప్పటికి ప్రబోధానంద చాలా మంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ జీవ గోస్వామిని వెల్కమ్ చేసి, ఆ జీవా నువ్వు వచ్చావా, మేమందరూ ఇప్పుడు ముసలివాళ్ళు అయిపోయాము, ఇంకా నువ్వే మన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఎంత ఉత్సాహంతో ఆయన అందరు వెల్కమ్ చేశారనమాట. అప్పుడు రూపగోస్వామి, సనాతన్ గోస్వామి వాళ్ళు ఏం చేశారు, జీవగోస్వామి ఒక చేత పట్టుకొని బృందావన్లో ఉన్న ఆల్ వైష్ణవ ఆచార్యస్ దగ్గర జీవగోస్వామికి బ్లెస్సింగ్స్ ఇప్పించారనమాట. సో పదే పదే చూడండి, జీవ గోస్వామికి ఎంతమంది బ్లెస్సింగ్స్ దొరికిందనమాట. నవద్వీప్లో ఉన్న ఆల్ ఆచార్యస్, మళ్ళీ ఇక్కడ వృందావన్లో ఉన్న ఆల్ గోస్వామీస్ అండ్ ఆల్ ఆచార్యస్ వాళ్ళు జీవ గోస్వామిని బ్లెస్సింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు జీవ గోస్వామి అన్నారు, ఇంకా ఓకే నా ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇప్పటికి జీవ గోస్వామి ఏజ్ మేబీ 20 ఇయర్స్, 10 ఇయర్స్ కాశీలో చదువుకున్నారు. సో ఇప్పుడు నా దీక్ష, సో ఆయన అనుకున్నారు ఇప్పుడు సనాతన గోస్వామి దగ్గర దీక్ష తీసుకుందాం. కానీ సనాతన గోస్వామి అన్నారు లేదు, నువ్వు రూప దగ్గర దీక్ష తీసుకో. అప్పుడు జీవ గోస్వామి రూప గోస్వామి దగ్గర దీక్ష తీసుకున్నారు. సో ఇప్పుడు దీక్ష తీసుకుంటే ఏం చెయ్యాలి? తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, సేవ చేయాలి. సో ఇప్పుడు ఏం చేశారు, జీవ గోస్వామి ఇంకా సేవ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎలాంటి సేవ అనుకుంటున్నారు? గొప్ప సంస్కృత పండిత్, వరల్డ్ ఫేమస్, కానీ ఎలాంటి సేవ చేశారు? జాడు తుడవడము, ఇక్కడ తడిగొట్టి పెట్టడము, వంట చేయడము, ఆ బట్టలు కడగడము, జమున తీసుకెళ్ళి ఆయన ఏదైతే పుస్తకాలు రాస్తారో దానికోసం తాళపత్రాలు కావాలి కదా, ఆకులు, ఆకుల్ని తింపేసి దాన్ని డ్రై చేసి దాన్ని రెడీ చేసేసి ఆయనకి ఇస్తే అప్పుడు రూప గోస్వామి అది రాసుకుంటారనమాట. సో ఇంపార్టెంట్ అండ్ సో హంబ్లింగ్. అంటే మనకది వినడానికి రూప గోస్వామి సేవే కదా, అంకలే కదా, కానీ చాలా డిఫికల్ట్. ఎక్కువ జ్ఞానం వచ్చేస్తే నాకు అంతా తెలుసు, ఇప్పుడు నేను అంటే మనకి ఏం తెలియనప్పుడు కూడా మనకి ఎంత అహంకారం వచ్చేస్తుంది, నాకంతా తెలుసు అని మనకు అనిపిస్తుంది. ఊహించండి ఎవరైతే ఇంత గొప్ప ఆయన. అండ్ రూప గోస్వామి పుస్తకాలు రాసినప్పటికీ మధ్య మధ్యలో జీవ గోస్వామికి ఇచ్చిన సేవ ఏంటంటే, ఇప్పుడు నేను దీని గురించి రాస్తున్నాను కదా, నువ్వు ఆ పురాణం నుంచి దీని నుంచి దాని నుంచి కొన్ని కోట్స్ బయట తీసి రెడీగా ఉంచు. సో అప్పుడు ఆయన అన్ని రకాలుగా పని చేసుకోవాలన్నమాట. సో అమేజింగ్. సీ వైష్ణవ్ సేవ చేశారనే జీవ గోస్వామి ఇంత సక్సెస్ఫుల్గా అయ్యారు. నాట్ ఓన్లీ రూప గోస్వామికి సేవ చేశారు, ఆయన అక్కడ అందరికీ సేవని అందించారు. ఇన్ఫ్యాక్ట్ మొత్తం వృందావనంలో జీవ గోస్వామి చాలా అందరికీ ప్రియులుగా తయారయ్యారు. ఎందుకంటే హీ వాజ్ యంగెస్ట్. సో ఎవరికైనా ఏదైనా పని ఉంటే, జీవ ఇది చేసి పెడతావా, అది చేసేస్తావా అంటే చేసేవారు అన్నమాట. ఇంకొకటి ఆయన హంబల్, చాలా వినయంగా ఎటువంటి అహంకారం లేకుండా ఉంటారు. ఇంకొకటి ఆయనకు ఉత్సాహం, ఫుల్గా ఏదైనా చెప్తా ఇప్పుడే చేసేస్తాను, ఫుల్ ఉత్సాహం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆయన రిలేషన్షిప్, అంటే ఆయన రూప గోస్వామి సనాతన గోస్వామి యొక్క కొడుకు అనొచ్చు, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు అబ్బాయి కదా అని. సో అదొక రిలేషన్షిప్. అండ్ ఇంకొకటి ఆయన చాలా ఇంటెలిజెంట్ అనమాట, ఏది సమస్య అని ఆయన సార్ట్అవుట్ చేసేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వైష్ణవ సేవ చేసే ఆ ఒక ఉత్సాహం ఆయనలో ఉండేదన్నమాట. సో అమేజింగ్లీ ఆయన అందరికీ సేవని అందించారని ఆ బ్లెస్సింగ్స్తోనే ఆయన ముందుకి వెళ్ళగారు. ఇన్ఫ్యాక్ట్ శ్రీల ప్రభుపాదుల వారు కూడా, ఇప్పుడు మనం ఇస్కాన్లో అది ఫాలో అవ్వట్లేదు అనుకోండి, కానీ ముందు శ్రీల ప్రభుపాదులు ఇస్కాన్లో ఉన్నప్పుడు మీరు ఎంత గొప్ప వాళ్ళైనా ఉండొచ్చు, మీరు ఏదో మల్టీ మిలియనర్ వాళ్ళ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఉండొచ్చు, కానీ మీరు ఇస్కాన్కి వస్తే ఫస్ట్ బాత్రూమ్ క్లీనింగ్ చేయాలి, ఫస్ట్ మీలో ఆ వినయం రావాలి. ఎందుకంటే ప్రభుపాద మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు, భక్తిని ఇస్తున్నారు, మనకి కృపాని ఇస్తున్నారు. కానీ ఇప్పుడు నేను మీకు పైసం ఇస్తే కనీసం మీ దగ్గర కప్పు ఉండాలి కదండి, ఎలా తాగుతారు పైసము? కప్పు ఉంటే నేను పైసం పోస్తే మీరు తాగగలుగుతారు. ప్రభుపాద అన్నారు అన్నీ ఇస్తున్నాను, దానికోసం కప్పు కావాలి. ఆ కప్పు ఏంటంటే వినయం. ఆ పాత్రం లేకపోతే ఎలా తీసుకుంటారు? సో వినయం రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉపాధిలు, నేను సో అండ్ సో ఫ్యామిలీ నుంచి, మేము బ్రాహ్మణాలు, మేము చిన్నప్పుడు కృష్ణ భక్తులు, అదన్నీ పోవాలి. అది ఫస్ట్ బాత్రూమ్ క్లీన్ చేయండి, వేరే డివోటీస్ ఒక బట్టలు కడగండి, ఆ వినయమైన సేవ, కుకింగ్ డిపార్ట్మెంట్లో చపాతీలు చేసుకోండి, క్లీనింగ్ చేసుకోండి. ఆ వినయం వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఆఫ్కోర్స్ అది ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు ఇంకా చాలామంది డైరెక్ట్గా ఇక్కడే కూర్చుంటున్నారు. కానీ ఏమవుతుందంటే డైరెక్ట్గా ఇక్కడ కూర్చుంటే చాలా బాగా మాట్లాడవచ్చు, మనకు మంచి ఎడ్యుకేషను, మంచిగా ఇది ఉంటుంది, కానీ అది హృదయాన్ని తాకదు. కానీ ఎవరైతే వైష్ణవ సేవ చేసి మూమెంట్లో కష్టపడారో అప్పుడు మాట్లాడితే అది హృదయాన్ని తాకుతుంది. ఎందుకంటే ఆ వైష్ణవ బ్లెస్సింగ్స్, ఆ వైష్ణవ సేవ ఇస్ దట్ మ్యాటర్ అనమాట. ఆ దాంతో అది జ్ఞానం కలిపితేనే అది మంచిగా బయటికి వస్తుందన్నమాట. అండ్ జీవ గోస్వామి అది చేశారనమాట, ఎంత చక్కగా ఆయన సేవని అందించారు. కానీ రెండు సమస్యలు వచ్చారు, 2 టైమ్స్ ఆయన చాలా పెద్ద ఇబ్బందులు పడిపోయారు. సో దీని గురించి ఓబిఎల్ కపూర్ అంటే ఆదికేశవ ప్రభు, ఎవరైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళు శిష్యులు, ఆ శిష్యుడు ఆయన ఒక మంచి పుస్తకం రాశారు. ఈ పుస్తకంలో ఆయన ఈ ఘటన గురించి చెప్పారు. అక్కడ ఒక పెద్ద 2 టైమ్స్ ఒక ఘటన జరిగింది. ఏంటంటే ఒకసారి ఏమైందంటే, రూపనారాయణ్ ఆయన ఒక అతను ఉన్నాడనమాట, తను చాలా గొప్ప పండితుడు అనమాట. సో తను ఏం చేశారంటే ఒక జయపత్ర, ఒక విజయపత్ర పట్టుకొని దేశమంతా తిరిగి అందరితో శాస్త్రవాద చేసుకుంటున్నారు. సో ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళు సంతకం పెట్టాలి, మేము ఓడిపోయాము అని అందరు సంతకం పెట్టాలి. సో అలా తిరుగుతూ బృందావన్కి వచ్చారు. బృందావన్కి వస్తే ఇక్కడ అడిగారు, ఎవరండి ఇక్కడ గొప్ప సాధువు అంటే, రూప గోస్వామి సనాతన్. ఓకేనా, అప్పుడు రూప గోస్వామి దగ్గరికి వెళ్ళారు, నాతో శాస్త్రవాద వాచ్ చేయండి, మాకేం రాదండి అంటే, మీకు రాకపోతే అంటే మాకేం చేయాలి లేదండి అంటే, అలాంటప్పుడు నేను గొప్ప అని ఒప్పుకోండి, ఒప్పుకున్నానండి మీరే గొప్ప, అలా మాటలతో గొప్ప ఒప్పుకుంటూ కాదు సంతకం పెట్టండి, నేను మీరు ఒప్పుకుంటున్నారని సంతకం పెట్టండి నా విజయపత్రంలో. ఎక్కడ పెట్టమంటారండి, పెట్టేస్తామండి అని వాళ్ళు పెట్టేశారు. రూపగోస్వామి సంతకం పెట్టేశారు, సనాతన గోస్వామి సంతకం పెట్టేశారు. ఇద్దరు చాలా హ్యాపీ అయిపోయి బృందావనంలో అందరికీ చూపిస్తున్నారు. ఇప్పుడు చూసారా నేనే గొప్ప అంటే వాళ్ళు అన్నారు. జీవగోస్వామితో మాట్లాడారా, అతను ఎవరు, అతను కూడా గొప్ప సాధు అంటే సరే మాట్లాడతానని జీవగోస్వామి దగ్గరికి వెళ్ళారు. బాబు నాతో శాస్త్ర వచ్చే అంటే జీవగోస్వామి లేదండి మీరే గొప్ప అండి, అయితే అలా కాదు నువ్వు సైన్ చేస్తానండి ఎక్కడ పెట్టమంటారని. ఎప్పుడది చూపించారు జీవగోస్వామి చూశారు, ఏంటి మా గురుగారి పేరుందా ఇక్కడ రూప గోస్వామి సనాతన గోస్వామి, వాళ్ళ దగ్గర సంతకం తీసుకుని అందరికీ చూపిస్తున్నావా, నేను నీతో శాస్త్ర చేస్తాను రా అని చెప్పారనమాట. అప్పుడు జీవగోస్వామి ఆయనతో మొదలుపెట్టారు 7 days 7 nights కంటిన్యూస్గా చేసేసి ఆయన ఎంతలాగా ఓడించేశారంటే ఆయన అసలు ఇంకా షేమ్ అయిపోయాడు అనమాట. షేమ్ అయిపోయి మీరే గెలిచారండి అంటే అప్పుడు జీవగోస్వామి అన్నారు, గెలిచారంటే చెప్పడం కాదు అది ఇవ్వు, అదేదైతే నా దగ్గర మా గురుగారి దగ్గర సైన్ చేయించు అది ఇవ్వు అజయపత్రం, అది తీసుకొని ఆయన చింపేసి పడేశారనమాట. అప్పుడు ఆయనకి హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. అప్పుడు వెళ్ళారనమాట రూపగోస్వామి దగ్గర. సో అప్పుడు రూపగోస్వామికి ఎవరో అలా చెప్పారు ఇది జరిగింది అంటే, ఇప్పుడు రూపగోస్వామి జీవగోస్వామికి అడిగారు నువ్వు అలా చేసావా, అవును నేను చేశానంటే అప్పుడు రూపగోస్వామి తిట్టారు, అది ఏమనుకుంటున్నావు నువ్వు అంతలాగా 7 days 7 nights టైం వేస్ట్ చేసావా, ఆ టైంలో నువ్వు కృష్ణుడి గురించి ఏదైనా జపం చేసినా కూడా బాగుండేది కదా, నీకు అంత అహంకారమా ఎంత. అప్పుడు జీవగోస్వామి ఒక ఇది చూడండి టాలరెన్స్, లేదండి నాకు అహంకారం కాదండి మీకోసం, ఏమీ చెప్పలేదు కళ్ళల్లో నీళ్ళు వచ్చి అలా నిలబడారు. ఇంత అహంకారం ఉన్నవాళ్ళు బృందావనంలో ఉండడానికి లేదు, నువ్వు బృందావనం నుంచి పో బయటికి పో, ఇంకా నీ నాకు నీ సేవ వద్దు, నేను నీ మొహం చూడను, ఇక్కడ నుంచి ఇప్పుడే వెళ్ళిపో అంతే. జీవగోస్వామి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎలాగో ఎలాగో సనాతన గోస్వామి పట్టుకొని వచ్చి అది పెద్ద కథ అనమాట. కానీ ఇంకొకసారి మళ్ళీ జరిగింది. ఈసారి ఏంటంటే రూప గోస్వామి భక్తి రసామృత సింధు రాస్తున్నారు, రాసినప్పటికి జీవగోస్వామి ఇక్కడ పక్కనే నిలబడారు, ఆయన ఫ్యాన్ చేసుకుంటున్నారు. ఫ్యాన్ చేస్తూ ఉంటే అక్కడ వల్లభాచార్య వచ్చారు. వల్లభాచార్య చాలా గొప్ప ఆచార్య అండి, చైతన్య మహాప్రభుతోనే ఆయన ముఖాముఖి మాట్లాడిన ఆచార్య. చైతన్య మహాప్రభు కూడా ఆయన్ని బాగా ఏంటంటే గౌరవించేవారు అనమాట. ఆయన పుష్టి మార్గ్, ఇప్పుడు ఏదైతే గుజరాతీ వాళ్ళు ఫాలో చేస్తారు లడ్డు గోపాల్ని సేవ చేస్తారు, పుష్టి మార్గకి ఆయన సాంప్రదాయ ఆచార్యులు అనమాట. ఆయన ఆ రోజుల్లో ఈ గౌడీయ సంప్రదాయ పుష్టి మార్గ సంప్రదాయ బ్రదర్ సిస్టర్స్ లాగా ఉండేవారు అనమాట, క్లోజ్గా ఉండేవారనమాట. సో వల్లభాచార్య అంటే రూప గోస్వామి కోసం పూజనీయులు, రూప గోస్వామి కైనా ఆయన వయసు కూడా ఎక్కువ అనమాట వల్లభాచార్య. సో అప్పటికి వల్లభాచార్య వచ్చారు. వచ్చి రూపగోస్వామితో ఏంటి ఏం జరుగుతుంది, ఏం లేదండి ఒక పుస్తకం రాస్తున్నారు, ఇలా చూపించు ఏం రాస్తున్నావు, చేతిలో పట్టుకున్నా, చేతిలో పట్టుకున్నప్పటికి ఆ పత్రాలు ఉంటాయి కదా తాళపత్రాలు, అప్పుడు ఆయన అన్నారు కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయే. అప్పుడు రూపగోస్వామి వెంటనే చేతులు జోడించి అవునా చెప్పండి అండి అంటే నేను మారుస్తాను, ఏం మిస్టేక్స్ ఉన్నాయంటే ఇగో ఇక్కడ నువ్వు ఏం రాస్తావంటే ఎవరైతే భక్తి భుక్తి అంటే వాస కామనాలు మెటీరియల్ డిజైర్స్ ఎవరికైతే ఉంటాయి, ఎవరికైతే ముక్తి ఆ తాలూకా ఆ కోరిక ఉంటుంది వాళ్ళకి పిశాచి పట్టుకున్నట్లు ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు భక్తి రాదు వాళ్ళకి ఎప్పుడు మనశ్శాంతి రాదు. సో ఈ పిశాచి ఇలా నువ్వు వాడకూడదు కదా చూడు ఇప్పుడు అంటే నాకు అర్థమవుతుంది భక్తులుగా మనకి ముక్తి వద్దు, మనకి ఏంటంటే గోలోకధామంలో భగవంతుడు సేవ చేయాలని ఆ భావం మనకు ఉంటుంది, కానీ మరి ముక్తి అనేది పిశాచి అంత హీనంగా ముక్తి గురించి చెప్తే బాగుండదు కదా. ఎందుకంటే చూడు హిమాలయాలో ఎంతోమంది సాధులు వాళ్ళ జీవితాన్ని దారుపోస్తూ ఎంత కష్టపడుతూ తపస్య చేస్తూ దేనికి ముక్తి కోసమే కదా వాళ్ళంతా కష్టపడుతున్నారు. సో అలాంటప్పుడు మరి ముక్తిని అంత చీప్గా పెట్టకుండా పిశాచి అని పెడితే బాగాలేదులే, ఇది మాత్రం నువ్వు మార్చేయాలి. అయితే ఇంకా కొన్ని ఉన్నాయి వచ్చి మాట్లాడుతాను నేను స్నానం చేసి వస్తాను అని అన్నారు యమునాలోని. అయితే రూపగోస్వామి వెంటనే సరే సరేనండి నేను వెంటనే మార్చేస్తాను అన్నారు. ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు ఈ జీవగోస్వామి అసలు ఇంకా తనకి అంతా అసలు మండిపోతుంది అనమాట, నా గురుగారి కరెక్షన్ చెప్పడానికి వల్లభాచార్య ఎవరు అని తనకి ఇంకా అర్థమవట్లేదు ఏం చేయాలి. కొంతసేపు తర్వాత ఫ్యాన్ చేస్తూ గురుగారు మీకోసం నేను నీళ్ళు పట్టుకొని రావాలా జమున నుంచి అంటే సరే వెళ్ళండి అనమాట. అప్పుడు ఆయనకి హ్యాపీగా వచ్చేసి పరిగెత్తారు. యమున దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వల్లభాచార్య స్నానం చేసేసి బయటకు వస్తున్నారు. అప్పుడు జీవగోస్వామి ఆ వాటర్ పట్టుకొని ఆయనకి దండం పెట్టేసి మీరేమనుకోకపోతే మీతో ఒక్కసారి మాట్లాడవచ్చు అంటే చిన్న బాబు రారా ఏం మాట్లాడతా అంటే ఏం లేదండి ఇందాక మీరు మా గురుగారికి చెప్పారు కదా అలా ముక్తికి పిశాచి అంటే జస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్, మా గురుగారు ముక్తికి పిశాచి చెప్పలేదండి, ఆయన ఏమన్నారంటే ఆ కోరిక ఆ ఎంజాయ్మెంట్ భుక్తి ముక్తి ఆ కోరిక ఏదైతే ఉంటుంది ఆ కోరిక పిశాచి లాంటిది అని అన్నారు మా గురుగారు. ఎందుకంటే మీరే ఊహించండి ఏ కోరిక అయినా అది ఒక భక్తుడు జీవితంలో ప్రవేశించింది అనుకోండి, అది పిశాచి లాగే కదా. ఇప్పుడు మీరు ఊహించండి, ఏదైనా ఒక అంటే నేను మామూలుగా మీ అందరితో చెప్తున్నాను, ఏదైనా ఒక చిన్న మెటీరియల్ డిజైర్ కూడా మన లైఫ్లో వస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా నాకు ఒక కొడుకు పుట్టాలి, లేదంటే నేను నాకు మంచి ప్రమోషన్ రావాలి, నేను మంచి డబ్బులు సంపాదించాలి, ఏదైనా ఒక్క కోరిక చాలు, అప్పుడు మనకి ఏమైపోతుందంటే మ్యాడ్ పీపుల్ లాగే అయిపోతాం. ఆ ఒక భౌతిక కోరిక మన జీవితం లోపల అడుగు పెట్టినప్పుడు ఏంటంటే మన భక్తిని డ్రై చేసేస్తుందన్నమాట. ఎందుకంటే మన జీవితం ఆ కోరిక చుట్టూ తిరుగుతుందన్నమాట, మన జీవితంలో అశాంతి తీసుకుని వచ్చేస్తుంది, మన జీవితంలో వైష్ణవ అపరాధాలు అన్నీ స్టార్ట్ అవుతాయి ఒక్క చిన్న మెటీరియల్ డిజైర్. అది ఏదైనా ఉండొచ్చు, నేను అందరికైనా బాగా కనిపించాలి, లేదంటే నేను అందరికైనా బాగా సంపాదించాలి, నేను చెప్పిన మాటే కరెక్ట్ అవ్వాలి, నేను ఒక్కసారి చెప్పేశానంటే అది అవ్వాలి అని అలాంటి చిన్న కోరిక కూడా మనసులో వచ్చిందనుకోండి, మనం వైష్ణవ అపరాధం చేసేస్తాం, మనం ఏది కేర్ చేయము, నేను చెప్పింది నేను కరెక్ట్గా అవ్వాలి అని. సో అలానే ఈ ముక్తి కోరిక, ఈ భుక్తి కోరిక, ఈ కోరిక పిశాచి లాంటిది, ముక్తి కాదు ఈ కోరిక పిశాచి లాంటిది. కోరిక వస్తే ఆవిడ పిశాచిలాగా మన భక్తిని మన జీవితాన్ని డిస్టర్బ్ చేసి మనకి అశాంతగా తయారు చేసేసి మనకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వదు. అప్పుడు వల్లభాచార్య వెంటనే బా బా చెప్పావు, నిజమే, కరెక్టే కరెక్టే, చాలా బాగా చేసావు, సూపర్ అని చెప్పారు. అంతే అయిపోయింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ వచ్చారు రూపకోసం దగ్గర కూర్చున్నారు. అప్పుడు రూపకోసం ఇస్తున్నారా అంటే ఇంకేమైనా చెప్తారంటే లేదు లేదు, అసలు నేను ఇందాక చెప్పాను కదా అది కూడా రాంగే, నువ్వు ఏం రాసావు అదే బాగుంది. ఏంటి ఇందాక మీరు చెప్పారు కదా అలా లేదు, ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు కదా మీ దగ్గర ఇందాక ఇలా ఎవరా అబ్బాయి ఇలా ఫ్యాన్ చేస్తున్నారు కదా, ఓ అతనా అతను నా తమ్ముడు తాలూకా అబ్బాయి, అబ్బా ఎంత జ్ఞానం ఉంది అసలు, ఆహా ఎంత బాగా అబ్బాయి మాట్లాడాడు తను, అసలు ఎలా చెప్పాడు నాకు, అసలు అతను నాకు ఒక ఇది చూపించాడు డైరెక్షన్ ఎలా ఆలోచించారని, అసలు నిజంగా నచ్చింది, తను చెప్పింది కరెక్టే, మీ ఇంకా మార్చే అవసరం లేదని అలా చెప్పేసిన తర్వాత కొంచెంసేపు మాట్లాడేసి ఆయన వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఇంకా వెళ్ళిపోయారు రూపగోస్వామి ఇంకా పిలిచారు జీవగోస్వామి, ఏంటి ఏం చేస్తావు నువ్వు, ఆయనకి అది చెప్పండి అది నీకు ఎవరు చెప్పారు అలా చెప్పమని. అప్పుడు ఇంకా తిట్టారా, అసలు నీకు ఎంత అహంకారము, అంటే కాశీ వెళ్ళిపోయి నువ్వు బాగా నేర్చుకున్నావని నీకు అహంకారం వచ్చేసింది, ఇంత వరిష్ఠ వైష్ణవుడు ఎవరికైతే నేను కూడా ఏదైనా అంటే ఆయన నాకు కరెక్షన్ ఇస్తున్నారని నేను ఎంత హ్యాపీ అయిపోతున్నాను, నాకు ఒక కరెక్షన్ ఆయన చెప్తున్నారు, అలాంటి ఆయనకి నువ్వు వెళ్ళి ఆయనకి నచ్చ చెప్తావు, నువ్వు వెళ్ళి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తావా, అసలు నువ్వు అసలు నా సేవ చేయొద్దు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అసలు నువ్వు నాతో మాట్లాడవద్దు, నువ్వు నా సేవ చేయొద్దు, నువ్వు ఎప్పుడు తిరిగి వృందావనికి రాకూడదు, నేను నీకు బహిష్కరిస్తున్నాను అనమాట, జస్ట్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంతే. ఇప్పుడు ఆయన ఇంకా అసలు ఏ ఆయన గురుగారు ఒక దీన్నే తట్టుకోలేక కదా అలా మాట్లాడారు, కానీ ఇంకా అసలు ఏం అవకాశం ఇవ్వలేదు, ఆయన వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోమన్నారు. ఆయన వెళ్ళిపోయారు జీవగోస్వామి, వెళ్ళిపోయి ఇంకా ఆయన ఏం చేశారంటే నందఘాట్, ఇప్పటికి ఆ ప్లేస్ ఉంది నందఘాట్లోని, ఆ రోజుల్లోనే కొన్ని మొసలీస్ ఉంటాయి కదా క్రాకడైల్స్, వాళ్ళు ఉండడానికి కొన్ని హోల్ తయారు చేస్తారు, ఒక్కొక్కసారి వాళ్ళు వాటర్లో ఉంటారు, ఒక్కొక్కసారి వాళ్ళు బయటికి వస్తారు కదా, ఆ హోల్ లోపల ఆయన ఉండిపోయారు ఎన్నో రోజులు, కొన్ని నెలలు ఏంటో ఆ కరెక్ట్ క్యాల్కులేషన్ లేదు, కానీ అలానే ఉండిపోయారు అంతే ఇంకా. అండ్ రూపగోస్వామి కూడా ఆయన గురించి మర్చిపోయారు, ఆయన లైఫ్ వెళ్ళిపోతుంది అంతా ఓకే హ్యాపీ. సనాతన్ గోస్వామి ఏంటంటే ఆయన మధుకరికి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఒకసారి ఆయన ఆ ఏరియాలో మధుకరికి వచ్చినప్పటికి వాళ్ళు సనాతన్ గోస్వామి చాలా మంచి ఫ్రెండ్లీ నేచర్ అనమాట, ఆయన మధుకరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అమ్మాయి ఎలా ఉంది అదే మన అత్తగారింటికి వెళ్ళిపోయిందా అందరు బాగున్నారని అలా మాట్లాడుతుంటే ఎవరో ఉన్నారు, ఒక సాధుబాబా ఉన్నారు జమునా తటం దగ్గరే నందఘాట్లోని, అయ్యా ఎంత గొప్ప ఆయన చిన్న వయసు, కానీ మీకు తెలుసా మధుకరికి కూడా రాడు, అలానే ఉంటాడు ఆ కన్నం లోపల, మేమే ఒక్కొక్కసారి జాలి వేసి కొంచెం ఆట ఇచ్చేస్తే ఆ ఆటని యమున నదిలో కలిపేసి తినేస్తాడనమాట, ఎంత స్వీట్గా ఉన్నాడు, కానీ ఇలా ఎన్ని రోజులు ఉంటే తనకి మొత్తం అంతా హెల్త్ బాగా పాడైపోతుందో ఏంటో, ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి వెళ్తాడో తెలియదు కానీ అలా ఉన్నాడు. అప్పుడు సనాతన గోస్వామి డౌట్ వచ్చి ఇంత గొప్పవాడు ఎవరంటే మా జీవే ఉంటాడేమో అని ఆయన వెళ్ళాడు నందఘాట్కి, వెళ్ళి చూస్తే జీవ గోస్వామి మొత్తం స్కెల్టన్ లాగా అయిపోయారు, ఇంకా అసలు కంప్లీట్గా బాడీలో అసలు ఏమీ లేదు. అప్పుడు సనాతన గోస్వామి అంటారు ఏంటి ఇలా అయిపోయావు, చలో రా నేను నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావంటే అలా నన్ను రూపగోస్వామి చెప్పారు మొహం చూపించొద్దని అందుకోసం నేను ఇక్కడ ఉంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్తాను రా నువ్వు నాతో, నేను రాను నాకు భయము, ఆయన వద్దన్నారు ఆయన మొహం చూపించొద్దన్నారు, సో నేను నన్ను ఇంకా నన్ను వృందావనంలో అడుగు పెట్టొద్దన్నారు, సో నేను ఇక్కడే ఉంటానంటే అప్పుడు సనాతన గోస్వామి ఇంకా సరే నేను మాట్లాడతానులే రూపగోస్వామితో, మళ్ళీ ఆయన రూపగోస్వామి దగ్గరకు వచ్చారు. రూపగోస్వామి దగ్గర వచ్చినప్పటికీ ఆయన ఏదో పుస్తకం రాస్తుందన్నమాట. అప్పుడు మాటల్లోనే సనాతన గోస్వామి అడిగారు, ఏ రూప చైతన్య మహాప్రభు చెప్పిన మూడు ఇంపార్టెంట్ ఆదేశాలు ఏంటి చెప్పు ఒకసారి, నామరుచి వైష్ణవ సేవ జీవదయ, మళ్ళీ చెప్పు ఏం చెప్పావు లాస్ట్ ఏంటి, అదేనండి నామరుచి వైష్ణవ సేవ జీవదయ అదే, అంటే నువ్వు ఊరికే పుస్తకాలు రాస్తున్నావా లేదంటే చైతన్య మహాప్రభు చెప్పింది ఆచరిస్తున్నావు కూడా, ఆచరిస్తున్నాను అన్నయ్య అంటే ఏంటి, మళ్ళీ నువ్వు ఇందాక ఏమన్నావు జీవదయ, మళ్ళీ చేస్తున్నావా జీవదయ, జీవదయ ఓ జీవదయ అదే మళ్ళీ జీవదయ అంటే మన జీవ పరిస్థితి ఏంటి, నువ్వు జీవి మీద దయ చూపించావా, తను ఎలా అయిపోతున్నాడు అంటే అవునా అతని విషయం మర్చే మర్చిపోయానంటే అవునవును నేను తన్ని పిలిచేస్తానని చెప్పేసి వెంటనే ఏం చేశారంటే ఆయన లేఖ రాశారు జీవగోస్వామికి. లేఖ రాసేసి లేఖలో కూడా ఏం రాశారంటే నేను నీకు క్షమిస్తున్నాను నువ్వు రా, అలా ఏం రాయలేదు, ఒక చాలా అర్జెంటు సేవ ఉంది వెంటనే వచ్చాయి రిపోర్ట్ చేయి నాకు అని పంపించారు. ఎందుకంటే ఒకవేళ ఆయన అలా కూడా రాశారనుకో పోనీ నీ మీద జాలి వేసి అంటే అప్పుడు ఆయన రాడు, సేవ ఉంది అని లేఖ పెట్టారు. అప్పుడు జీవగోస్వామి ఎప్పుడైతే లెటర్ వచ్చింది, హా సేవ ఉంది, గురుగారు పిలిచారు సేవ ఉందని ఇంకా పరిగెత్తి వచ్చేసారనమాట. అసలు మనం ఉంటే మనం ఏమనుకుంటాం, ఇంతవరకు నేను తినలేదు అడగలేదు సేవ ఉన్నప్పుడు గుర్తొచ్చాను, సరే ఎంత స్వార్థము, తినావా లేదా బాబు నీ చాంటింగ్ అవుతుంది లేదా అడగలేదు సేవ అన్నప్పుడు నేను వెంటనే గుర్తొచ్చేసాను రారా అని అన్నారు. కానీ ఆయన ఎంత హ్యాపీ అయ్యి సేవ నాకు గురుగారు సేవ ఇస్తున్నారు సో నేను వెళ్ళాలి, సో చాలా ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. ఎప్పుడైతే అక్కడికి రీచ్ అయ్యారు జీవ గోస్వామిని చూసి రూప గోస్వామి ఇంకా షాక్ అనమాట, ఏమీ లేదు మనిషిలోని అసలు అలా అలా స్కెలిటన్ లాగా ఉన్నారు. అప్పుడు రూప గోస్వామి ఇంకా సేవ లేదు ఏమీ లేదు కూర్చో సరిగ్గా నువ్వు తినాలి అని. అప్పుడు రూప గోస్వామి పర్సనల్గానే ఎందుకంటే అన్ని మార్క్స్ 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 అనమాట హోల్లో ఉండడం వల్ల తను చికిత్స చేసుకొని తనకి మంచిగా ప్రసాదం తినిపించి మంచి తనకి హెల్దీగా మళ్ళీ తయారు చేశారనమాట. అండ్ ఒక స్పెషల్ థింగ్ చెప్తాను, జీవ గోస్వామి సత సందర్భాల గురించి నేను మాట్లాడాను కదా, ఆ టైంలోనే ఆయన రాశారు ఆ కన్నం లోపల కూర్చొని. ఊహించండి అసలు శ్రీల ప్రభుపాద్ రాసిన పుస్తకాలు ఏదైతే చాలా సరళంగా ఉన్నాయి, దాంట్లో చాలా జోక్స్ ఉంటాయి స్టోరీస్ ఉంటాయి, అది చదవాలంటే కూడా మనకి ఏసీ పనిచేయట్లేదా, ఫ్యాన్ కంఫర్టబుల్గా ఉందా, వెనక ఒక పిల్లో పెట్టుకుంటాను లేదంటే కొంచెం నొప్పి వచ్చేసాను 2 అవర్స్ నుంచి చదివితే అంత కన్వీనియంట్ కాబట్టి నువ్వు కొంచెం సౌండ్ తగ్గించు నాకు డిస్టర్బ్ అవుతుంది, అంత కంఫర్ట్లో చదవాలంటే కూడా చివరికి మాతాజీ నిద్ర వచ్చేస్తుంది మాతాజీ చదవలేకపోతున్నాను అని అంటాము. కానీ అతను రాశాడు చదవడం కాదు రచించారు. అలాంటి సమయంలో ఎప్పుడైతే తినడానికి లేదు గురుగారు తిట్టారు ముసలి కన్నం లోపల ఉన్నారు అప్పుడు ద టఫెస్ట్ బుక్ సత సందర్భాలు అప్పుడు ఆయన రచించారనమాట, అది జీవ గోస్వామి. అంటే మీరు ఊహించవచ్చు వాట్ ఈస్ జీవ గోస్వామి అనమాట, ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామన్నమాట. సో యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ చాలా చాలా స్పెషల్ అనమాట, దీని గురించి మనం దీని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఒక టాలరెన్స్ అనేది ఎలా ఉండాలి అనమాట, ఎంత సహనం ఉండాలి ఒక భక్తుడిలో అనమాట. ఇక్కడ ఈ ఒక వృత్తాంతంలో వీసీ ఏ ఐడియల్ డిసైపుల్, ఏ ఐడియల్ గురువు, ఏ ఐడియల్ వైష్ణవ, ఏ ఐడియల్ సీనియర్ డిసైపుల్, ఒక ఐడియల్ గురువుగానే రూప గోస్వామి ప్రవర్తించారు. అంటే మామూలుగానే ఓన్లీ తనలో తప్పులు ఉన్నా కూడా ఒకవేళ తనలో అంటే జీవ గోస్వామిలో అహంకారం లేదనుకోండి, అహంకారం ఉంటే కూడా నాకేంటి, అతను ఇక్కడ ఉంటే నాకు సాయం చేస్తాడు లేదంటే నా బట్టలు నేనే ఉతుకోవాలి, హ్యాపీగా నా బట్టలు ఉతుకుంటున్నాడు క్లీన్ చేస్తున్నాడు అన్ని పనులు చేస్తున్నాడు, తనలో లోపాలు ఉంటే ఉంటాయి నాకేంటి అని కాదు, లోపాలు ఉంటే సరి చెప్తాను ఇది రాంగ్ అని, నాకు అసౌకర్యంగా ఉంటే కూడా నేను నిన్ను వదిలేస్తాను ఎందుకంటే నీ కోసం అది మంచిది నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి అని ఆయన వదిలేశారు. అదే కాదు కొన్ని మనం డైరెక్ట్గా అందరికీ చెప్పలేము, ఎస్పెషల్లీ ఇప్పుడు అత్తగారు ఉన్నారనుకోండి డైరెక్ట్గా కోడలికి ఏదైనా చెప్పేశారనుకోండి ఆవిడ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది, కొన్ని ఇండైరెక్ట్గానే అమ్మాయితో చెప్తే కోడలికి అర్థమైపోతుంది ఇలా ఉండాలా ఇంట్లో అని. అలానే ఈ గోస్వామీస్ అయినా కొన్ని వాళ్ళ ఓన్ సొంత డిసైపుల్స్తో చేస్తారు, సో వేరే వాళ్ళు అది నేర్చుకుంటారు ఎందుకంటే వేరే వాళ్ళు అంత కెపాసిటీ ఉండకపోవచ్చు. మీరు చూడండి భగవద్గీతలోనే అర్జున్కి అంటారు నువ్వేంటి ఇలా ఉన్నావు నువ్వు ఒక నపుంసకుడు కానీ, అదే మనకు చెప్పారనుకోండి కృష్ణుడు మీరందరూ నపుంసకుడుగా ఉండాలంటే మనం ఆ పుస్తకమే చదవం, నాకెందుకు ఇలా మాట్లాడుతున్నారు. కానీ మనకేంటంటే హ్యాపీ నాకు చెప్పలేదు అర్జున్కి చెప్తున్నారు అర్జున్ ఎలా ఉన్నాడనమాట ఎంత కోవర్డ్గా ఉన్నాడు, సో అప్పుడు మనం హ్యాపీగా వినడానికి రెడీగా ఉన్నాం. సో మనకు కూడా ఎలా ఉంటుందంటే గురుగారు వేరే వాళ్ళని తిడితే మనం కంఫర్ట్గానే వింటాము, అలా తిడుతున్నారు అవును మళ్ళీ అలా చేయకూడదు కదా, కానీ మన్నే తిడితే మనం తట్టుకోలేము. సో అలానే ఆయన ఏం చేశారంటే ఎందుకంటే రూప గోస్వామి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో ఫస్ట్ వర్స్ ఏంటండి, వాచో వేగం మనస క్రోధ వేగం జివ్వా వేగం ఉదార పస్త వేగం, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వాచో వేగం క్లోజ్ మౌత్, ఆ వేగాన్ని కంట్రోల్ చేయాలి, నాకు మాట్లాడాలని అది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ ప్రపంచంలో అన్నిటికైనా డిఫికల్ట్ ఏంటి తెలుసా, మాటలు ఆపడం చాలా కష్టం అనమాట. మనకి ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి ఇమ్మీడియట్గా మనకి దానికి రియాక్ట్ అవ్వాలని మనకు వేగంగా ఉంటుంది, అసలు అలా చెప్పారా నా గురించి, ఇంకా నేను 1 మినిట్ కూడా ఆగలేను నేను వెంటనే దానికి సమాధానం చెప్పాలి, ఐ హ్యావ్ టు ఆన్సర్ యూ బ్యాక్, నాకు అలా ఎందుకు చెప్పారు, టాలరేట్ చేయలేమన్నమాట. బట్ ఇఫ్ యూ క్యాన్ కంట్రోల్ దాట్ సర్వం అపి మామ్ పృథివీంచ శిష్యాత్. ఓ దెన్ యూ కెన్ బికమ్ ఎ గురు ఇఫ్ యు కెన్ కంట్రోల్ యువర్ urge to speak అనమాట. మనకేంటంటే మామూలుగా కూడా మనం ఎవరితో కాన్వర్సేషన్లో ఉంటే మనం వస్తామని అనుకుంటూ ఉంటాం, ఈవిడ ఆపితే నేను మాట్లాడతాను అంటే నాకు కూడా చెప్పారు ఈవిడ ఆపట్లేదు అంటే అది ఒక అంటే రూపకోసమే రాసింది. ప్రతిదీ మనకి చాలా రిలేట్ అవుతుంది ఎందుకంటే మనకు కూడా ఆ స్వభావం ఉంది, మాట్లాడాలి ఏదో ఒక మాట్లాడాలి, ఏదో ఒకటి చెప్పాలి అని. కానీ అది కంట్రోల్ చేయగలితే, ఇన్ఫ్యాక్ట్ నేను ఎవరో మొన్న చెప్తున్నారనమాట అంటే ప్రచారం రోజంతా చెయ్యాలి, అవసరం ఉంటే మాట్లాడాలి. అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితమే ప్రచారం, మనం ఎలా నడుస్తున్నాం, మన ఒక ఏంటంటే నడవడక, మన ఒక వ్యవహారం అదే గొప్ప ప్రచారం. మనం ఒక మంచి భక్తుడుగా ఉంటే మనని చూసి భక్తుడు అయిపోతారు. అవసరం ఉంటే మాట్లాడండి, మాట్లాడాలనే కాదు ప్రచారం చేయండి, కానీ మాట్లాడే అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే మీ జీవితంని ఒక ప్రచారంలాగా తయారు చేయండి. మీరు ఎలా ఉంటారు, మీరు ఎలా బ్రతుకుతారు, మీరు ఎలా తింటారు, మీరు అదే ఒక పెద్ద ప్రచారం అన్నమాట. సో మన బిహేవియర్ అలా ఉండాలి. సో ఈ టంగ్ని కంట్రోల్ చేయడం చాలా చాలా, ఇన్ఫ్యాక్ట్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు ఎవరికైతే వాళ్ళు మాటల మీద కంట్రోల్ లేకపోతే వాళ్ళు పూర్వంలో సంపాదించిన సుకృతి ఎలా లీక్ అయిపోతుందంటే, ఎలా అయితే ఒక మట్టి కుండ లోపల కన్నం ఉంటే నీళ్ళు పెడితే ఆ నీళ్ళు ఎలా లీక్ అయిపోతుంది, ఫటాఫట్గా లీక్ అయిపోతుంది కన్నం ఉంటే. అలానే మనం పూర్వంలో సంపాదించిన సుకృతి అన్నీ పోతాయి మన టంగ్ని మనం కంట్రోల్ చేయలేకపోతే. కానీ ఆ టంగ్ కంట్రోల్ చేయడమే భక్తిలో మొదటి అడుగు. అందుకోసమే కదా ఆ నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి అది, వాట్ ఈస్ ద తెలుగు ట్రాన్స్లేషన్, ఉపదేశామృత. ఉపదేశం దేంటి, ఆ ఉపదేశాలు ఒక భక్తుడు అంటే తను ఎలా ఉండాలి, తను అత్యాహారం చేయకూడదు, తను ప్రజల్ప చేయకూడదు, తను ఇలా ఉండాలి, తను అలా ఉండాలి. సో దాంట్లోనే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ఫస్ట్ శ్లోక, ఫస్ట్ వర్డ్స్ వాచో వేగం. సో ఎందుకంటే రూపకోసమి కూడా తెలుసు ఒక్కొక్కసారి అన్నీ కంట్రోల్ చేయగలుగుతాం కానీ మాట కంట్రోల్ చేయలేము. ఎవరైనా ఏదైనా చెప్పారంటే వెనుక ఆన్సర్ ఇవ్వాలి అని మనలో ఆ ఇది ఉంటుంది, అది మాత్రం కంట్రోల్ చేయగలితే వీ బికమ్ ఏ వెరీ గుడ్ డివోటీ. సో చాలాసార్లు నాకు డివోటీస్ చెప్తారు, మాతాజీ మీరు చెప్పినప్పుడు అనిపిస్తుంది చేద్దాం కానీ అది వ్యవహారంలో అవ్వట్లేదు, గబక్కనే ఏదోటి వచ్చేస్తుంది. ఎవరైనా చెప్పారనుకోండి వెంటనే అలుగుతాము, చెప్పేస్తాము, తర్వాత అనుకుంటాం అలా ఎందుకు మాట్లాడాను. అందుకోసం నేను చాలాసార్లు చెప్తానమాట, ఎప్పుడైనా మనకు అలా అనిపిస్తే ఏం చేయాలంటే పాజ్ బటన్. పూర్వంలో మనకు ఉండేది కదా వాక్మ్యాన్స్ అయినా ప్లే పాజ్ రికార్డ్ అలా. ఎవరైనా ఏదైనా చెప్పారు మనకి నచ్చలేదు, మనం వెనక చెప్పాలనుకుంటున్నాం, అప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా ఆన్సర్ ఇవ్వకుండా మన పాజ్ బటన్, ఒక 10 మినిట్స్లో మాట్లాడతానండి లేదంటే ఫోన్లో ఉన్నాను ఒక 10 మినిట్స్లో ఫోన్ చేస్తాను, ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఒక 10 మినిట్స్. ఆ 10 మినిట్స్ మీరు ఆగిపోయారు అనుకోండి, ఒక్కసారి జస్ట్ ఐస్ క్లోజ్ చేసేసి ఆ పర్సన్ ఏదైతే మాట్లాడుతున్నారు తన వైపు నుంచి ఆలోచించి అలా ఎందుకు మాట్లాడి ఉంటారు అని కొంచెం మనం రిలాక్స్ అయిపోతే ఆ తర్వాత మనకు వచ్చిన వాణి కరెక్ట్గా వస్తుంది. ఆ ఆవేశంలో వచ్చింది అది కరెక్ట్గా లేదు, అది మనం సరిగ్గా మాట్లాడట్లేదు. ఈవెన్ ఈమెయిల్స్ నేను చాలాసార్లు డివోటీస్ చెప్తూ ఉంటాను, ఎవరి మీద అయినా కోపం వచ్చింది అనుకోండి టకడకడకడకడక ఈమెయిల్ ఓకే పెట్టేయండి, సెండ్ బటన్ కొట్టొద్దు, పడుకోండి ఒక 1 డే ఆగండి, 24 అవర్స్. 24 అవర్స్ తర్వాత ఈమెయిల్ ఓపెన్ చేస్తే మనకే సిగ్గైపోయి ఇది అక్కర్లేదు, ఇది డిలీట్ చేసేద్దాం, అది డిలీట్ చేసేద్దాం, ఇంకొక 2 డేస్ తర్వాత మొత్తం మెయిలే డిలీట్ చేద్దాం, ఏం అక్కర్లేదులే ఎందుకు అనవసరంగానే అలా అనిపిస్తుంది అంతా. అలానే మనం ఇప్పుడు ఈ వాట్సాప్లో వెంటనే టకడకడకడకడక రాసేస్తామన్నమాట, కానీ ఇప్పుడు వాట్సాప్లో ఆ ఆప్షన్ ఉందనుకోండి డిలీట్ ఫర్ ఎవ్రీవన్, కానీ ఒక్కొక్కసారి అప్పటికి బ్లూటిక్లు వచ్చేస్తాయి. సో అవసరం లేదు, మనకు కావాలంటే అలా జస్ట్ టైప్ చేసి డ్రాఫ్ట్లో పెట్టాలన్నమాట. నో నాకు చెప్పాలనుకుంటుంది కానీ నేను చెప్పాను, నేను ఒక 1 డే ఆగుతాను, ఆ తర్వాత 1 డే తర్వాత మనకు అనిపిస్తుందో అసలు ఐ డోంట్ థింక్ ఐ షుడ్ హ్యావ్ కమెంటెడ్ లైక్ దట్, ఐ డోంట్ థింక్ నేను ఇలా మాట్లాడే అవసరం లేదు అసలు, అప్పుడు మనకు అన్నీ క్లియర్గా అర్థమవుతుంది. సో వాచో వేగం వెరీ వెరీ ఇంపార్టెంట్. వాచో వేగం ఇంకా మీకు గుర్తుందో లేదో, నేను మొన్నెప్పుడో కొన్ని సంవత్సరాల కిందట కోయంబత్తూర్ వెళ్ళిపోతూ ఉంటే ఫ్లైట్లోనే ఒక మ్యాగజైన్ దొరికింది, దాంట్లో నారాయణ శాస్త్రి గురించి చెప్పారు. నేను మీకు చాలాసార్లు దీని గురించి చెప్పాను, అంటే అది ఎంత బోనఫైడ్గా ఉంది నాకు తెలియదు కానీ నాకు వాళ్ళు చెప్పిన మాట నాకు నచ్చింది, అది మనం ఆచరించవచ్చు. వాళ్ళు అన్నారు ఎప్పుడైనా మీ స్పీచ్ ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు అన్నారు మనం పూర్వంలో ఏదైతే కర్మాలు చేస్తామో దాని ఒక ప్రతిఫలం మనకి 4 రకాలుగా వస్తుంది. ఎలా వస్తుందంటే ఫిజికల్గా ఏదైనా మనకి బాడీలో ప్రాబ్లం, లేదంటే మెంటల్గా, లేదంటే ఫైనాన్షియల్గా, లేదంటే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. ఈ 4 ప్రాబ్లమ్స్ ద్వారా మన పూర్వకర్మాలు మనకు వస్తాయి. సో ఓకే, ప్రతి ఒక్క మనిషి ఎలా ఉందంటే మీరు ఊహించండి, ప్రతి ఒక్క మనిషి ఇప్పుడు ఇక్కడ కనిపించట్లేదు ఫిజికల్గా, కానీ మీ అందరి హెడ్ మీద, నా హెడ్ మీద, అందరి హెడ్ మీద ఒక బాస్కెట్ ఉంది. ఆ బాస్కెట్లో ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట, అంటే మనం పూర్వంగా చేసిన కర్మాలు అన్నమాట, చెడు కర్మాలు, మంచి కర్మాలు. ఒక రెడ్ యాపిల్, ఒక గ్రీన్ యాపిల్ ఉంది మనకు. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా ఒక ఎవరితోనే మాట్లాడుతున్నాము, ఎవరికైనా మనం విమర్శిస్తున్నాం, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎవరికైతే మనం విమర్శిస్తున్నామో ఆ పర్సన్ చేసిన ఒక బ్యాడ్ యాపిల్, బ్యాడ్ కర్మ అతని బాస్కెట్ నుంచి మన బాస్కెట్లో వచ్చేస్తుంది, అండ్ మనం చేసిన ఒక గుడ్ కర్మ మన బాస్కెట్ నుంచి అతని బాస్కెట్కి వెళ్ళిపోతుంది. సో మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఎవరి విమర్శన వినకూడదు, ఎవరి గురించి విమర్శించకూడదు, వినకూడదు, విమర్శించకూడదు. అండ్ విమర్శిస్తే ఎలాగో మనకి ఆ తన బ్యాడ్ కర్మ వస్తుంది, విన్నామనుకోండి దాంట్లో డబుల్ కూడా రావచ్చు. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైతే వేరే వాళ్ళ గురించి విమర్శిస్తున్నారనుకోండి, ఎలాగో ఆ పర్సన్ గురించి మనం వింటున్నాం, సో తన కర్మ ఎలాగో వస్తుంది. కానీ వినినప్పుడు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, తను తన గురించి ఇలా చెప్తున్నాడు కానీ తిను కూడా అలానే ఉన్నాడు కదా, గొప్పగా చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే మన మైండ్లో ఇంకొక అపరాధం కూడా చేసేసాము, ఇతను గొప్పగా తన గురించి చెప్తున్నాక తను కూడా అలానే ఉన్నాడు. సో ఇప్పుడు మనకి టూ యాపిల్స్ వస్తాయి, తిన్న యాపిల్, తన్న యాపిల్. అందుకోసం నాకు ఒక్కొక్కసారి చాలామంది డివోటీస్ అడుగుతారు, మాతాజీ ఈ పర్సన్ బాగాలేదు కానీ చాలా సక్సెస్ మాతాజీ, ఫస్ట్ వన్ ఫ్యాక్టరీ ఉండేది ఇప్పుడు 10 ఫ్యాక్టరీస్, కానీ 4 నియమాలు పాటించాడు, ఏదీ లేదు, తను ఫుల్ సక్సెస్ అవుతున్నాడు. మాకు చూడండి మేము అన్నీ పాటిస్తున్నాం కానీ సక్సెస్ లేదు. ఎందుకంటే మీ ప్రాబ్లం ఏంటంటే తన్ని విమర్శించి 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 తన బ్యాడ్ కర్మస్ ఆల్ మీరే తీసేసుకున్నారు, మీ గుడ్ కర్మస్ మీరు తన్ని ఇస్తున్నారు. అలా మీరే కాదు, అందరు తన్ని చూసిన వాళ్ళు అలానే అనుకుంటున్నారు కదా, ఇతను చెడువాడు చెడువాడు చెడువాడు, అందరు మంచి కర్మలు తనకి వెళ్ళిపోతున్నాయి. సో మనం ఎంత కేర్ఫుల్ ఉండాలి, దిస్ యాక్చువల్లీ వర్క్స్ అవుట్. వీ హ్యావ్ టు బి సో సో వెరీ కేర్ఫుల్ అనమాట, ఎవరి గురించి మనకెందుకు అసలు మనము మన ఒక యాపిల్స్ని బాగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఎంత కష్టపడి సంపాదించాం పూర్వంలోని ఆ సుకృతి, ఆ మంచి కర్మాలు ఎందుకు ఫ్రీగా ఎవరికైనా ఇచ్చేయాలి, ఆ ఒక్క నిమిషం ఆనందం కోసం, గాసిప్ ఆనందం, ఏదో సంథింగ్ మజా వచ్చింది, ఇతని గురించి విన్నాను, అతని గురించి విన్నాను, ఆనందం వచ్చింది. ఆ ఆనందం కోసం మీరు మొత్తం అంతా మీరు చేసిన మంచి కర్మల్ని మీరు సాక్రిఫైస్ చేస్తున్నారు. అందుకోసం చాలా కేర్ఫుల్, ఎవరి గురించి ఎవరు మాట్లాడినా కూడా నేను సారీ ప్రభుజీ చాలా బిజీగా, మొన్న మేము అంటే మళ్ళీ పేర్లు చెప్పకూడదు, మొన్న మేము ఏదైనా ఒక ఊరు వెళ్ళాము, ఊరు వెళ్ళినప్పటికైనా అక్కడ మామూలుగా ఎవరో ఇంట్లో ప్రసాదం తీసుకుంటాం, ఎవరో ఇంట్లో ప్రసాదం తీసుకుంటే ఆయన ఒక డివోటీ గురించి మాట్లాడుతున్నారు, ఇస్కాన్లో ఒక డివోటీ ఉన్నారు, తను యూట్యూబ్లో చాలా రాంగ్గా మాట్లాడారు, చూడండి ఇప్పుడు ఇస్కాన్కి తన గురించి ఎంత చెడు పేరు వచ్చేసింది అన్ని టీవీ ఛానల్స్తోని, అలా ఆయన మొదలుపెట్టారు. మేము అప్పుడే ప్రసాదం తీసుకుని ఇంకా సోఫా మీద కూర్చున్నా, నేను వెంటనే చెప్పాను ప్రభుజీ నేను దాని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. ఆ లేదు మాతాజీ అలా కాదు, నేను కూడా అలా అనుకోవట్లేదు అనుకోండి, కానీ మొదలు పెడుతున్నారు 2-3 times. అప్పుడు నేను చెప్పాను ప్రభుజీ నేను మీరు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను, మీరు ఇది కంటిన్యూ చేశారంటే ఈ టాపిక్, లేదు నేను ఇక్కడ కూర్చోవాలంటే కూర్చుంటాను కానీ ఈ టాపిక్ గురించి నేను మాట్లాడను, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఇంకా వేరైనా నాకు ఏదైనా స్పిరిచువల్ క్వశ్చన్స్ అడిగితే చెప్పండి. సో అప్పుడు రూమ్కి వెళ్ళినప్పుడు ప్రభుజీ చెప్తున్నారు, అంటే అంత సీరియస్గా చెప్పేసారంటే వాళ్ళ ఇంట్లో ప్రసాదం తీసుకునేప్పుడు, అంటే ఎవరి ఇంట్లో వెళ్ళినా కూడా నేను అన్నాను ఓకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచారు ప్రసాదంకి, కానీ నేను నా గుడ్ కర్మ సాక్రిఫైస్ చేయడానికి ఐఎమ్ నాట్ రెడీ, జస్ట్ బికాజ్ వాళ్ళు నాకు ప్రసాదం పెట్టారని నేను నా గుడ్ కర్మ ఎందుకు సాక్రిఫైస్ చేయను, నాకెందుకు ఆ డివోటీ విమర్శన వినడానికి, అండ్ తనకేంటి ఆ డివోటీ ఏం చేశారు, నేను వెళ్ళాను యాజ్ ఏ శిక్షా గురు వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళు నాకేదైనా మంచి ప్రశ్నలు అడగాలి, మాతాజీ ఏ చేయాలి, మా చాంటింగ్ అలా అడగాలి, కానీ నాతో కూర్చొని సోఫా మీద అతను ఇలా చేశారు ఇస్కాన్లో అలా అవుతుందని నాకు అనవసరము, వాళ్ళు నా గురించి ఏమనుకుంటే అనుకుంటారు, నెక్స్ట్ టైం వాళ్ళు అనుకుంటారు ఓహో నితాయసేవని మాతాజీ అంటే దండము, ఆవిడది ఏ ఎవరి గురించైనా విమర్శనం ఆవిడ వినరావును, నేను వినను, ఆ ఇంప్రెషన్ ఉంటే నాకేం ప్రాబ్లం లేదు. నాకు ఎవరైనా ఏ డివోటీస్ అయినా వేరే టెంపుల్ నుంచి కూడా చాలామంది వచ్చినప్పటికీ నమస్కారం పెడతారు, మళ్ళీ ఏదో స్టార్ట్ చేస్తారు, యాక్చువల్ మా టెంపుల్లో అయితే మా ప్రెసిడెంట్ అయితే మా నేను సారీ 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 మీరు ఏదో వేరే లైన్లో వెళ్తున్నారు, ఐఎమ్ వెరీ సారీ, మీరు చాంటింగ్ గురించి ఏమైనా చెప్పారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే బహుశా మాతాజీ దగ్గర మా టెంపుల్ ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ వాళ్ళ గురించి ఏమైనా విమర్శిస్తే ఇవిడేమో ఓహో అయితే నేనే గ్రేటా, మీకు నేనే ఇష్టమా అని ఆవిడ హ్యాపీ ఫీల్ అయిపోతారు. సరే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ, మీకు నేనంటే ఇష్టం వెరీ హ్యాపీ, కానీ వాళ్ళు ఇష్టం లేదు అది వినే అవసరం నాకు లేదు, వాళ్ళు ఎందుకు ఇష్టం లేదు అంటే నాకు అనవసరం. ఇన్ఫ్యాక్ట్ చాలాసారి నాకు కొంతమంది డివోటీస్ యాక్చువల్గా మీ క్లాసెస్ విన్న తర్వాత మేము మా టెంపుల్కి సండే ప్రోగ్రామ్ వెళ్ళడం మానే సమ్మతజీ, ఎందుకంటే మీ క్లాసెస్ చాలా బాగుంటాయి, మాకు మీ క్లాసెసే వినాలి ఉంది, నేను అక్కడికి వెళ్ళాను. సారీ మీరు అక్కడికే వెళ్ళండి, ఏ మాతాజీ మీ క్లాస్ వినండి వెరీ హ్యాపీ, కానీ నేను నా యూట్యూబ్ నుంచి బయటికి వచ్చి మీరు ఎందుకు ఇలా సోఫా మీద పడుకున్నారు చాంటింగ్ చేసినప్పుడు నేను మీకు చెప్పలేను కదా, మీరు ఎందుకు టీవీ చూస్తున్నారు, కనీసం మీ లోకల్ లీడర్స్ ఎవరైతే మీకు ఏదైనా చెప్తారు కదా ఎందుకు రాలేదు ప్రోగ్రామ్కైనా, కనీసం వాళ్ళు లేదు మాతాజీ ఇలా ఉన్నారు వాళ్ళు, అసలు నాకు అనవసరం నేను ఒకటే మీకు చెప్తున్నాను, ఎప్పుడైనా డివోటీ అసోసియేషన్ అసోసియేషన్లో ఉండండి, అది మీకోసం మంచిది. వాళ్ళకి అది చాలా వింతగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను అలానే చెప్పాలి, నాదే వినండి, నేనే గ్రేటు. అది రాంగ్ కదా. నా దగ్గర ఎవరు వచ్చి నేను అంటారు, అందరిది వినండి. ఆల్ బోనఫైడ్ డివోటీస్ ఎవరైతే మన సంప్రదాయంలో ఉన్నారో హ్యాపీ. నేను ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర నా దగ్గర వచ్చిన డివోటీస్ నాకు మీరే ఇష్టమన్న వాళ్ళని కూడా నేను పుష్ చేస్తూ ఉంటాను. ఎలా వాళ్ళని పుష్ చేసేసి, వాళ్ళు ఎక్కడైతే ఏ సిటీలో ఉన్నారో అక్కడ లోకల్ ఇది తీసుకుంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా నేను ఇక్కడ ఉండి వాళ్ళకి ఏం సాయం చేయగలుగుతాను. అది నాకు ఇష్టం ఉండకపోతే ఒక్కొక్కసారి ఆ డివోటీస్ చాలా ఇష్టం, వాళ్ళని ఎలా ఇది చేయాలని కూడా నాకు ఇష్టం లేదు. కానీ యాజ్ ఏ మదర్, ఇప్పుడు ఒక మదర్ ఏమైనా పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళు ఏం, ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసా ఇప్పుడైతే మదర్స్ ఇలా చేయట్లేదు, కానీ పూర్వంలోని పెళ్ళైన వెంటనే మదర్ ఇన్లాతో అటాచ్మెంట్ అవ్వాలని మదర్స్ కొంచెం కొన్ని రోజులు ఫోన్ ఎత్తడం మానేస్తారనమాట. అంటే ప్రతి అస్తమానికి అమ్మాయి ఏం చేస్తున్నారు, అమ్మాయి ఏం తిన్నారు అంటే ఎలా అయితే మదర్ ఇన్లాతో అటాచ్మెంట్ అవ్వదు అని మానేస్తే కొన్ని రోజులు అది కఠినంగా అనిపించినా కూడా ఆటోమేటిక్గా మదర్ ఇన్లా మీద అటాచ్మెంట్ అవుతుంది. కానీ ఇప్పుడు అది ఫాలో అవ్వట్లేదు. అస్తమానం వాళ్ళ డాటర్స్తో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడూ అత్తగారింటిని వాళ్ళ ఇల్లుగా అనుకోలేకపోతున్నారు. కానీ పూర్వంలో మేము వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో అదే అనమాట. కొన్ని రోజులు మదర్ ఇంకా చాలే, యూ హ్యావ్ టు గెట్ అటాచ్ టు యువర్ మదర్ ఇన్ లా. సో యాజ్ ఏ గురువు కానీ దట్ ఈస్ మై డ్యూటీ. ఎక్కడ ఉన్నారు ఏంటి, యూ షుడ్ బి హ్యాపీ, మీ కృష్ణ కాన్షియస్నెస్ బాగుండ్, నేను బాగుండాలి, మీరు నా ఫాలోవర్గా ఉండాలి. దట్ ఈస్ నాట్ కృష్ణ కాన్షియస్నెస్. అండ్ మీరు నా ఫ్యాన్, ఎప్పుడు నా ఫ్యాన్గానే ఉండిపోండి. నో, బికమ్ కృష్ణాస్ ఫ్యాన్. నేను ఇక్కడ ఫ్యాన్ మూమెంట్ కోసం రాలేదు. నాకు ఏదైతే నేను నేర్చుకున్నాను నేను మీతో షేర్ చేస్తున్నాను, అది మీకు ఇష్టమైందా వెరీ గుడ్, అది మీ కృష్ణ భక్తిలో ప్రోత్సహిస్తుంది వెరీ హ్యాపీ. అంతవరకే నా రోల్, ఇంకంతే. జీవితం అంతా నా దగ్గరే ఉండిపోండి నాట్ రిక్వైర్. మీరు ఎక్కడున్నా మంచి కృష్ణ భక్తులుగా ఉండాలి, ఎవరికో ఫాలో అయినా వాళ్ళు మంచి వాళ్ళుగా ఉండాలి, అంతే, హ్యాపీగా ఉండాలి. సో వీ హ్యావ్ టు బి సో కేర్ఫుల్ అనమాట. చాలా ఇది చాలా సటల్గా ఉంటుంది. మీలో డివోటీ స్టార్ట్ చేశారు మీకు తెలుసా, మొన్న ఇలా అయింది, మొన్న ఇలా అయింది, మీరు అక్కడ వెరీ క్లియర్గా, అంటే నేను మీకు రూడ్గా అనిపించొచ్చండి కానీ నేను వినలేనండి, ఐఎమ్ వెరీ సారీ, నాకు ఈ టాపిక్ ఇంట్రెస్ట్ లేదండి, ఏదైనా మంచిగా ఉంటే చెప్పండి నేను మాట్లాడతాను, అక్కడికి అది మనం కట్ అయిపోవాలన్నమాట. సో వండర్ఫుల్. మనం ఇక్కడ చూస్తున్నాము రూప గోస్వామి ఎంత చక్కగా ఆయన జీవ గోస్వామిని డిసిప్లిన్ చేశారు. జీవ గోస్వామి ఆయనలో ఎంత టాలరెన్స్ ఉంది, ఏమి జస్టిఫికేషన్ లేదు, ఎందుకు నాకు ఇలా చేశారు గురుగారు, ఇంకా నేను లైఫ్లో ఎప్పుడు నేను ఇంకా రూప గోస్వామి దగ్గర వెళ్ళను, సనాతన గోస్వామి నేను మీ దగ్గరే ఉంటాను, ఆయన చాలా క్రూరంగా ఉన్నారు. నో, సో మచ్ టాలరెన్స్, వాట్ ఎవర్ మై గురు ఈజ్ డూయింగ్ ఫర్ మై గుడ్, ఆ ఫేత్ గురు మీద ఉందన్నమాట. సో ఆయన ఎంత టాలరెన్స్ చూపించారు, ఎంత పేషెన్స్ చూపించారు, అండ్ దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎప్పుడైతే మళ్ళీ వెనక రమ్మన్నారు, ఓకే నవ్ యూ కమ్ బ్యాక్, ఓకే నవ్ ఐ కమ్ బ్యాక్, ఇమీడియట్లీ 1 మినిట్లో రెడీ అండ్ కానీ నేను ఇప్పుడు రాలేను, నేను అక్కడ సత్సందర్భాలు రాస్తున్నాను, నథింగ్ లైక్ దట్. వాట్ ఎవర్ యూ సే ఐమ్ రెడీ, యూ ఆస్ మీ టు గో రెడీ, ఆస్ మీ టు కమ్ బ్యాక్ రెడీ, ఆస్ మీ టు సర్వ్ రెడీ, దట్ ఈస్ ఎ డిసైపుల్ అన్నమాట. సో ఆయనకి ఇష్టం లేనప్పుడు కూడా ఆయన కాశీ వెళ్ళారు, ఎందుకంటే హీ వాంటెడ్ కి కాశీలో నువ్వు బాగా చదువుకో, 10 ఇయర్స్ నువ్వు బాగా పుస్తకాలు రాయాలని వెళ్ళారు. లేదంటే శుద్ధ భక్తులు వాళ్ళకి ఎవరు ఇష్టమా కాశీలో ఆ మాయావాదీస్ మధ్యలో తిరగడం, కానీ కూడా ఆయన సాక్రిఫైస్ చేశారనమాట. సో ఐ వాజ్ సచ్ అన్ ఐడియల్ డిసైపుల్ జీవ గోస్వామి, ఐడియల్ గురు. అండ్ సనాతన్ గోస్వామి సచ్ అన్ ఐడియల్ వైష్ణవ. జీవ గోస్వామికి సర్ద చెప్పారు, రూప గోస్వామికి సర్ద చెప్పారు, మళ్ళీ వాళ్ళిద్దరిని కల్పించారనమాట. అండ్ మీరు చూడండి వల్లభాచార్య ఎంత ఐడియల్ సీనియర్ వైష్ణవ. యాక్చువల్గా వల్లభాచార్య ఎంత గొప్ప అంటే సంస్కృత్ స్కాలర్, ఆయన కావాలంటే ఆ పిశాచి పాయింట్ చెప్పారు కదా జీవ గోస్వామి. జీవ గోస్వామి ఆయన ముందు చిన్న బాబు 20 ఇయర్ ఓల్డ్, కావాలంటే ఆయన ఎంత స్మార్ట్ అంటే జీవ గోస్వామి చెప్పిన పాయింట్తోనే జీవ గోస్వామిని డిఫీట్ చేసేయచ్చు ఎన్ని రకాలుగా. కానీ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్, ఓ యా యా దిస్ ఇస్ నైస్, నువ్వు చెప్పింది కరెక్ట్, చలో కమౌన్. దిస్ షోస్ హిస్ గ్రేట్నెస్ అనమాట. అంటే మనం ఎవరికైనా ఎవరిదైనా గ్రేట్నెస్ చూడాలంటే ఇలాంటి సందర్భాల్లోనే వాళ్ళ గ్రేట్నెస్ని మనము అంచనా వేసుకోవచ్చు ఎంత గ్రేట్గా ఉన్నారని. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెతం ఉంది, ఎంటీ వెసల్స్ మేక్ మోర్ నాయిస్, పాత్రంలో ఏమీ లేకపోతే శబ్దం ఎక్కువ చేస్తుంది, నిండిగా ఉంటే శబ్దం చేయదు. ఎవరికైతే జ్ఞానం ఎక్కువ ఉంటుంది వినయం ఎక్కువ ఉంటుంది, ఎవరికైతే జ్ఞానం హాఫ్ జ్ఞానం ఉంది వాళ్ళకి చాలా ఎక్కువ అహంకారం ఉంటుంది. నాకేనా, నువ్వు నాకు చెప్తావా, చిన్న బాబు నిన్న పుట్టావు నాతో మాట్లాడుతుంది, నేను చైతన్య మహాప్రభుతోనే మాట్లాడాను, నువ్వు నాకు చెప్పడం ఏంటి. ఓ రియలీ, ఇట్స్ నైస్ పాయింట్. అది ఆ సరళత ఆ సహజం వాళ్ళలో ఉంటుందన్నమాట. వెరీ ఈజీలీ మీరు ఎవరైతే చాలా జ్ఞానిగా ఉంటారు కదా వాళ్ళతో మీరు మాట్లాడితే వాళ్ళు వెరీ ఈజీగా ఏం చెప్పినా ఒప్పేసుకుంటారు. ఓ ఇలా చేయాలనుకుంటారా, సరే అయితే ఇలా చేద్దాం. అంటే మనం ఏమనుకోవచ్చు అంటే నేను ఎంత బాగా చెప్పాను చూసారా, వెంటనే ఒప్పుకున్నారు, మనలో గొప్ప కథ, అది వాళ్ళు ఉన్న ఆ గొప్పతనం. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఇంత చిన్న విషయం కోసం ఇన్ని మాట్లాడే అవసరం లేదు. ఓకే ఏం చేయాలంటే ఇక్కడ ప్రసాదం తీసుకుందామా ఈరోజు, సరే ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ వద్దా బయట, సరే బయట. అది ఏంటంటే ఎంతటికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక సోప్ కొన్నారనుకోండి, దాని వెనక రాసి ఉంటుంది MRP, అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్, అంటే దానికైనా ఎక్కువ డబ్బులు మీరు ఇవ్వకూడదు. 30 రూపీస్ రాసి ఉంటే మీకు షాప్ వాళ్ళు 35 అడిగారు అనుకోండి, మీరు వాదించవచ్చు 30 రాసి ఉంది కదండి. అలానే మన జీవితంలో కూడా మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ ఉండాలి. ఈ ఇన్సిడెంట్కి 30 సెకన్లు చాలు. మళ్ళీ దానికోసం ఎందుకండి బయట, మొన్న అయితే ఇక్కడ చేశారు కదండి, లేదండి ఇక్కడే చేద్దాం ప్రసాదం, అంత అవసరం లేదు. ఎంత ఇంపార్టెంట్ కాదు అది. చిన్న చిన్న విషయాలు ఇంక వదిలేయాలి. వెరీ ఇంపార్టెంట్ ఫిలాసఫికల్గా ఎవరైనా డీవియేట్ అవుతున్నారంటే అప్పుడే వాళ్ళు మూ ఓపెన్ చేస్తారు, లేదంటే చిన్న చిన్న విషయాల్ని వాళ్ళు వెంటనే ఈజీగా సరళంగా ఒప్పుకుంటారు. ఇలా చేద్దామా, సరే చేద్దాం, ఓకే, వై టు వేస్ట్ టైం. ఆ టైం సేవ్ అయితే దాన్ని 1 రౌండ్ ఎక్స్ట్రా చేసేసుకోవచ్చు వాదించే బదులు. కానీ ఎవరికైతే అహంకారం ఎక్కువ ఉందనుకోండి, నేను చెప్పిందే కరెక్ట్, ఇలానే చెయ్యాలి, ఇలా చేస్తేనే బాగుంటుంది అంతే, అండ్ దాంట్లో వాళ్ళకి ఆనందం, ఎస్ ఐ గాట్ ఇట్. యాక్చువల్గా మన ఒపీనియన్ కరెక్ట్, వేరే వాళ్ళ ఒపీనియన్ రాంగ్ అని నిరూపిస్తే మనకేమవుతుందంటే వి బికమ్ డ్రై, మనలో ఉన్న కంపాషన్, అఫెక్షన్ అన్నీ పోతాయన్నమాట. కానీ వేరే వాళ్ళు కరెక్ట్ అయ్యారని వాళ్ళకి మనం ఒకవేళ ఒక ఫీలింగ్ ఇవ్వగలిగితే దే బికమ్ సో హ్యాపీ, అండ్ వేరే వాళ్ళ హ్యాపీనెస్లో మన హ్యాపీనెస్ని చూడాలి. దట్స్ ద లెవెల్ ఆఫ్ ఏ డివోటీ అనమాట. ఓకే నేను ఇలా ఒప్పించడం వల్ల తను ఆనందించాడా, వెరీ గుడ్, ఫైన్, అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. దట్ ఈస్ వైష్ణవ మీన్స్ ఈజ్ హ్యాపీ వెన్ అదర్స్ ఆర్ హ్యాపీ. సో ఇక్కడ వల్లభాచార్య ఎంత పెద్ద హార్ట్, ఓకే అదినా, ఓకేనా అదేనా బాగుందా, ఎస్ ఎస్ చాలా బాగుంది, వెరీ గుడ్, ఇంకంతే, దేర్ ఎండ్స్ ది మ్యాటర్ అనమాట. సో ఇది చాలా, ఈ రూప గోస్వామి అండ్ జీవగోస్వామి జీవితం నుంచి ఇది మాత్రం చాలా చాలా సాధక భక్తులు, మనలాంటి సాధక భక్తుల కోసం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుణపాఠం అనమాట. ముందుకు వెళ్ళిపోదాము. సో ఫైనల్గా ఏమైందంటే అది అక్కడికి అది ఎండ్ అయింది, వాళ్ళు ఆయన బ్యాక్ వచ్చేసారు. అంతా ఎంత టైం ఎంత అయింది, ఎందుకంటే నేను మాట్లాడేస్తూనే ఉంటున్నాను, 1.5 అవర్ 1 అవరా, ఓకే. సో ఎనీవే, సో అలా జీవగోస్వామి జీవితంలో చాలా కథలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి రూపగోస్వామి కళలో రాధా దామోదర్ డీటీస్ వచ్చారు. డీటీస్ వచ్చేసి మమ్మల్ని నువ్వు తయారు చేసేసి జీవగోస్వామికి గిఫ్ట్గా ఇవ్వండి, నాకు జీవగోస్వామి దగ్గర సేవని స్వీకరించాలని ఉంది. సో అప్పుడు రూపగోస్వామి ఆయన చేతులతోనే దామోదర్ విగ్రహాల్ని ఆయన శిల్పిగా, అంటే అలా అంతా దాన్ని చెక్కేసి తయారు చేసేసి కార్తీక మాసంలోని యాజ్ ఏ గిఫ్ట్గా దామోదర్ విగ్రహాన్ని జీవగోస్వామికి ఇచ్చారు. అప్పుడు జీవగోస్వామి దామోదర్ని సేవ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ రోజుల్లో రాధా దామోదర్ టెంపుల్ లేదు. సో అప్పుడు ఏం చేశారంటే ఆ దామోదర్ విగ్రహాన్ని సేవా కుంజులో ఆయన సేవని చేస్తున్నారన్నమాట. దామోదర్ విగ్రహానికి తర్వాత ల్యాండ్ కొన్నారు, టెంపుల్ కట్టారు, అప్పుడు దామోదర్కి ఆ టెంపుల్లో పెట్టారనమాట. సో ఆ రాధా దామోదర్ టెంపుల్ ఎప్పుడు మనం బృందావన్ వెళ్ళినప్పుడు చూస్తాం, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇస్కాన్ అనేది అక్కడ నుంచి మొదలయ్యింది, ద హోల్ ఇస్కాన్ స్టార్ట్ అక్కడ నుంచి అయింది. ఎందుకంటే శ్రీల ప్రభుపదుల వారు ఒక రూమ్స్ అక్కడ ఉండడము, ప్లస్ అక్కడ రూపగోస్వామి దగ్గర, రూపగోస్వామి భజన్ కుటీ, రూపగోస్వామి సమాధి దగ్గర శ్రీల ప్రభుపాద్ అక్కడ తుడిచేవారు. ఆ స్పెషల్ బ్లెస్సింగ్ శ్రీల ప్రభుపాద్ తీసుకున్నారు. అండ్ అక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, జీవ గోస్వామి వాళ్ళందరూ సమాధిస్ ఉన్నాయి, ఎంతోమంది ఆచార్యులు సమాధులు. అండ్ అది ఒక ప్లానింగ్ ప్లేస్గా ఉండేదనమాట. అంటే ఎలా ప్రీచింగ్ చేద్దాం, ఏం చేద్దామని ఆల్ గోస్వామీస్ అక్కడికి వచ్చి మాట్లాడి ప్రణాళిక వేసేవారు, ఇలా చేద్దాం అలా చేద్దాం మనం ఇలా ప్రచారం చేద్దామని అన్ని డిస్కషన్స్ అక్కడ అయ్యాయి. అండ్ శ్రీల ప్రభుపాద్ అయిన పుస్తకాలకి అనువాదం అక్కడ ఇచ్చారనమాట భాగవతంకి. అండ్ అక్కడ నుంచి ఆయన అమెరికా కోసం ఆయన ప్రయాణం స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్పేవారనమాట, నేను ఎప్పుడు నా రాధా దామోదర్ ఏదైతే ఆ గదిలు ఉన్నాయో నేను ఎప్పుడు అక్కడ నివసిస్తూ ఉంటాను, నేను ఎప్పుడు అక్కడ నుంచి వెళ్ళాను. అందుకోసం ఇప్పుడు కూడా బృందావన్ వెళ్ళినప్పుడు రాధా దామోదర్ టెంపుల్ లోపల కూర్చొని చాంటింగ్ చేస్తే ప్రశాంతత అనిపిస్తుంది. మనకి ఎలా అనిపిస్తుంది, ప్రభుపాద ఉన్నారు అసలు, యాక్చువల్గా అక్కడే ఉన్నారు. అంతలాగా శ్రీల ప్రభుపాద వారు ఇష్టపడేవారు. అమెరికాలో ఉన్నప్పుడు కూడా రెంట్ పంపించేవారు రాధా దామోదర టెంపుల్ ఆ రూమ్స్ కోసం అనమాట. అప్పటికి 8 రూపాయలు ఏదో రెంట్ అనమాట. అంటే ఎప్పుడైతే ఆయన అమెరికా నుంచి వచ్చేసారో అప్పుడు కూడా కంటిన్యూస్గా దేవర్ పేయింగ్ రెంట్ అనమాట. నా రూమ్ని అలానే ఉంచేసారు, ఇప్పుడు కూడా ఇస్కోనే ఆ రూమ్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో మన కోసం జీవ కోసం ఇస్ వెరీ స్పెషల్ బికాస్ మన డ్యూటీస్ కూడా రాధా దామోదర్ అనమాట. సో మనం అది పాడుతూ ఉంటాం కదా, జీవ గోస్వామిర్ ప్రాణధన హే రాధా దామోదర, రాధా దామోదర రాధే, జీవ గోస్వామికి ఉన్న డ్యూటీస్, స్పెషల్ డ్యూటీస్ ఇది రాధా దామోదర్. ఇస్కాన్ మొదలైంది దామోదర్, శిల ప్రోపాద్ స్ట్రగల్ అంతా రాధా దామోదర్ డ్యూటీస్ చూశారు. ఇన్ఫ్యాక్ట్ జలదూత డైరీలో శిల ప్రోపాద్ మూడే మూడు పేరు రాశారు, టుడే ఐఎమ్ మిస్సింగ్ మై రాధా దామోదర్, గోవింద్ జీ అండ్ గోపీనాథ్ జీ. ఈ త్రీ డీటీస్ పేరు ఆయన జలదూత డైరీలో రాశారనమాట. నేను వాళ్ళ విరహాన్ని అనుభవిస్తున్నాను, నాకు నా రాధా దామోదర్ చాలా గుర్తొచ్చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుపాద్ ఎల్లప్పుడు ఆ దామోదర్ దర్శనం చేసేవారు కదా, ఆయన గదిల నుంచి కూడా అనమాట. సో ఇన్ఫ్యాక్ట్ రాధా దామోదర్కి జీవ గోస్వామితో ఎంత స్పెషల్ రిలేషన్షిప్ ఉండేదంటే, ఒక్కొక్కసారి దామోదర్ అగరబత్తి చూపిస్తూ ఉంటే జీవ గోస్వామి, దామోదర్ అంటారు ఇంకా అగరబత్తి చాలే నాకు హల్వా తినాలని ఉంది, హల్వా చేసిరా. అప్పుడు జీవ గోస్వామి వెళ్ళి హల్వా తయారు చేసేసి హల్వా తింటూ ఉంటే జీవ గోస్వామి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారన్నమాట. ఒక్కొక్కసారి రాధా దామోదర్, జీవా ఈరోజు నేను ఒక వేరే ట్యూన్ ప్లే చేస్తాను, మురళీది కొంచెం విను, ఇది ఎలా ఉంది అని అలా ఆయన ప్లే చేస్తుంటే జీవ గోస్వామి కూర్చొని వినేవారనమాట. అండ్ ఒకసారి వింటూ వింటూ జీవ గోస్వామి స్పృహ తప్పి పడిపోయారనమాట కొంతసేపు వరకు. అండ్ తర్వాత ఆయన అసలు ఆయన ఆ రూపాన్ని చూసి ఇంకా తట్టుకోలేకపోయారనమాట, ఆ మురళి ఆ వేణు వినడము ఆ రూపాన్ని చూసి అనమాట, అంత సన్నిహితంగా ఉండేవారనమాట. సో జీవ గోస్వామి హీ వాజ్ నాట్ ఓన్లీ అన్ అమేజింగ్ డిసైపుల్, ఒక సిన్సియర్ డిసైపులే కాదు, ఆయన ఒక మంచి గురువుగా కూడా తయారయ్యారు. ఒక ఎవరైతే మంచి శిష్యుడు వాళ్ళే మంచి గురువుగా తయారవ్వగలుగుతారు, ఆయన ఒక మంచి గురువుగా తయారయ్యారు. ఎంతమంది అంటే వేరే వాళ్ళ గురు వేరే గురువు దగ్గర దీక్ష తీసుకున్న శిష్యుల్ని కూడా జీవ గోస్వామియే శిక్షా గురువుగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఆయన లోకనాథ్ గోస్వామి దగ్గర దీక్ష తీసుకున్నారు, కానీ ఆయన శిక్షా గురు జీవ గోస్వామి. జీవ గోస్వామి దగ్గర ఆయన భక్తి శాస్త్రాలు నేర్చుకున్నారు. ఈవెన్ శ్యామానంద ప్రభు, ఈవెన్ శ్రీనివాసాచార్య ఆయన గోపాల్ భట్ట గోస్వామి శిష్యులు, కానీ జీవ గోస్వామి దగ్గర శిక్ష తీసుకున్నారు. ఈవెన్ శ్యామానంద ప్రభు ఆయన హృదయ చైతన్య గోస్వామి యొక్క శిష్యుడు, కానీ జీవ గోస్వామి దగ్గర జీవ గోస్వామిది స్కూల్ ఉండేది విద్యాపీఠ్, అక్కడ ఆల్ గురుసే చెప్పేవారు దీక్ష ఇచ్చిన తర్వాత, వీళ్ళు జీవ గోస్వామి దగ్గర నేర్చుకో, ఎందుకంటే వాళ్ళందరూ ఓల్డ్ అయిపోయారు. సో జీవ గోస్వామియే ఆయన అంత నేర్పించేవారు. సో హీ వాజ్ నాట్ ఓన్లీ ఏ గుడ్ డిసైపుల్, ఏ గుడ్ గురు, ఏ గుడ్ లీడర్, ఏ గుడ్ విజనరీ, ఏ గుడ్ మిషనరీ, ఏ గుడ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ రఘునాథ్ దాస్ గోస్వామికి రాధాకుండ రినోవేట్ చేయాలని ఉంది కోరిక, అంత హ్యాపీగా. అండ్ చాలా ఓల్డ్, అది చేపించాలంటే అది ఆయన వల్ల కాదు, అప్పుడు జీవ గోస్వామి నిలబడి ఆ కన్స్ట్రక్షన్ చేపించారు, మొత్తం అంతా రినోవేషన్ చేసేసి ఆ రాధాకుండ. ఇన్ఫ్యాక్ట్ ఆ గోస్వామిస్ అందరూ చాలా ఓల్డ్ కదా, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేపించాలి పేరు మీద, అదంతా వాళ్ళకి రాదు. అప్పుడు ఆ జీవ గోస్వామి అన్ని చేపించారు. ఇన్ఫ్యాక్ట్ రాధా దామోదర్ టెంపుల్ని కూడా రిజిస్ట్రేషన్ చేయడము ఆ రాధా దామోదర్ ట్రస్ట్ కింద అయినా, లేదంటే ఆ రోజుల్లో ఏంటంటే ఆ ముస్లిం రూలర్స్ ఉండేవారు, సో వాళ్ళ దగ్గర ఫర్మాన్ తీసుకురావాలి, ఆ ఫర్మాన్ లేకపోతే ఎవరైనా మీ టెంపుల్ని కొట్టేస్తారు, అంటే బ్రేక్ చేసేస్తారు. అప్పుడు జీవ గోస్వామి ఆ రాధా గోవింద టెంపుల్ అయినా అన్ని టెంపుల్స్ని ఆయన సెక్యూర్ చేయడానికి, ఇన్ఫ్యాక్ట్ రఘునాథ్ దాస్ గోస్వామి పేరు మీద ఒక ల్యాండ్ రిజిస్టర్ చేశారు రాధాకుండ దగ్గర. రఘునాథ్ గోస్వామి అక్కడ ఉండేవారు, కానీ ఆయన పేరు మీద కాదు, ఆయన అక్కడ ఉండేవారు ఆ ల్యాండ్లోనే. అప్పుడు ఆయన లేదు, అది మీ పేరు మీద ఉండాలి, మిమ్మల్ని ఎక్కడ ఇక్కడ నుంచి ఎవరు మిమ్మల్ని తరిమేయలేరని ఆయన పేరు మీద ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేసి ఆయన సేఫ్గా ఉండాలని అన్ని ఏర్పాట్లు చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా మనం రాధాకుండ వెళ్తే అక్కడ జీవ ఘాట్ అని ఒక ప్లేస్ ఉంది, ఎక్కడి నుంచి అయితే జీవ గోస్వామి స్నానం చేసేవారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఒక చిన్న టెంపుల్ కాదు కానీ ఒక ప్లేస్ ఉంది, అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, దాని కింద ఒక జీవ గోస్వామి మంచి ఫోటో కూడా ఉందన్నమాట. మన హిజ్ ఓలీనెస్ గిరిరాజ్ స్వామి మహారాజ్ ఒక శిష్యురాలు అది పెయింటింగ్ని తయారు చేశారు. సో ఆ స్పెషల్ ప్లేస్ కూడా ఉంది, ఎక్కడి నుంచి అయితే జీవ గోస్వామి స్నానానికి వెళ్ళేవారనమాట రాధాకుండ దగ్గర. సో ఆ ప్లేస్ అంతా ఆయన ఆ చిన్న ల్యాండ్ రఘునాథ్ గోస్వామి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం అన్ని ఆయన చేశారు. ఇన్ఫ్యాక్ట్ అక్బర్ దగ్గర, ఇన్ఫ్యాక్ట్ రఘునాథ్ భట్ట గోస్వామి శిష్యుడు ఎవరంటే మాన్సింగ్, ఎవరైతే కొంచెం అక్బర్తో ఆయనకి రిలేషన్షిప్ ఉండేవారు. సో ఆ రిలేషన్షిప్ ద్వారా ఆయన ఎన్నో పనులు చేపించారనమాట. ఇన్ఫ్యాక్ట్ రెడ్ స్టోన్స్ రావడము, ఇన్ఫ్యాక్ట్ మనం అనుకుంటాం కదా రూపగోస్వామి ఆ రాధా గోవింద టెంపుల్ అంతా కట్టారు, కానీ రూపగోస్వామి జీవిత కాలంలోనే ఆ టెంపుల్ కంప్లీట్ అవ్వలేదు, ఎన్నెన్నో సంవత్సరాలు పడాయి అనమాట ఆ టెంపుల్ కంప్లీట్ చేయడానికి, ఎంతమంది దాంట్లో పనిచేశారు. సో మీరు ఆ ఇన్స్క్రిప్షన్స్ అక్కడ రాసి ఉన్నాయన్నమాట. సో ఆయన కొంచెం అంటే ఆల్మోస్ట్ ఆల్ చేశారు, మిగిలింది జీవ గోస్వామి కంప్లీట్ చేసి ఆ టెంపుల్ని ఇనాగ్రేట్ చేశారనమాట. ఆయన జీవిత కాలంలో రూపగోస్వామి ఆ టెంపుల్ ఇనాగ్రేషన్ చూడలేకపోయారనమాట. చాలా పెద్ద టెంపుల్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కొన్ని ఔరంగజేబ్ బ్రేక్ చేసేసాడు అనుకోండి, కానీ జీవ గోస్వామి బాగా, ఇన్ఫ్యాక్ట్ జీవ గోస్వామి ఎంత ఎక్స్పర్ట్ అంటే అక్బర్ కూడా జీవ గోస్వామికి పెద్ద ఫ్యాన్ అయిపోయారు. ఒకసారి అక్బర్ ఏం చేశారంటే తన కోర్టులోనే అందరినీ పిలిచేసి యమున గ్రేటా గంగా గ్రేటా అని పెద్ద శాస్త్రార్థ చేశారు. సో అందరూ గంగాయే కదా గ్రేట్, ఎందుకంటే భగవంతుడు ఒక కమల ఆయన ఒక చరణారవింద నుంచి వస్తుందంటే అప్పుడు జీవ గోస్వామి అన్ని శాస్త్రాల నుంచి కోట్ ఇచ్చేసి కాదు జమున గ్రేట్, ఎందుకంటే గంగా అయితే చరణ నుంచి వచ్చింది, జమున అయితే నెత్తి నుంచి కింద వరకు భగవంతుడు రోజు స్నానాలు చేపించేసేసి ఆయన ఒక కేలీ లీలల్లోనే ఆటల్లోని పాటల్లోని లీలల్లోని సహకరిస్తుంది అని జమున గ్రేట్ అని. అప్పుడు అక్బర్ చాలా ఇంప్రెస్ అయిపోయి సరే మీరే విన్ అయ్యారు, మీకేం కావాలి గిఫ్ట్, సో నాకేం కావాలంటే నాకు పేపర్ కావాలన్నారు. ఆ రోజుల్లో పేపర్ లేదు కదా, వాళ్ళందరూ ఏంటంటే లీవ్స్లో రాసేవారు. సో అప్పుడు ఆయన పేపర్ ఇచ్చారనమాట. సో ఆ పేపర్లోనే అప్పుడు జీవ గోస్వామి ఇప్పటికీ కూడా ఇన్ఫ్యాక్ట్ ఆ ఫర్మాన్స్ ఉన్నాయి, ఆ జీవ గోస్వామి రాసిన ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి. నేను మొన్న 1 or 2 years బ్యాకే మేము వృందావన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, ఫోగ్లా ఆశ్రమ్కి కొంచెం ముందుకే. ఫస్ట్ టైం నా లైఫ్లో అక్కడికి వెళ్ళాను. ఆయన అసలు చూసి అసలు ఎలా అంటే ఆయనకి మొత్తం ఇంత హెయిర్ అంతా స్టాండ్ అయిపోతుంది, ఎందుకంటే మీరు ఊహించలేరు చిన్నప్పటి నుంచి ఏ పుస్తకాలు ఎవరి గురించి అయితే అంతలాగా వింటున్నారు. వాళ్ళు ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్తోని అక్కడ అలా రాసి ఉంది, భక్తి రసామృత సింధు రూప గోస్వామి ద్వారా రాసిన ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్. నాకు ప్రతిదీ ఇలా అది వాళ్ళు ఓపెన్ చేసేసి దాన్ని చూపించి దాన్ని టచ్ చేశాను, ఆ రూప గోస్వామి రాసిన ఆ రైటింగ్స్ని. ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఒక రకంగా హ్యాపీ అనిపించింది, ఒక రకంగా చాలా గిల్టీ కూడా అనిపించింది. ఎందుకంటే హ్యాపీనెస్ ఏంటంటే ఓకే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామిది జీవ గోస్వామి అందరిది నేను ఒరిజినల్ది చూశాను, కానీ ఒక రకంగా గిల్టీ ఏంటంటే ప్రభుపాద రాసిందే ఇంకా కంప్లీట్ అవ్వలేకపోతుంది. కానీ ఎన్ని ఉన్నాయి, ఇదన్నీ ఎప్పుడు చదువుతాము, ఎప్పుడు కంప్లీట్ చేద్దాము. అసలు మనకి తెలిసింది ఎలా ఉందంటే సముద్రంలో ఉన్న ఒక చుక్కు ఉంటుంది అనుకోండి, నీళ్ళ చుక్క, ఆ చుక్క లోపల చుక్క లోపల చుక్క ఎలా ఉంది, అంతవరకు మన బుక్స్ ప్రభుపాద్ది, అంటే మన జ్ఞానం కాదు ప్రభుపాద బుక్స్, అదే మనం కంప్లీట్ చేయలేదు. అప్పుడు అది ఎప్పుడు కంప్లీట్ చేస్తాము, ఆ చుక్క ఎప్పుడు కంప్లీట్ చేస్తాం, ఆ సముద్రం ఎప్పుడు కంప్లీట్ చేస్తాం తెలియదు. అండ్ అప్పటికే మనకి ఇంతకే మనకి టైం లేదు అని మనం అంటున్నాం అన్నమాట. సచ్చే వండర్ఫుల్ బుక్స్ ఉన్నాయంటే ఇంకా దాని ఒక 0.1% కూడా ఇంకా ట్రాన్స్లేట్ అయ్యి రాలేదు మన దగ్గర, అన్ని సంస్కృతిలో ఉన్నాయి. ఫస్ట్ ఇది పూర్తి చేస్తే ఇంకా అది కూడా చాలా ఉన్నాయి మనం నేర్చుకోవడానికి చదవడానికి అనమాట. సో ఎన్ని పుస్తకాలు రాశారు. అండ్ జీవ గోస్వామి రాసిన పుస్తకాలు మామూలు కాదు. ఇప్పుడు ఆయన ఉదాహరణ ఇస్తాను, ఒక్క ఉదాహరణ, ఆయన హరినామ వ్యాకరణం రాశారు. అంటే ఇప్పుడు మామూలుగానే ఎవరైనా సంస్కృత్ నేర్చుకోవాలంటే మీరు పళని సంస్కృత్ గ్రామర్ బుక్ ఉన్నారనుకోండి 14 సంవత్సరాలు పడుతుంది మనకి సంస్కృత్ పండిత్ అవ్వాలంటే. కానీ హరినామ వ్యాకరణం నుంచి సంస్కృత్ నేర్చుకుంటే 2 ఇయర్స్లో మీరు పండిత్ అయిపోతారు. పండితే కాదు మీరు డివోటీ కూడా అయిపోతారు, ఎందుకంటే ఆయన రాసిన వ్యాకరణాలు కూడా ఎలా ఉన్నాయంటే ప్రతిదీ కృష్ణతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది ఇది కృష్ణ, ఇది కృష్ణ వాళ్ళ ఎల్డర్ బ్రదర్, ఇది ఇలా అని అలా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం సంస్కృత వ్యాకరణం ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా ఈజీగానే. అంటే ఆయన నాట్ ఓన్లీ ఎక్స్పర్ట్ అనమాట, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ గుడ్ టీచర్ కూడా. కఠిన్గా ఉన్న దీన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు, అంటే చిన్న పిల్లలు కూడా అది అర్థం చేసేసుకుంటారు, అంత ఆయన ఎక్స్పర్టీజ్ అనమాట జీవ గోస్వామిది అనమాట. సో దట్ గ్రేట్ వాజ్ జీవ గోస్వామి. సో అంత మంచి టీచింగ్, అంత మంచి అండ్ విజన్ కూడా ఫ్యూచర్లో, ఎందుకంటే మథురాలో చాలా టెంపుల్స్ బ్రేక్ అయిపోయాయి, కానీ జీవ గోస్వామి యొక్క విజన్ ద్వారా ఇప్పటికీ కూడా, ఇన్ఫ్యాక్ట్ జీవ గోస్వామి ఆ రోజుల్లో విల్ రాసుకున్నారు. మీరు వృందావన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెళ్తే ఆయన విల్ కూడా మీరు చదవచ్చు. ప్రతిదీ ఆయన చాలా కేర్ఫుల్గా మన గోస్వామికి సంబంధించిన పుస్తకాలైనా వాళ్ళ ల్యాండ్స్ అయినా వాళ్ళ కౌజ్ అయినా అన్నీ సేఫ్గా ఉంచడం, అంత చిన్న అబ్బాయి అన్నీ ఆయన షోల్డర్ మీద, అంత రెస్పాన్సిబిలిటీ ఆయన గౌడీయ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళే రెస్పాన్సిబిలిటీ ఆయన హెడ్ మీద తీసుకున్నారు. ఎందుకంటే ఆయన వచ్చినప్పటికీ అందరూ ఓల్డ్ అయిపోయారు, సో ఆయనే దాన్ని ముందుకి తీసుకువెళ్ళారు. సో చిన్న వయసులోనే ఆయన బాగా బాధ్యతలు తీసుకుని ముందుకి మన సంప్రదాయాన్ని తీసుకువెళ్ళారనమాట. సో ఎనీవే ఆయన పుస్తకాల ఈ ఒక్క ఇన్సిడెంట్ చెప్పకపోతే జీవ గోస్వామి కథ కంప్లీట్ అవ్వదు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వైకుంఠానికి వెళ్ళిపోయారు తిరిగి నవద్వీప్లో, ఏమైందంటే మీరు చిన్నప్పుడు ఈ మెమరీ గేమ్ ఆడారో లేదో నాకు తెలియదు, మీరు ఏంటంటే మీరు యాపిల్ అని చెప్పారనుకోండి ఎవరి చెవుల్లోనే, అతను ఇంకొకరికి యాపిల్ అని చెప్తారు, అలా అందరు ఆడుతూ ఆడుతూ చివరికి ఏంటంటే అది బనానా అయిపోతుంది, ఎందుకంటే ఏదో ఒకటి మిక్స్ చేసి రాంగ్గా చెప్పేస్తారు, అది ఒక హ్యూమన్ అలవాటు అనమాట. అదే విషయం జరిగింది నవద్వీప్లో. చైతన్య మహాప్రభు ఉన్న కాలం అంత బాగుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే జెంట్స్ వాళ్ళందరూ లేడీస్ లాగా శారీ వేసుకొని బట్టలు వేసుకొని మేము గోపికాలుగా ఉన్నామని ఆ భావంలో డాన్స్ చేస్తూ మనం అలానే ఉండాలి, కృష్ణుడు ఒకటే పురుషుడు, మనం ఎవరు పురుషులు కాదు అని రకరకంగానే కొందరు సన్యాసులు కూడా కృష్ణుడు ఎలా అయితే గోపికాలతోని రాధారాణితోని అంతమంది, అలా మనం కూడా ఒక భార్య కాదు అలా చాలా అలా ఒక రకంగా మొత్తం సంప్రదాయం పాడు చేసేసుకున్నారన్నమాట. కంప్లీట్గా సహజ్యాసు అలా అలా ఏడుస్తారనమాట, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ అది చేసేసి మళ్ళీ హ్యాపీగా మత్తుపానం చేసుకుంటారు, మాసాహారం చేసుకుంటారనమాట. సో అప్పుడు జాహ్నవాదేవి ఆవిడెవరంటే నిత్యానంద ప్రభు వాళ్ళ వైఫ్ అనమాట, ఆవిడ బాధ్యత తీసుకున్నదనమాట, అదే ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్, ఇంకా నేను ఏం చెయ్యాలి. అప్పుడు ఆవిడ వెంటనే జీవ గోస్వామిని కాంటాక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ జాహ్నవాదేవి బృందావన్ వచ్చినప్పుడు జీవ గోస్వామియే జాహ్నవాదేవికి గైడ్ అనమాట, అంటే ఆవిడకి వ్రజమండలి పరిక్రమ చేపించడము అండ్ జాహ్నవమాతకి జీవ గోస్వామి అంటే ఫేవరెట్ అనమాట. సో ఆవిడ జీవ గోస్వామికి అంటారనమాట, నువ్వు కూర్చున్న దగ్గర బృహద్ భాగవతామృతం సనాతన గోస్వామి రాశారు కదా, నువ్వు చదువు నేను వింటానమాట. సో జాహ్నవమాత వినేవారనమాట, అండ్ జీవగోస్వామి కంప్లీట్గా జాహ్నవమాతాజీ గైడెన్స్లో ఉంటారనమాట, ఆవిడ ఇలా చెప్తే అలా చెప్తే ఇలా. సో జీవగోస్వామి మన సంప్రదాయకి ముందుకు తీసుకెళ్లారు, కానీ దాని వెనక గైడెన్స్ అంతా జాహ్నవాదేవి అనమాట, ఆవిడే మొత్తం గైడెన్స్ చేశారనమాట. సో ఆవిడ ఈ మెసేజ్ పెట్టారనమాట, జీవతో నేను మెసేజ్ పెట్టేసి ఇంకా ఇన్ఫ్యాక్ట్ జాహ్నవ మాత దగ్గర నిత్యానంద ప్రభుది ఏదైతే పారఫనేలియాస్ ఉన్నాయి, అంటే బాజుబంధు, కొన్ని కొన్ని ఆయన పాదుకాలు, అంటే జీవ గోస్వామి మీద ఆవిడకి ఎంత నమ్మకం ఉందంటే అదన్నీ ఆవిడ జీవ గోస్వామికి అప్పచెప్పారనమాట. కొన్ని డిఫరెంట్ ఆచార్యస్, కానీ జీవ గోస్వామికి నువ్వు దీన్ని బాగా కాపాడుకోవాలన్నమాట. సో అప్పుడు ఆవిడ జీవ గోస్వామికి మెసేజ్ పెట్టారు, జీవా ఇక్కడ ఏం బాగాలేదు, నవదీప్లో అంత పాడైపోయింది, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే మన ఆచార్య పుస్తకాలు ఏదైతే ఉన్నాయి గోస్వామి రాసిన పుస్తకాలు, ఆ పుస్తకాలు అన్ని నువ్వు వృందావనంలో పంపించు, ఇక్కడ మనం ఏం చేద్దామంటే దాని కాపీలు తయారు చేసేసి అందరికీ చెప్దాం, ఇదే నిజమైన జ్ఞానం, మీరు ఏదైతే పాటిస్తున్నారో అది కరెక్ట్ కాదు, ఇది చదువుకోండి ఏం రాశారు అని అలా పంపిద్దామంటే ఆవిడ సరే అమ్మా అని అన్ని ప్యాక్ చేసేసి వాళ్ళు ఏం చేశారు, ఒరిజినల్ బుక్స్ ఎవరైతే గోస్వామి రాశారో అన్ని ఒక ఎడ్లు బండలు పెట్టేశారు. పెట్టేసి ఆయనకి 3 ట్రస్టెడ్ డిసైపుల్స్ అంటే శిక్షా డిసైపుల్స్, నరోత్తమ్ దాస్, శ్రీనివాస ఆచార్య అండ్ శ్యామానందం, ఈ ముగ్గురిని ఎక్కించేసి మీరు చాలా జాగ్రత్తగా నవదీప్ వెళ్ళి ఈ పుస్తకాలన్నీ అప్పచెప్పండి. వాళ్ళు సరే గురుగారు అని వాళ్ళు రెడీ, బండి బయలుదేరింది. మధ్య దారిలో ఏమైందంటే ఒక ప్లేస్ వచ్చింది బాణ్బిష్ణుపూర్. బాణ్బిష్ణుపూర్ దగ్గర ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే పడుకొని ఉంటే మరుసటి రోజు పొద్దున్నే లేచినప్పటికీ ఆ బుక్స్ అంది పోయాయి, అంతా ఎవరో దొంగిలించేశారు. సో అప్పుడు ఆయన వెంటనే మెసేజ్ పెట్టారు జీవ గోస్వామికి, బుక్స్ అన్నీ పోయాయి, ఆ గోస్వామి ఇప్పటి వరకు రాసిన ఆల్ కితాబులు అన్నీ పోయాయి అనమాట. అప్పుడు అక్కడ వృందావన్లో అయితే అందరు ఏడుపులు. ఇన్ఫ్యాక్ట్ నేను ఏం విన్నానంటే అది ఎంత బోనఫైడ్గా ఉంది నాకు తెలియదు, నేను ఎప్పుడో ఒక క్లాస్లో విన్నాను చాలా ఇయర్స్ బ్యాక్. ఇలా వినినప్పుడు చైతన్ చరితామృతం పోయిందంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి రాధాకుండలో దూకేసి ఇంకా ఆత్మహత్య చేయడానికి తయారైపోతే కొంతమంది డివోటీస్ అని అక్కడ నుంచి బయట తీసి మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు, ఒకసారి ఆగండి అది దొరుకుతాయేమో పుస్తకాలు, ఎందుకంటే అంత కష్టపడి నేను రాశాను చైతన్య చరితామృతం మొత్తం పోయిందా అని. సో అప్పుడు అలా అయింది సిచ్యువేషన్స్. ఇప్పుడు వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు అనమాట, ఇప్పుడు ఏం చెయ్యాలి, మనకు ఉన్న ఒకే ఒక వెల్త్ అది కూడా పోయింది అనమాట. కానీ జీవ గోస్వామి ఒక పేషెన్స్ చూడండి, సరే కృష్ణ ఏం చేస్తే అది మన మంచి కోసమే అని ఆయన ధైర్యంగా అందరు వాళ్ళు పెద్దవాళ్ళకి ధైర్యం చెప్తున్నారు. ఈ లోపల ఏమైంది, ఎలాగో పుస్తకాలు పోయాయి. సో ఇప్పుడు నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏంటంటే, నరోత్తమ్ ఏం చేశారంటే ఆయన మణిపూరు అలా నార్త్ ఈస్ట్ సైడ్ ప్రచారంకి వెళ్ళిపోయారు, ఇంకా పొండే పుస్తకాలు లేకపోతే మనకేమొచ్చు అదే చెప్దామని ఆయన వెళ్ళిపోయారు. మన శ్యామానంద ఏం చేశారంటే ఆయన ఒరిస్సా వెళ్ళిపోయారు, పొండి నేను అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తామని. శ్రీనివాస్ ఆచార్య ఏంటంటే అక్కడే ఉండిపోయి ప్రచారం చేస్తున్నారు, పుస్తకాలు లేదు ప్రచారం చేస్తున్నారు. చేస్తూ ఏమైందంటే ఒకసారి ఆ వాణ్విష్ణుపూర్ రాజా ఎవరైతే ఉన్నారో ఆయన పేరు బీర్ హంబీర్, ఆ రాజా ఒక సభలో వెళ్ళారు, అక్కడ ఎవరో ఒకరు కృష్ణ కథ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే శ్రీనివాస్ ఆచార్య అలా కాదండి అని అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా మాట్లాడారు. అప్పుడు రాజా బీర్ హంబీర్, అబ్బా మీరు ఎంత బాగా చెప్తున్నారండి, మీరు ఆపండి మీరే చెప్పండి అండి కొన్ని కృష్ణ కథ, మీరే చెప్పండి భాగవతం అంటే మొత్తం ఆయన చెప్పారు. చెప్పినప్పటికీ మీరంటే నాకు చాలా మీ మీద నాకు చాలా ఇది వచ్చేసింది, మీరు నాకు దీక్ష ఇవ్వండి, ఈ రోజు నుంచి నేను మీ శిష్యుడు అనమాట. అప్పుడు శ్రీనివాస్ ఆచార్య ఏంటంటే ఆ రాజాకి దీక్ష ఇచ్చేశారు. దీక్ష ఇచ్చిన తర్వాత నేను మీ గురుదక్షిణగా ఏమి ఇవ్వచ్చు అంటే ఏమి లేదు రాజా, మా గురుగారు ఇచ్చిన ఆదేశ కరకు మేము ఇక్కడికి వచ్చాము, ఆ పుస్తకాలు అన్నీ పోయాయి, మళ్ళీ ఎవరు తీసుకున్నారు ఏంటో తెలియదు, మీరు ఏమైనా సాయం చేయండి. ఆపండి ఆపండి, ఏంటి పోయింది? పుస్తకాలు. అప్పుడు గురుగారు, నేను ఒకటి మీకు చెప్పాలి, నేను రోజంతా రాజుగా కనిపిస్తాను కానీ రాత్రి వేళ నేను దొంగతనం చేస్తాను, ఇది నాకు ఉన్న చెడు గుణము, నేనే అది దొంగిలించానండి, నాకేం తెలుసు పుస్తకాలని. ఎవరో అన్నారు ఏదో మూట మూట పట్టుకొని వెళ్ళిపోతున్నా అంటే ఏదో ధనం అని అనుకుని మేము చాలాసారి ఇలా రహదారిలో వెళ్ళిన వాళ్ళకి రాత్రి దొంగిలిస్తూ ఉంటాము. సో ఆ పుస్తకాలు మీరు అంటున్నారు కదా నా దగ్గర ఉంది, అలా రద్దీగా పడేసి ఉన్నాము, రండి రండి అంటే అప్పుడు తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఒక పెద్ద గది, దాంట్లో చాలా ఉన్నాయన్నమాట వాళ్ళు దొంగిలించిన సామాన్లు. అప్పుడు పుస్తకాలు తీశారనమాట. అప్పుడు ఆయన చాలా హ్యాపీ అయిపోయి, ఇదే కదా ఇదే కదా ఇదే మా ధనం అనమాట. సో అప్పుడు ఆయన అన్నారు, అయితే నేను ఇంకా వెరీ వెరీ సారీ అంటే, ఆ సారీ కాదు, ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలంటే ఈ పుస్తకాల్ని నువ్వు నీ రాజ్యంలో అందరి చేత రాపించు, ఎందుకంటే ఆ రోజుల్లో ఫోటోకాపీ జెరాక్స్ మెషిన్ లేదు. సో దీన్ని కాపీ చేయాలంటే ఎవరో ఒకరు కూర్చొని మాన్యువల్గా రాయాలి. సో అప్పుడు అతను రాజా కదా, అతని దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అప్పుడు అన్న ఒకేసారి చాలా మందిని హైర్ చేసుకున్నారు, చాలా ఒకవా ఇప్పుడు ఒక్కొక్కరు ఆ పుస్తకం పట్టుకోండి కాపీస్ చేయండి కాపీస్ చేయండి. అప్పుడు ఎంత స్పీడ్గా కాపీలు అవుతున్నాయంటే అంత స్పీడ్గా వాళ్ళు బుక్ డిస్ట్రిబ్యూషన్, ఇప్పుడు మనం ఎలా బుక్ డిస్ట్రిబ్యూషన్ స్కోర్ సబ్మిట్ చేస్తాం, ఎన్ని గీతాలు అయిపోయాయి, ఎన్ని తెలుగు గీత ఎన్ని, ఆ రోజుల్లో వాళ్ళ స్కోర్స్ పంపించేవారు జీవగోస్వామికి. సో అది నేనేదో చెప్పట్లేదు, మీరు కావాలంటే మీరు ఒకసారి ఇంటర్నెట్లో నరోత్తమ్ దాస్ ఠాకూర్ బుక్ స్కోర్ అని పెట్టండి, మీకు చెప్తారు ఎవ్రీడే ఎన్ని పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ అయినా. అలా వాళ్ళు బుక్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారనమాట, ఎవ్రీడే మ్యారథాన్ లాగా అలా బుక్ స్కోర్ పంపించేవారనమాట జీవగోస్వామికి అనమాట. సో అప్పుడు ఎప్పుడైతే జీవగోస్వామికి మెసేజ్ వచ్చింది అప్పుడు ఆయన అనుకున్నారనమాట, అంటే సో కృష్ణ ఈజ్ సో కైండ్ అనుకున్నాను, ఎందుకంటే ఒకవేళ దొంగతనం అవ్వలేదనుకోండి వీళ్ళు ముగ్గురు ఎంతలాగా రాసిస్తారు, ఓ ఇంకా ముగ్గురికి చెప్తారు కొంచెం హెల్ప్ చేయండి. కానీ ఎప్పుడైతే దొంగతనం అయింది, వాళ్ళు అక్కడ ఉండిపోయారు, రాజాని దీక్ష ఇచ్చారు, ఇప్పుడు రాజా అయితే వేలాది మంది దగ్గర చేపించే ఆ సామర్థ్యం రాజా దగ్గర ఉంది. సో ఈ ఒక్కటి నాకు చాలా ఇన్స్పైర్ చేస్తుంది, ఎందుకంటే థింగ్స్ మే నాట్ బి అండర్ అవర్ కంట్రోల్ బట్ దే ఆర్ ఆల్వేస్ అండర్ కృష్ణాస్ కంట్రోల్. కొన్ని సందర్భాలు మన కంట్రోల్ లేకపోయినా కూడా అది ఎల్లప్పుడూ కృష్ణ కంట్రోల్లో ఉంటుంది, ఆ ఒక నమ్మకం మనకు ఉంటుంది. ఇఫ్ things don't make sense doesn't mean that they don't have sense. మనకి కొన్ని విషయాలు ఇప్పుడు అర్థం అవ్వకపోవచ్చు, మనకు అర్థం అవ్వలేదని దాంట్లో అర్థం లేదని కాదు, దాంట్లో అర్థం ఉంది మనకు అర్థం అవ్వట్లేదు. సో మన జీవితంలో కూడా కొన్ని కఠినమైన పరిస్థితులు రావచ్చు, ఎప్పుడైతే మనకు అనిపిస్తుంది అరే ఇదెందుకు ఇలా అయింది అదెందుకు అలా అయింది, కానీ మనకి తెలియదు కృష్ణది మెగా ప్లాన్ ఉంటుంది ప్రతి దానికి, అది తర్వాత మనకి తెలుస్తుంది అది మన కోసం మంచిది అని. సో ఇప్పుడు చూడండి ఆ జీవ కోసం చాలా చాలా హ్యాపీ అయిపోతారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక స్పెషల్ స్టోరీ ఉంది జీవ గోస్వామి అండ్ మీరాబాయ్, ఎలా శ్రీల ప్రభుపాద్ చెప్పిన కథ, ఎలా మీరాబాయి కూడా జీవ గోస్వామి గురించి విని చాలా ఇంప్రెస్ అయిపోయి జీవ గోస్వామిని కలవడానికి వెళ్ళిందనమాట. సో అప్పుడు జీవ గోస్వామి చెప్పారు, సారీ నేను మిమ్మల్ని కలవలేనండి, ఎందుకంటే మీరు ఒక లేడీని నేను ఒక సన్యాసిని. అప్పుడు మీరా లేఖ రాసింది, అవునా నేను అనుకున్నాను ఈ వృందావనంలో ఒకే ఒక పురుషుడు ఉన్నాడు తను కృష్ణుడు, అహో మీరు కూడా మిమ్మల్ని పురుషుడుగా అనుకుంటున్నారు. అప్పుడు జీవ గోస్వామి చాలా షేమ్ ఫీల్ అయ్యి, అసలు ఆవిడ ఎంత గొప్ప లెవెల్లో ఉంది, ఆవిడకి ఆ లేడీ జెంట్స్ అలాంటి ఆలోచన కూడా ఆవిడకి లేదు, ఆవిడ భక్తురాలు ఆత్మస్థరంలో చూస్తుంది, నేను ఎందుకు ఆ స్థరంలో చూశానని ఆయన వెళ్ళి మీరాతో మాట్లాడారు అని. సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది, ఒక ప్లేస్లో ప్రభుపాద లెక్చర్లు ప్రభుపాద స్టోరీ చెప్తున్నారు క్లాస్లో, ఇలా అయ్యింది జీవ గోస్వామి అండ్ మీరా గురించి, సో మీరా చాలా గ్రేట్ డివోటీ అని చెప్పారు. కానీ ఇంకొక ప్లేస్లోనే ఎవరో ప్రభుపాదకి ఈ స్టోరీ చెప్తూ ఉంటే ప్రభుపాద అన్నారు, ఈ స్టోరీ ఎంతగా ఆథెంటిక్ ఉంది నేను నమ్మలేకపోతున్నాను, ఎందుకంటే జీవ గోస్వామి ఒకవేళ నిజంగానే లేడీస్తో మాట్లాడరు లేడీస్ని చూడరంటే జాహ్నవాదేవితో ఆయన మాట్లాడేవారు కదా, జాహ్నవాదేవి దగ్గర కూర్చొని ఆయన చదువుతుంటే ఆవిడ వినేవారు కదా అని, మళ్ళీ అది నిజమా కాదా ఏంటో అని. కానీ అలా కూడా ఒక ప్లేస్లో ప్రభుపాద చెప్పారు, అలానే ఈ స్టోరీ ప్రభుపాద ముఖం నుంచి వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారు. సో ఒక్కొక్కసారి ఏంటంటే ప్రభుపాద ఎలా ఉంటుందంటే ఈ స్టోరీ చెప్తే ఏదైనా మీకు ఆ పాయింట్ అర్థమవడానికి మీకు సహాయం పడుతుందంటే ఆయన చెప్తారు కొన్ని అనమాట. సో ఆ టూ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ఆ స్టోరీ కరెక్టా కాదా. అలా అయినా చాలామంది ఓల్డ్ ఆచార్యస్ కూడా ఇది అయ్యింది ఇది అయ్యిందని చెప్తున్నారు జీవ గోస్వామి మీరాబాయి ఇది, కానీ ఏమో కొందరు అది నమ్మలేకపోతున్నారు, ఎందుకంటే జీవ గోస్వామి రియల్లీ ఆన్ ఏ వెరీ హై స్టేజ్, ఆయన అలా ఎందుకు మాట్లాడతారు లేడీ జెంట్స్ అని. సో తెలియదు, కానీ రెండు రకాల ఒక ఒపీనియన్స్ ఉన్నాయి. నేను ఒక స్త్రీల ప్రభుపాద డిసైపుల్ దగ్గర వినింది ఏంటంటే ప్రభుపాద అన్నారు ఆ స్టోరీ నిజం కాకపోవచ్చేమో అని అలా చెప్పారని ఒక ప్రభుపాద డిసైపుల్ హిజ్ హోలీనెస్ ఇందిదుమ్న స్వామి మహారాజ్ అలా చెప్పారు నేను విన్నాను. సో బట్ నాకు తెలియదు అందుకోసం మీకు అన్ని రకాలుగా చెప్తాను, ఎందుకంటే ఈ మధ్యనే ఏంటంటే నేను ఏదైనా ఒక్క ఒపీనియన్ ఇస్తే మళ్ళీ వెంటనే దానికి 100 కమెంట్స్ వచ్చేసి ఇలా కదా అలా కదా అలా కదా అని ఎవరికి నొప్పి పెట్టకుండా ఇది రీసెర్చ్, దాని నుంచి మీరేం ఎంచుకోవాలనుకుంటారు మీరు ఎంచుకోండి అనమాట. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ అనమాట. సో ఎనీవే, సో అలా చాలా చాలా మంచి మంచి కథలు ఉన్నాయి. ఫైనల్గానే జీవ గోస్వామి ఎప్పుడైతే ఆయన 85 ఇయర్స్ ఓల్డ్ అప్పుడు ఆయన పరంపదించారు. సో ఆయన పుట్టినరోజు ఇప్పుడే మన మొన్న కొన్ని రోజుల కిందట భద్ర శుక్ల ద్వాదశి రోజు, అండ్ ఆయన తిరుభావతిథి పౌష శుక్ల తృతీయ రోజు. అండ్ జీవ గోస్వామి చాలా స్పెషల్. గోలోకధామ్లోని జీవ గోస్వామి విలాస మంజరి. సో ఆయన వయసు అక్కడ ఏంటంటే 13 ఇయర్స్లో 4 డేస్ తక్కువ ఆయన వయసు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే గౌర గోవింద అర్చన స్మరణ పద్ధతి అనే ఒక పుస్తకం ఉంది ధ్యానచంద్ర గోస్వామిది. దాంట్లో అందరూ గోపికాలు, రాధారాణి, కృష్ణ, మంజరి, సో అందరి ఏజ్ అంతా అన్ని వివరంగా ఉంది. సో ఇక్కడ మన ఏజ్ ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు నా ఏజ్ అడిగారనుకోండి, ఆఫ్టర్ 1 ఇయర్ నా ఏజ్ మారుతుంది. కానీ అక్కడ గోలోక వృందావనం అలా ఉండదు, ఎవరిది ఏజ్ ఉంది అలానే ఉండిపోతుంది. సో ఇప్పుడు రాధారాణి ఒకవేళ 14 ఇయర్స్ 15 డేస్ ఉన్నారనుకోండి, ఉంటుంది ఆ ఏజ్, అది యాజ్ ఇట్ ఈస్ అలానే ఉండిపోతుంది. వాళ్ళు 1 డే ఓల్డ్ అవ్వరు, వాళ్ళు ఎప్పుడు 1 డే యంగర్ అవ్వరు. సో ఈ మన విలాస మంజరి, మంజరీస్ అంటే రాధారాణి కింద సఖీస్ ఉంటారు, సఖీస్ కింద మంజరీస్ ఉంటారు. సో ఈ ఆవిడ విలాస మంజరి, అండ్ ఆవిడ ఏజ్ 4 డేస్ లెస్ ఇన్ 13 ఇయర్స్. అండ్ ఆవిడ వేసుకున్న దుస్తులు ఎలా ఉంటాయంటే బ్లాక్ అండ్ గోల్డెన్ బట్టలు వేసుకుంటారు. ఆవిడ కాంప్లెక్షన్ కేతకి ఫ్లవర్ లాగా ఉంటుంది. అండ్ ఆవిడ సేవ ఏంటంటే గోలోక వృందావనంలోని రాధారాణి అండ్ కృష్ణ ఎప్పుడైనా జమునా నది నుంచి వెళ్ళి వాటర్ తీసుకురా అంటే ఆవిడ వాటర్ తీసుకొచ్చేసి ఆ గిన్నెలో అంటే ఆ దీంట్లో పాత్రలో పట్టుకొని తీసుకొని వస్తారు, అది సేవ అన్నమాట. సో ఇది జీవ గోస్వామి యొక్క చరిత్రము. అండ్ స్పెషలీ జీవ గోస్వామి నవద్వీప్ ఏదైతే పరిక్రమ చేశారు దాని గురించి మనకి డీటెయిల్స్ కావాలంటే భక్తి వినోద్ ఠాకూర్ ఒక పుస్తకాల్లో మనకి దొరుకుతాయన్నమాట. సో లైక్ దట్ జీవ గోస్వామి వాజ్ ఎ గ్రేట్ గ్రేట్ లీడర్, మిషనరీ, విజనరీ, టీచర్, శిక్షాగురు, డిసైపుల్, డివోటీ అండ్ సేవక్ అన్నమాట ఆఫ్ కృష్ణ. సో అమేజింగ్ అమేజింగ్ లైఫ్. ఇంకా చాలా చాలా జీవ గోస్వామి గురించి చెప్పాలని ఉంది కానీ ఆల్రెడీ ఇప్పటికి టైం అయిపోయింది. సో వీ కెన్ ప్రే ఫ్రమ్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్ టు జీవ గోస్వామి. ఆయనలాగా సహనం, ఆయనలాగా అంటే ఆయనలాగా బుద్ధి మనకి రాకపోయినా కూడా ఏదైతే శాస్త్రాలు ఆయన రాశారు అది మనకి అర్థంలో కూడా చాలా అర్థాలు కొన్ని మనం తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా అర్థమైనట్లు ఆయన మనకి దీవించాలి. ఆయన ఎలా అయితే గురు సేవ చేశారో అలా మనం కూడా గురువుని సేవని అందించాలి, మనలో కూడా ఆ భక్తి పెరగాలని మనం జీవ గోస్వామి ప్రార్థిస్తూ ఈరోజు ఇక్కడే ముగిస్తాము. శ్రీల జీవ గోస్వామికి జై, శ్రీల ప్రభుపాదకి జై. సో మనం ఇప్పుడు గోపాల్ భట్ట గోస్వామి, జీవ గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి, సనాతన్ గోస్వామి కంప్లీట్ చేస్తాము. వీలైతే, నాకు తెలియదు వచ్చే ఆదివారం పరిస్థితి ఏంటి, వీలైతే వచ్చే ఆదివారం మనము రూపగోస్వామి అండ్ రఘునాథ్ భట్ట గోస్వామి మనం కంప్లీట్ చేసేగలితే మనం ఆల్ 6 గోస్వామీస్. మీరు ఎప్పుడైనా ఈ 6 గోస్వామీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు జస్ట్ యూట్యూబ్లో వెళ్ళిపోయి ఆ పేరు కొట్టేస్తే మీకు ఆ గోస్వామీస్ ఒక కథలన్నీ వచ్చేస్తాయన్నమాట. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఓకే, క్విక్గా ఒక 10 మినిట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఎవరికి ఏ పాయింట్స్ నచ్చింది ఫటాఫటగా చేతులు ఎత్తండి, ఫటాఫటగా చెప్పండి ఇంపార్టెంట్ పాయింట్స్, ఈరోజు క్లాస్లో నచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్. చలో శ్రీనివాస్ కేశప్రభు చెప్పండి. డివోటీస్ ఆర్ గుడ్ బట్ గోస్వామీస్ ఆర్ గ్రేట్. ఎస్, వెరీ నైస్ పాయింట్. ఎస్ ప్రభుజీ, ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ ఒకటి చెప్పాలి, మీ పాయింట్ చెప్పారు కదా ఇన్స్ట్రక్షన్స్. శృతకీర్తి ప్రభు శ్రీల ప్రభుపాద డిసైపుల్, ఆయన శ్రీల ప్రభుపాద్ ఒకసారి ఒక ప్రశ్న వేశారు, ప్రభుపాద్ మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే అందరు మిమ్మల్ని చూసి ఏడుస్తారు, ప్రభుపాద్ 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 మిమ్మల్ని చూసామని. మనం ఏ టెంపుల్ నుంచి అయితే వెళ్ళిపోతే మళ్ళీ అందరు ఏడుస్తారు, ప్రభుపాద్ మీరు వెళ్ళిపోతున్నారు, ప్రభుపాద్ మీరు వెళ్ళిపోతున్నారు. మీరు వస్తే ఏడుస్తారు, మీరు వెళ్ళిపోతే ఏడుస్తారు, మీ సాంగత్యం కోసం ఏడుస్తారు. కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉంటున్నాను కదా, నాకేం ఏడుపు రావట్లేదు అని అన్నారు. సో అప్పుడు ప్రభుపాద్ అన్నారు, బట్ యు ఆర్ సర్వింగ్ మీ, కానీ నన్ను సేవ చేస్తున్నావు కదా, సో అప్పుడు ప్రభుపాద అన్నారు, నేను నా గురించి ఏడవడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు నీ జీవితాన్ని నాకు అంకితం చేసి నా కోసం సేవ చేస్తున్నావు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సేవ చేయడం ఇంపార్టెంట్. నేను మీతోనే ఉండాలి, మీతోనే ఉండాలి, చూసారా నాకు ఎంత ప్రేమ ఉంది, మీరు వెళ్ళిపోతుంటే నేను ఏడుస్తున్నాను, ఓకే మదజీ కొంచెం రేపు ఒక చపాతి, అది చేయలేను, మీరు ఎవరికైనా చెప్పండి, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అండి, అసలు ఏం చెప్పాలి మీరంటే, దట్ ఈస్ ఇఫ్ యూ రియల్లీ లవ్ అంటే యూ సర్వ్ అనమాట. సో అది శ్రీ ప్రభుపాద శుద్ధకీర్తి ప్రభువు చెప్పారన్నట్టు. ఎస్, నెక్స్ట్ వాచోవేగం, అమేజింగ్ పాయింట్, వాచోవేగం మోస్ట్ ఇంపార్టెంట్ డివోటీ లైఫ్లో. ఎస్ లలిత బలరామ్ ప్రభు, వినయం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. ఎస్, వెరీ నైస్ పాయింట్. వంశీ, ఏదైనా ఇమ్మీడియట్గా మాట్లాడకూడదు, ఒకసారి పాజ్ చేసి మాట్లాడాలి, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది బయటికి. వెరీ గుడ్. నెక్స్ట్, ఎస్ సో బ్యూటిఫుల్, గుడ్ బాయ్, సచ్ ఎ నైస్ బాయ్, ఇంత చిన్న బాబు కానీ ఎంత చక్కగా విన్నాడు, వెరీ గుడ్. నెక్స్ట్ రమణ్ ప్రభు, రమణ్ ప్రభు జీవదయ, ఓకే. కాంత ప్రభు, మంచి విషయాల్లో ఒకసారి కన్ఫ్యూజన్, రెండు మంచిగా ఉంటే చాలా కన్ఫ్యూజన్, అప్పుడు ఏం చెయ్యాలి, గురు ఆజ్ఞ. ఎస్, వెరీ గుడ్. రవి, సేవ ఇస్ సో ఇంపార్టెంట్. ఎస్, నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు, రసేస్ వాచో వేగం, ఓకే. వాసుదేవ్ ప్రభు, ఇంపార్టెంట్ పాయింట్, సర్వీస్, ఓకే. ఇంకా సేవకపతి ప్రభు, సేవకపతి ప్రభు ఇక్కడ కింద కూర్చున్నారు ఈరోజు. ఎస్, వీ షుడ్ హ్యావ్ టాలరెన్స్. ఎస్, వెరీ గుడ్ పాయింట్. నెక్స్ట్ ఎవ్రీబడి, ఎస్ ఎస్, వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడి. ఎస్, వెరీ నైస్ పాయింట్. ఎస్, పద్మమాతాజీ, ఎస్, వండర్ఫుల్. భారతి మాతాజీ, కోరికలు పిశాచి లాంటిది, ఒక్క కోరిక లోపల వస్తే లైఫ్ అంతా పాడు చేస్తుంది. ఎస్, వెరీ నైస్. బాపు సేవ, వాణి సేవ, దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి, వాణి సేవ. నిర్మల మాతాజీ, రోజంతా ప్రచారం చేయాలి, అవసరం ఉంటే మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ, బికాజ్ వాట్ యు డూ ఇస్ సో లౌడ్ ఇన్ మై ఇయర్స్ దట్ వాట్ యు సే ఐ కెనాట్ హియర్. ఇట్స్ అన్ ఇంగ్లీష్ సేయింగ్, తెలుగులో దాని అర్థం చెప్తాను. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అది నా చెవుల్లో ఎంత గట్టిగా వినిపిస్తుందంటే, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది నాకు వినిపించట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు మాట్లాడుతుంది ఒకటి, మీరు ప్రవర్తిస్తుంది ఒకటి, కానీ మీ ప్రవర్తన నాకు ఎంత గట్టిగా వినిపిస్తుందంటే, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది నాకు వినిపించట్లేదు. సో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ హౌ యూ బిహేవ్. అంటే ఇప్పుడు ఎవరైనా, ఒక అతను ఉన్నాడు, అతను యాంగర్ గురించి పుస్తకం రాశారనమాట. అంటే అతను బెస్ట్ సెలర్ బుక్, న్యూయార్క్ అంతా అసలు 1,00,000 ఆఫ్ కాపీస్ ప్రింట్ చేశారనమాట. కోపంని ఎలా తగ్గించాలి ఆ పుస్తకం పేరనమాట. అంటే జనాలు పిచ్చిగా కొంటున్నారు, 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 మొత్తం అంతా న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చేసింది, వెరీ హ్యాపీ. సో అతను ఒక పెద్ద పార్టీ చేశాడనమాట, ఆ పార్టీలోనే ఇంకా సెలబ్రేషన్ అనమాట, నా పుస్తకం అంతా ఫేమస్ అయిపోయింది. సో అందరు అలా కూర్చుంటుంటే ఒక అతను చేతి హ్యాండ్ చేసేసి, సార్ మీ పుస్తకం ఫేమస్ అయింది, ఒప్పుకుంటున్నాను చాలా, కానీ మీరేమనుకోకపోతే నిజమేంటంటే ఆ పుస్తకం మీరు రాసింది కాదు, మీరు ఎవరి దగ్గరైనా కాపీ కొట్టారు. ఇప్పుడు తిని వెంటనే, నేను ఎవరి దగ్గర కాపీ కొట్టలేదంటే, సార్ నిజం చెప్పండి, సార్ చెప్పండి, మీరు ఈరోజు ఒప్పేసుకోండి, ఎందుకంటే అది రాసింది స్పెషల్లీ పేజ్ నెంబర్ 57 నుంచి 95 వరకు అయితే ఫుల్ కాపీ కొట్టారు. నేను చెప్తున్నాను కదండి, నేను లేదు సార్ మీరు ఈరోజు ఒప్పుకోవాల్సింది, నేను చెప్తున్నాను కదా, అర్థం అవ్వట్లేదా మీకు. సార్ మీరు కోపం ఎలా తగ్గించారని పుస్తకం రాశారు కదండి సార్, అంతే అయిపోయింది, కానీ తనకే కోపం వచ్చేసింది, మరి లాభం ఏంటి. సో బయట ప్రపంచంలో చాలా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉంటాయండి, గొప్ప గొప్ప బుక్స్, ఎలా ఇది చేయాలి, అలా ఇది చేయాలి, అలా ఇది చేయాలి, కానీ అలా రాసిన వాళ్ళే సూయిసైడ్ చేసి చనిపోతున్నారనమాట. హౌ టు బీ హ్యాపీ ఎవరైతే రాశారో పుస్తకము, తనే చివరికి సూసైడ్ చేసుకున్నారనమాట. అంటే తనే, సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో ఏం మాట్లాడుతున్నారో ఏం ప్రవర్తన దానిలో తేడా ఉండకూడదు. మనం ఎలా ఏదైతే మాట్లాడుతున్నా ప్రవర్తనలో కూడా అది ఉండాలన్నమాట. అని దేని గురించి అది చెప్పాను, ఎవరో ఒక పాయింట్ చెప్తే అది గుర్తొచ్చింది. ఎవరో లాస్ట్ పాయింట్ చెప్పా, నిర్మలా మాతజీ అదే. సో రోజంతా ప్రచారం చేయండి, అవసరం ఉంటే మాట్లాడండి. అంటే మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే అదే గొప్ప ప్రచారం. మిమ్మల్ని చూసి ఎవరైనా కృష్ణ భక్తులు అవ్వాలి అని అనిపించాలన్నమాట, అప్పుడు మీరు మాట్లాడే అవసరం కూడా ఉండదు. మీ మీ లైఫ్ చూసే అన్ని నేర్చుకున్నారు, అన్ని అర్థమైపోయింది. ఎస్ సరోజ, జీవదయ జీవదయ. సో ప్రభుజీ ఒకసారి మీరు నెక్స్ట్ సండే నుంచి బుక్ మెయింటైన్ చేయండి. ఈ పాయింట్స్ అన్ని నీట్గా రాసేసుకుంటే మీరు ఎప్పుడైనా అది రిఫరెన్స్ అండ్ ఏదైతే మనం రాస్తామో అది ఇంకా మంచిగా మనకి గుర్తుండిపోతుంది. మూర్తి ప్రభు మీరు చెప్పారా, చెప్పలేదు కదా పాయింట్స్ చెప్పండి. కాశీ వెళ్ళిపోయారు, ఎస్ మాట వినేసి, ఎస్ ఎస్. ఆయనకి చైతన్య మహాప్రభుని చూడాలి ఉన్నా కూడా దాన్ని సాక్రిఫైస్ చేసేసి ఆయన సేవా కోసం అది వదిలేశారు. ఏ సో సో ఇంపార్టెంట్ పాయింట్ నారాయణ ప్రభు. ఎగ్జాక్ట్లీ అవును. సో దర్శనం చేయడము ఇది అది ఇంపార్టెంట్ కాదు, సేవ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సి దర్శనం చేసినప్పుడు, దర్శనానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం భగవంతుడిని చూస్తాము, సేవ చేసినప్పుడు అంటే భగవంతుడు మనని చూస్తారు. ఇప్పుడు మనకేం కావాలి, మనం ఎంచుకోవాలి. కృష్ణ మనల్ని చూడాలి అంటే వి హ్యావ్ టు డూ సేవ అనమాట. నాకు గుర్తుంది, మీతో చిన్నది షేర్ చేసుకోవచ్చు, జ్యోతిమాతజీ ఇక్కడ ఉన్నారో లేదో. ప్రతిసారి మాకు పాస్ వస్తుంది, ఒక 2 పాస్ చందనోత్సవంకి, అక్కడ నిజరూప దర్శనానికి. సో ప్రతిసారి మేమేంటంటే ఎవరైనా విఐపీ గెస్ట్ వచ్చినా ఎవరికైనా అలా ఇవ్వాలి 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 అని ఎప్పుడూ అలా సాక్రిఫైస్ చేస్తూ ఉంటామన్నమాట. ఎవరికైనా వాళ్ళకి దర్శనం అవ్వాలి కదా. సో జ్యోతిమాతాజీకి అయితే అసలు దర్శనం ఛాన్సే లేదు, ఎందుకంటే అప్పుడు ఎప్పుడు సేవలోనే ఉండాలి. సో డివోటీస్ ఏంటంటే హోల్ డే బుక్ డిస్ట్రిబ్యూషన్ పానకం డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అయినా వాళ్ళు దర్శనానికి వెళ్తారు, కానీ జ్యోతి చేసిన బ్యాక్గ్రౌండ్ సర్వీస్కి అప్పుడు ఎప్పుడు ఆవిడకి దర్శనం అనేది అవదు. ఒకసారి ఏమైందంటే మాకు స్పెషల్ విఐపీ పాస్ మా బాంబేలో ఉన్న ఒక హెడ్ కోసము ఏర్పాటు చేసామన్నమాట. కరెక్ట్గా ఆయన 1 డే ముందా ఆ రోజు మార్నింగే నేను రాలేనని చెప్పేశారనమాట. ప్రభుజీ కూడా సంహావ్ ఆ దర్శనంకి నేను ఇచ్చా, అప్పుడు నేను జ్యోతి వెళ్ళామన్నమాట. సో అప్పుడు ఎవరు లేరు, ఎవరికి ఇద్దామంటే కూడా ఆ లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయినప్పటికీ నేను జ్యోతి వెళ్ళామన్నమాట. సో అది విఐపీ పాసే, కానీ సంహావ్ అది వివిఐపి పాస్ కింద మారిపోయింది. ఎందుకో ఏంటో మళ్ళీ మేము వెళ్ళాము, లోపల ఆ టెంట్ లోపల ఉన్నామంట. అక్కడ ఎవరో మినిస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, మా పేర్లు చెప్పకూడదు రికార్డ్ అవుతుంది. సో ఆయన నన్ను చూసేసి మాతాజీ మీరు వచ్చారా, ఇది లేదు మాతోనే మీరు దర్శనానికి రండి. అప్పుడు నేను జ్యోతి ఆ మినిస్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీతోనే లోపలికి వెళ్ళాము. అండ్ 1 మినిట్ 2 మినిట్ కాదు, ఎంతసేపు అక్కడ ఉండిపోయి హ్యాపీగా నిజరూప దర్శనం చేసుకున్నామన్నమాట. అప్పుడు బయటికి వచ్చిన తర్వాత జ్యోతి నాతో షేర్ చేసింది, అంటే ఎన్నిసారి అందరు వెళ్ళినప్పటికీ నేను అనుకున్నాను నేను సాక్రిఫైస్, కానీ అంత సాక్రిఫైస్కి అందరు 1 సెకండ్ చూసి ఉంటారు. ఈరోజు నేను అరగంట నిజరూప దర్శనం చేసుకున్నాను. సో కృష్ణ విల్ గివ్ ఇన్ సచ్ అ వే, మనం సేవ చేసినప్పుడు కృష్ణ ఎంతలాగా, కానీ ఓపిక ఉండాలి. వెంటనే 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 అంటే కాదు, కొన్నిసారి మేబీ జీవితం అంతా అయిపోతుంది. చివరికి కృష్ణ అంటారు, నువ్వు చేసిన ప్రతి సేవని నేను లెక్క పెట్టుకున్నాను, నువ్వు టెన్షన్ అవ్వద్దు, నువ్వు చప్పల్ స్టాండ్లో చేసిన సేవ, నువ్వు జన్మాష్టమిలో చేసిన సేవ, ప్రతిదీ నేను లెక్క పెట్టుకున్నాను, ఇప్పుడు రా నేను నీ గోలోక వృందావని తీసుకువెళ్తాను అని అది కూడా అవు. సో వెంటనే ఏమైనా చూపించకపోవచ్చు, మనం ఎంత సేవ చేసినా ఎవరు మెచ్చకపోవచ్చు, అందరు మనని ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అలా కూడా చెప్పవచ్చు, మేబీ మనకి ఎవరు అప్రిషియేషన్ ఇవ్వకపోవచ్చు. కానీ కృష్ణ వెరీ ఇంటెలిజెంట్, మనం చేసిన ప్రతి సేవ రాసుకుంటున్నారు రాసుకుంటున్నారు రాసుకుంటున్నారు, ఒకేసారి ఆయన తీస్తారు, ఎస్ కమాన్ నీది అన్ని రాస్తున్నావు ఇప్పుడు నాతో రావచ్చు అనమాట. సో మనం ఎంచుకోవాలి, మనకి చివరికి ఆ విమానంలో గోలోక వృందావని వెళ్ళాలని ఉందా, లేదంటే ఇక్కడ ఉన్న భౌతిక ప్రపంచంలో ఉన్న సాధారణ మనుషుల దగ్గర లోకమెప్పు కావాలా, అంటే ఎవరైనా అబ్బా చాలా బాగా చేశారని అది కావాలా, లేదు ఆ విమానం కావాలా. ఆ విమానం కావాలంటే ఇక్కడ ఏం దొరకకపోవచ్చు, మనం ఏం చేసినా కూడా ఎవరు మనల్ని పొగరకపోవచ్చు, పర్వాలేదు, కానీ కృష్ణ మనని చూస్తున్నారనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎస్ దట్స్ ఆల్, ఎనీబడీ ఎల్స్ షల్ వి ఎండ్ ఇట్? ఎస్ ఎస్ దేవి, ఎస్ వైష్ణవాళ్ళు ఇక డిసైడ్ చేయకూడదు, వెరీ ఇంపార్టెంట్. లేదంటే ఏమవుతుంది, భక్తిలో దిగజారిపోతాము అని మనకి అనుకోకుండానే అంటే మనకి అర్థమవ్వదు, కొన్నాళ్ళకి చాంటింగ్ చేయాలనిపించదు, కొన్నాళ్ళకి టెంపుల్కి రావాలనిపించదు, కొన్నాళ్ళకి కీర్తన చేసిన నచ్చదు. అప్పుడు మనకు మనం అప్పుడు ఏమనుకుంటామంటే కీర్తనే బాగాలేదు, అసలు సాగర్ ప్రభు చేసినప్పుడు బాగుండేది కానీ ఏంటో రాఖాల ప్రభు చేస్తాను ఇష్టం అని మనం అలా అనుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే లోపల మనకి ప్రాబ్లం ఉంది, ప్రవచనం ఏం బాగాలేదు, ముందు మాతాజీ బాగా చెప్పేవారు జోక్స్ ఇప్పుడు అంతా సీరియస్గా చెప్పేస్తున్నారు, అసలు ఏం నచ్చట్లేదు, వెళ్ళాలనిపించట్లేదు అలా. కానీ మనం అనుకుంటున్నాం మేబీ పరిస్థితులు మారిపోయాము, నేను బాగానే ఉన్నాను డివోటీ, కానీ వీలే చేంజ్ అయిపోయారు, ఎవరు చేంజ్ అవ్వలేదు, మన భక్తి పోయింది, ఇప్పుడు ఎవరు ఇష్టం అవ్వట్లేదు, ఇప్పుడు అదే ప్రవచనం ఇష్టం లేదు, అదే కీర్తన ఇష్టం లేదు, అదే టెంపుల్ ఇష్టం లేదు, కాంగ్రిగేషన్ ఇష్టం లేదు, డీటెయిల్స్ ఏంటో ముందు బాగా చేసేవారు పూజారీస్ ఇప్పుడు వాళ్ళ బద్ధకం వచ్చేసింది డెకరేషన్ బాగా, ఇప్పుడు అందరిలో దోషాలు 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 కనిపిస్తాయి. ఎప్పుడైతే అది అవుతుందంటే మనం అర్థం చేసుకోవాలి, ఎస్ నేను వైష్ణవ అపరాధ చేయడం స్టార్ట్ చేశాను, అందుకోసం నా భక్తి డ్రై అయిపోయింది. ఎస్ ఎనీబడీ ఎల్స్? ఎస్ వినకూడదు మనకు వస్తుంది. ఎస్ ఎస్ వెరీ గుడ్. నువ్వు అదే చెప్పాలనుకున్నావా? బ్లెస్సింగ్స్, ఎస్ బ్లెస్సింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. అందరి దగ్గర బ్లెస్సింగ్స్. అయ్యో సూపర్, హాసిని ఈజ్ హియర్. ఆవిడ ఇప్పటికీ ఆల్రెడీ హోల్ లెక్చర్ టైప్ చేసేసి ఉంటుంది. నీకు అడిగిన వేస్ చెప్తావా? చెప్పు. దేర్ ఆల్వేస్ అండర్ కృష్ణాస్ కంట్రోల్. వెరీ గుడ్ పాయింట్. ఎస్ శ్రీరాధా మాతాజీ, వైష్ణవస్ బ్లెస్సింగ్స్ ఆర్ సో ఇంపార్టెంట్. వేర్ ఇస్ లహరి? థింకింగ్ ఫర్ కృష్ణ. ఎస్ దట్స్ ఆల్. ఎనీబడి ఇంకా వెనకలో? హర్షిత్ వాళ్ళ మదర్. ఎస్ మీ పేరు తెలియదు నాకు. ఎస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్? నో గాసిపింగ్. ఎస్ 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 వెరీ గుడ్. ఇంకా ఎవరైనా చెప్పారనుకుంటారు? అందరు కవర్ అయ్యారు. ఎస్ మదర్జీ, ఎస్ గురు ఆజ్ఞ ప్రకారం జీవ గోస్వామి గురుగారు పిల్లలది నా గుహ లోపల. ఎస్ ఎస్ వెరీ నైస్. ఎంత టాలరేట్ చేశారు. ఎస్ దట్స్ ఆల్. ఎనీబడి ఎల్స్? ఎస్ యదుపతి, యా అంత ఎక్స్పర్ట్ స్కాలర్ ఉన్నప్పటికైనా నిమ్నమైన సేవ చేసుకున్నారు. ఎస్ వెరీ గుడ్. ఎస్ నైస్. అంటే ఆల్మోస్ట్ ఆల్ పాయింట్స్ అందరూ ఎంత చక్కగా సమరైజ్ చేశారు, దాని అర్థము ఎవరు నిద్రపోలేదు, అందరు బాగానే విన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట. యూఆర్ ఆల్ సచ్ ఎ గుడ్ లిసనర్స్, క్లాప్ ఫర్ యూ ఆల్. హరే కృష్ణ. ఓకే, క్విక్ హారతి చేద్దాము అండ్ దెన్ విల్ గో ఫర్ ప్రసాదం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.